భగవతే శ్రీరమణాయ ప్రేమైన ఆత్మబంధువుల పునర్వసు నక్షత్రం రామచంద్రమూర్తిది రమణస్వామిది కూడా పునర్వసు నక్షత్రం మన హిందువుల క్యాలెండర్ ప్రకారం ఈరోజు మనం భగవాన్ పుట్టినరోజు చూసుకుంటున్నాం. అసలు ఇంగ్లీష్ తారీఖుల ప్రకారం లెక్క చూస్తే డిసెంబర్ నెల 1879వ సంవత్సరం డిసెంబర్ నెల రాత్రి డిసెంబర్ నెల 29వ తేదీ రాత్రి 1 గంటకు ఆయన జన్మ 1 గంట ఆయన జీవితం చెప్పింది, జీవితం పడినా చెప్పింది ఒక్క విషయం గురించి. ఆయన జన్మించింది కూడా 1 గంటకే డిసెంబర్ నెల 29వ తేదీ రాత్రి 1 గంటకు. అంటే కదా ఇంగ్లీష్ తారీఖు వాళ్ళు ఇంగ్లీష్ సాంప్రదాయం ప్రకారం రాత్రి 12 గంటల తారీఖు తర్వాత తేదీ వచ్చేస్తుంది. డిసెంబర్ 30వ తారీఖు రాత్రి ఆయన జన్మించి 29వ తేదీ రాత్రి అంటే ఇంగ్లీష్ సాంప్రదాయం ప్రకారం రాత్రి 29 రాత్రి 12 దాటిన తర్వాత డిసెంబర్ 30 అంటారు. అది ఇంగ్లీష్ క్యాలెండర్ అంటారు. నక్షత్రం పునర్వసు కాబట్టి మార్గశిర మాసంలో అది ఆ నక్షత్రం ఈ రోజున పునర్వసు నక్షత్రం కావటం అంటే రమణాశ్రమంలో ఈ రోజున భగవాన్ జయంతి చేస్తారు. భగవాన్ జన్మించి 105 సంవత్సరాలు సర్వసాధారణంగా శరీరం ఉండగా చేసేదాన్ని జన్మదినోత్సవం అంటారు. శరీరం పడిపోయిన తర్వాత చేసేదాన్ని జయంతి అని సాంప్రదాయంగా మదురాయి పట్టణానికి 30 మైళ్ళ దూరంలో ఉన్న తిరుచుండి అనే గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు రమణస్వామి. అది కూడా తిరుచుండి శివక్షేత్రం, ఆయన జన్మించినటువంటి క్షేత్రం గ్రామం శివక్షేత్రం, ఆయన చదువుకున్న క్షేత్రం మదురాయి. ఉత్తరప్రదేశ్ లో ఉన్నదాన్ని కృష్ణుడి యొక్క జన్మస్థానం అది మధుర అంటారు. ఇది మధుర కాదు మధురాయి తమిళనాడు. అది కృష్ణుడు జన్మించినటువంటి అది మధుర, ఇది మధురాయి. అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఈ తమిళకి మన ఆంధ్రులకి విజయవాడ ఇటువంటి సెంటరో, మనకి రాజధాని హైదరాబాద్ అయినప్పటికీ మనకు ఆంధ్రులందరికీ మధ్యప్రదేశ్ సెంటర్ విజయవాడ, సరిగ్గా సెంటర్ ప్లేస్ విజయవాడ మనకి. అదేవిధంగా తమిళ వాళ్ళకి అందరికీ ముఖ్యపట్నం మద్రాసు అయినప్పటికీ వాళ్ళకి సెంటర్ ప్లేస్ మధుర అని. తమిళనాడు కల్చర్ మీరు చూడాలంటే మద్రాసులో సరిగ్గా కనపడదు. మీరు ఆంధ్ర కల్చర్ గదవాడలో కనిపించినట్టుగా గోదావరి జిల్లాలో కనిపించినట్టుగా మీకు హైదరాబాద్ లో కనపడదు. అదేవిధంగా మన తమిళనాడు కల్చర్ కూడా మీరు చూడాలంటే మద్రాసులో కదా మధురాయిలో ఆ మధురాయి పట్టణం అంటే తమిళకి ఎంత ఇష్టం అంటే మధురాయి పట్టణం చూడని వాడు గాడిదతోటి సమానం. అది తమిళ అనుకుంటారు కదా, ఈ మధురాయి పట్టణం ఎవరైతే చూడరో వాడు గాడిదతోటి సమానం. ఆ మధురాయి పట్టణంలో క్షేత్రం దేవత ఎవరంటే మీనాక్షి దేవి. మధుర మీనాక్షి దేవినే అంటారు శివక్షేత్రం. రమణస్వామి పుట్టిన క్షేత్రం తిరుచూడి శివక్షేత్రం. తిరుచూడి రమణస్వామి హై స్కూల్లో చదువుకున్న క్షేత్రం మధురాయి అంటే అది కూడా శివక్షేత్రం. రమణస్వామి 54 సంవత్సరములు జీవించి ఆయన జ్ఞానం సందేశమును వేద సందేశమును ఆత్మ సందేశమును ప్రసారించి శరీరం విడిచిపెట్టినటువంటి క్షేత్రం అరుణాచలం శివక్షేత్రం. పుట్టింది శివక్షేత్రం, ఆయన చదువుకున్నది శివక్షేత్రం, ఆయన నిర్వాణం చెంది బాబు చెప్పి ఆయన నిర్వాణం చెందింది శివక్షేత్రం. 3 శివక్షేత్రాలు. ఆయన తల్లి పేరు, తండ్రి పేరు సుందరమయ్య, తల్లి పేరు అరడమ్మ. సుందరమ్మ అంటే బ్యూటీ, సుందరం అంటే చార్మింగ్ బ్యూటీ అందం. అరడమ్మ అంటే తమిళ భాషలో సుందరం అని కూడా అర్థం. అరడమ్మ అంటే తమిళ భాషలో కూడా బ్యూటీ అని అర్థం. అంటే తల్లి పేరు సుందరమే, తండ్రి పేరు సుందరం. ఇద్దరి పేర్లు సుందరం. ఆయనకి సుందరం అయితే థియేటర్గా పనిచేస్తూ ఉండేవాడు, చిన్న థియేటర్. ఆ గ్రామంలో ఇది చిన్న కోర్టు ఉండేది, ఆ కోర్టులో థియేటర్గా పనిచేస్తూ ఉండేవాడు. ఆ రమణస్వామి కుటుంబంలో ఒక శాపం ఉంది. ఆ కుటుంబానికి రమణస్వామి పుట్టిన కుటుంబానికి ఒక శాపం ఉంది. ఆ శాపం ఏమిటంటే, రమణస్వామి తాతల టైంలో ఎవరో ఒక ముష్టి వారు వచ్చి దీక్ష అడిగారు. అయితే ఇంటిలో వాళ్ళు ఏదో పని తొందరలో ఉంటే సన్యాసి అతను, ఇంటిలో వాళ్ళు ఏదో పని తొందరలో ఉండి అతన్ని తిరస్కరించి వెళ్ళిపోమన్నారు. ఆ దీక్ష అడిగినవాడు అతనికి ఆగ్రహం కలిగి, అతనికి ఆగ్రహం కలగటం మన అందరికీ మంచిది ఇచ్చింది. అతనికి ఆగ్రహం కలిగి, ఆగ్రహం కలిగి రమణస్వామి తాతల టైంలో అది ఏమన్నారంటే, నేను ఆటలతో అడుగుతున్నాను దీక్ష, మీరు పొంగి పొంగి అంటున్నారు నన్ను. అంటే నేనే విధంగా అయితే సన్యాసిని అయిపోయాను, అదేవిధంగా మీ కుటుంబాల్లో, మీ కుటుంబంలో మూడు తరాలు వరసాగ సన్యాసి, మీ కుటుంబంలో ఒక్కొక్క తరం ఒక సన్యాసి అవుగాక అనిష్ట, మీ కుటుంబం ఏ విధంగా అయితే సన్యాసి జీవితం జీవిస్తున్నాను అదేవిధంగా మీ కుటుంబంలో తరానికి ఒకరు చెప్పిన మూడు తరాలు సన్యాసి అవుగాక అని కోపం నుంచి అక్కడ వెళ్ళిపోయాడు. ఆ అతని కోపం రావటం మనకి ఎంతో మంచి కలిగింది. అలాగే రమణస్వామి తాతలు అన్నదమ్ముల్లో ఒక సన్యాసి వివాహం చేసుకోలేదు, అతను సన్యాసి కాషాయ గుడ్డలు కట్టుకుని ఇల్లు విడిచిపెట్టలేదు. రమణస్వామి తాతలు అన్నదమ్ములు, రమణస్వామి తండ్రి అన్నదమ్ముల్లో ఒకరు సన్యాసి. రమణస్వామి దగ్గరికి వచ్చేందుకు మూడో తరం వచ్చింది. రమణస్వామి వచ్చి మూడో తరం అంటే తాతగా అన్నదమ్ములు ఒకరు సన్యాసి వేరు, తండ్రి అన్నదమ్ములు ఒకరు సన్యాసి వేరు. ఇప్పుడు రమణస్వామి మూడో తరంలోకి వచ్చాడు. అంటే ఈ మూడో తరంలో ఎవరు సన్యాసి అవ్వాలని అనుకుంటున్నారు? శాపం రెండు తరాలకి వర్తిస్తుంది, ఈ తరంలో ఎవరికి లేదని అనుకుంటున్నారు. రమణస్వామి తండ్రి అన్నదమ్ములు ముగ్గురు, ఆయన పెద్దవాడు తీరరు, అదేవిధంగా రెండో వాడు మూడో వాడు చిన్న తండ్రులు కూడా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నవాడు, వాళ్ళందరూ ఎంప్లాయీస్. రమణస్వామి కుటుంబంలో ఉన్నటువంటి ప్రత్యేకత అంటే వాళ్ళు నిరంతరము అన్నదానం చేసేవాడు. వాళ్ళ తాతల దగ్గర నుంచి కూడా వాళ్ళ అన్నదానం అంటే ఎంతో ప్రియమాడు. రమణస్వామి తల్లి కూడా ఎంతో కొన్ని వేల మంది కావడి చేతులతో ఆనందం. రమణస్వామి తండ్రి కూడా నిరంతరము అన్నదాత రమణస్వామి సుందరుడు. ఆ గ్రామంలో ఎవరు వచ్చినప్పటికీ, పరదేశులు ఎవరు వచ్చినప్పటికీ, ఎక్కడంటే ఎక్కడ మనకు భోజనం దొరుకుతుందంటే సుందరమయ్యారింటికి భోజనానికి వెళ్ళండి, వారి ఇంటి కాడ మీకు భోజనం దొరుకుతుంది అని చెప్తారు. అంటే రమణస్వామి తల్లికి భోజనం పెట్టడానికి అంత సర్వం, మగవాళ్ళకి సర్వం స్త్రీలకు కూడా పెట్టాలి కదా, పెట్టి స్త్రీలు కదా. అంటే సుందరమయ్య ఎంత మందిని తీసుకొచ్చినారా, ఊపిద్యా ఎన్నో వేల మందికి వండి పెట్టింది రమణస్వామి తల్లి. అంటే అక్కడన్న అలవాడు ఇక్కడ కూడా పోలయ్యాడు, ఇక్కడ కూడా వంట మొదలు పెట్టింది, రమణాశ్రమంలో వంట మొదలు పెట్టింది కూడా రమణస్వామి తల్లి అలాగనే. అక్కడ ఉన్న అలవాటు ఇక్కడ కూడా పోలేదు, అవి చేతులు అన్నం పెట్టడం అలవాటు పోలేదని కూడా రమణస్వామి చెప్పేవారు. మనం సన్యాసం ఏదో దీక్ష చేసుకుంటే సరిపోతుంది, నువ్వు వంట చేస్తున్నావు వంట పెడుతున్నావు, దీనికి పొలలు కావాలి, బియ్యం కావాలి, కొండలు కావాలి, ఎంత ఇంటికి సంసారం పెంచేస్తున్నావు అని తల్లి అంటున్నా సరే అలాగే అలవాటు చేయి, అలవాటు చెయ్యి, ఎక్కడికి పోతున్నది. అలాగే ఇప్పుడు రమణాశ్రమంలో అధినవత్సరం కలిగించింది కూడా రమణస్వామి తల్లి. స్కందాశ్రమం కూడా అంతకుముందు దీక్షతో కాలక్షేపం చేసేవారు, తర్వాత స్కందాశ్రమంలో వంట ప్రారంభించారు. వంట ప్రారంభించింది కూడా పొయ్యి రాజేసింది కూడా రమణస్వామి తల్లి. అగ్నిహోత్రం ఇప్పుడు కూడా ఆడారు. ఇప్పుడు రమణాశ్రమంలో ఆరు రమణస్వామి తల్లి గారి చేతులు ఒక పొల్ల వేగిస్తే ఇప్పుడు నెలకు 3000 రూపాయల పొల్ల కావచ్చు. కేవలం వంటకి, అన్నానికైతేనే కూరలకైతేనే ఉడికి నెలకు 1వ తారీఖు వచ్చేసి బియ్యానికి కూరలకి ఖర్చుకు వదిలేయండి, 3000 రూపాయల పొల్లకుండాలి. పొయ్యి కిందకు 3000 రూపాయలు, పొయ్యి తల్లి మాట వదిలేదు, పొయ్యి కింద 3000 రూపాయలు నెల ఉంటేనే కానీ కాదు అని ఆవిడ చేతుడు చేసినటువంటి విశేషం అది. రామస్వామి అన్నదమ్ముల ముగ్గురు ఒక తోబుట్టు, రామస్వామి రెండవ వారు. తిరుచూడిలోనే చదువుకుంటూ ఉండేవారు. సర్వసాధారణంగా మనకి పిల్లలను ఎవరైనా కోపం వచ్చి మనం కొడితే, తల్లి కానీ తండ్రి కానీ కొడితే, ఎవరో పట్టింటి వాళ్ళకి వెళ్ళు, మేనకు దగ్గరికి వెళ్ళు, ముసలమ్మ దగ్గరికి వెళ్ళు, ఏం ఏడుస్తుంది, అమ్మ కొట్టింది, మా నాన్న కొట్టాడని ఏడుస్తారు పిల్లలు. ఇది అమ్మ దగ్గరకు నాన్న ఎవరు అమ్మ కానీ నాన్న కానీ కొడితే ముసలమ్మ దగ్గరికి వెళ్తారు, లేకపోతే మేనత్తుల దగ్గరకు పట్టింటి వాళ్ళ ఇంటికి వెళ్తారు. రమణస్వామి ఇంటికి ఎవరో చేస్తే ఎప్పుడైనా కొడితే మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు కలగ, ఆ ఊళ్ళో ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి పార్వతి దగ్గరికి వెళ్ళారు.
నన్ను పుట్టారు, నన్ను పుట్టి ఇంటికాడ పుట్టి అలవాటు చేస్తే పట్టడం మరి అలవాటు చేస్తే పట్టాడు. పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి వెళ్ళకుంటాడు, నన్ను దెబ్బలు పుట్టారు దెబ్బలు మనుషుల దగ్గరికి అది చూడ. ఎవరు చెప్పారు? ఎవరైనా చెబితే వస్తుందా? ఇంట్లో ఎవరైనా పుడితే అలవాటు చేస్తే పుడితే పార్వతీదేవి దగ్గరికి దేవి దగ్గరికి చెప్పుకోండి. అదే నేస్టర్ బయో నేస్టర్ ఏదైనా గదులుకుంటే ఇదే పార్వతీదేవి బొమ్మ చాటును దాక్కున్నాడు. ఇప్పుడు ఎవరు ఇంట్లో దగ్గర దాక్కోవచ్చు కదా, ఆ దేవుడి చాటును దాక్కున్నాడు. అది అయితే ఆయనకి బాహ్యానికి మటుకు ఏమీ కనిపించేవాడు కాదు. ఒక కామన్ మేనగా యావరేజ్ మేనగా ఉండేవాడు. రామస్వామి చిన్నతనంలో భక్తుడు అవుతాడని ఎవరనుకో, ఇంటిలో వాళ్ళు అనుకోలేదు, ఆ ఊళ్ళో వాళ్ళు అనుకోలేదు, చదువు చెప్పిన ఉపాధ్యాయులు అనుకోలేదు, ఎవరు అనుకోలేదు. రామస్వామి చెప్పాడు, మా నాన్నగారికి చెప్పిన శాపం వల్లే నేను ఇలాగయ్యా. నేను ఒకసారి రమణ స్వామి ఇంటి దగ్గర ఆయన పేర్ల గారు కదా తండ్రి గారు, ఎవరు తెలియకుండా ఎవరు క్లయింట్స్ దస్తావేజులు ఇంటికాడ ఉంటే అయ్యా ఆ దస్తావేజులు చిత్తు కాగితాలు అనుకుని ఎవరు మన ఇంటి పోతే ఆయన పేరు కదా ఎవరు దస్తావేజులు ఇచ్చారు పేరు గారికి. నేనేం చేశారు తండ్రి గారు ఇంటికాడ లేని టైంలో ఆ ఏమో దస్తావేజులు చిత్తు కాగితాలు అనుకుని చింపేశారు. చూడండి చిత్తుకాయలు అనుకున్నాడు దత్తాయిని చింపేశాడు. నా దత్తాయి అంటే ఇంజనీరింగ్ అది తెలియదు కదా చిన్నపిల్లవాడు చింపేశాడు. తండ్రి గారు ఎక్కడి నుంచి వచ్చారు? దత్తాయిని చూసి విలువైన దత్తాయి మొక్కల కింద చింపకి కింద పడ్డాడు. ఇంకా తొడవలేని కాగితం మొక్కలు అక్కడ ఆయన ఆశ్చర్యం వచ్చి ఎవరు చింపిన వాడి దత్తాయి చింపేశాడు. ఇక్కడ వచ్చిన పేరు తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటేశ్వర. రమణ స్వామికి తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటేశ్వర. కానీ తెలవటం మటుకి వెంకటేశ్వరుని ఎవరో పిలిచేవారు కాదు. వెంకటరామం వెంకటరామం వెంకటరామని పిలిచేవారు. పేరు వ్యవహారక నామం వెంకటరామం, తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు వెంకటేశ్వర తల్లి వెంకటేశ్వర. కానీ ఊళ్ళో వారు ఇంట్లో వారు పిలిచేవాడి వెంకటరామం. ఎవరరా చింపుతారు అంటే వెంకటరామని చింపాడని ఇంకా అన్నగారు భార్య వాళ్ళు చెప్పారు. చెబితే ఆయనకు కోపం తట్టుకోలేక ఇవాళ వీడికి అన్నం తట్టకండి, బట్టలు ఇప్పేయండి, గోచి పెట్టండి, ఇంటిలోంచి బయటికి గెంటేయండి. తండ్రి తన తండ్రి తన కండ తండ్రి నోటంతా వచ్చిన మాట, వీడికి ఇంటి కదా అన్నం పెట్టకండి, బట్టలు శుభ్రంగా తీసి బయట పడేయండి, బయట బట్టలు ఇప్పించేయండి. వీడి చెప్పండి బట్టలు ఇప్పించేది గోచి పెట్టండి, గోచి పెట్టినా కదా గుండి గొడిగెత్తండి, ఇంటిలోంచి బయటికి గెంటండి. మా నాన్న చెప్పినట్టే ఆ రోజు నన్ను చెప్పించాడు, ఆదరం వచ్చి చెప్పించాడు, నన్ను గోచి పెట్టుకోమన్నాడు, గుండె గొడిగించుకోమన్నాడు, అన్నం పెట్టద్దన్నాడు, ఇంట్లోంచి బయటకు గెంట అన్నాడు. ఆ అన్న మా నాన్న చెప్పినట్టుగా నా జీవితం ఇలా అయిపోయింది కదా అన్నాడు పెద్దవాడైన తర్వాత. మాస్టర్ ఇప్పుడు 4వ తరగతి 5వ తరగతి చదువుకున్నటువంటి స్థాయి జరిగిన సంగతి మా నాన్న ఆ రోజున అన్న మాటలు ఈనాడు అక్షరాలా నిజమైంది. ఆయన ఏ మాటలు అన్నాడో ఆ మాటలు నిజమైంది. అన్నం పెట్టకండి, గోచి పెట్టండి, గుండె చేయించండి, బట్టలు ఇప్పించండి, బయటికి గెంటండి. ఈ మాట కూడా చెప్పాడు, కొన్ని గోచీ పెట్టడం ఉదయం లేదు బయటికి గెట్టండి, అంటే ఇంట్లోకి బయటికి అంటే దస్తావేజీ లాంటి కాగితాలు చూపాలని ఆధారం ఏం చూడిస్తే అక్షరాలన్నీ కూడా సత్యాలి, ప్రతి అక్షరం కూడా సత్యం. ఆయన చిన్నతనంలో బయలోకి వెళ్లేవాడు వచ్చేవాడు, బయలోకి వెళ్లేవాడు వచ్చేవాడు మెకానిక్, యావరేజ్ స్టూడెంట్, జీనియస్ ఏమి కాదు, అసాధారణమైనటువంటి మేధావి కాదు, యావరేజ్ స్టూడెంట్ గా ఉండదు. అది ఇంటికాడ చదివేది తక్కువ, బయట వినేది ఎక్కువ. నేతలు చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినేవాడు, ఇంటికాడ చదివితే తక్కువ. ఆయనకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం, ఆటలంటే చాలా ఇష్టం. ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా గాఢ నిద్ర వహించేదా. ఇప్పుడు ప్రపంచంలో చాలా మంది నిద్ర లేక బాధపడుతున్నారు. అందులో మన దేశంలో కంటే అమెరికా దేశంలో ఇప్పుడు నిద్ర లేని జబ్బు చెప్పింది. చాలా మంది చూస్తున్నారు మన నిద్రలో పట్టడం లేదండి, నిద్రలో పట్టడం లేదు. అమెరికాలో కూడా ఈ నిద్ర లేని జబ్బు మరీ ఎక్కువగా ఉండదు. నిద్ర పట్టడానికి మాత్రం అమెరికాలోకి వచ్చాయని మాత్రం ఎక్కడ ఖర్చు అంత ధనవంతులైన అంత ఐశ్వర్యం ఉండి భూమి ఒక వైకుంఠం అని చెబుతున్నటువంటి అమెరికాలో కూడా నిద్రకు ఒక వ్యక్తి. రమణస్వామి నిద్ర ఎటువంటి అంటే గాఢ నిద్ర. ఆయన నిద్రపోతుంటే మనం పట్టిన ఆయన బాధ వేసినా ఆయన తెలిసింది కదా. అటువంటి రమణస్వామి స్నేహితుడికి ఈ వెంకటరామణ స్నేహితులకి ఎవరికైనా వెంకటరామణ కోపం మీద ఉంటే అతను జాగ్రత్త వస్తుందంటే ఎవరు కొట్టడానికి భీముడికి అంత ఉంది బలం ఉంది కదా అని జాగ్రత్త వస్తే నెట్టట్లో బాధేసి బాధేసి కష్ట తీర్చుకున్నారు స్నేహితులు. అని మన దేశ స్టేట్ని కొట్టలేదు, మా ఒకరి కొడితే స్నేహితుడు ఒకరి కొంచెం తిరిగి పడిపోతే కదా. అంటే ఇది ఎక్కడ నిద్రపోతున్నాడో చూసి నిద్రలో బాధేసిపోయాడు అని మెరుగురాడు. ఇంకా నిద్రట్లో మెరుగురావడం లేదు. రాత్రి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ అన్నదమ్ములందరూ ఎక్కడో నాటకం ఊళ్ళో అరికలు చేస్తున్నారని ఈ నొక్కని ఇంటికర కాపలా పెట్టి ఏ నువ్వు లోపల తలుపేసుకో, నేను అరికలు విన్న వస్తాం, నువ్వు వచ్చి తలుపులు కొడతాం, అప్పుడు తీర్థిగానే వాళ్ళ అమ్మ నాన్న అన్న అరికలకి వెళ్తే అరికలు పూర్తి అయిన తర్వాత పన్నెండింటికి వస్తే తలుపులు బాధ్యం లేడకడ లేడ నా అదే నిద్ర ఎవరికి దేవ రహస్యం. ఆ రహస్యం మనకు తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు, చివరి గణపతి శాస్త్రి గారికి కూడా తెలియదేమో, ఆయన భగవాన్ శ్రీ అమ్మని పేరు పెట్టిన శాస్త్రి గారికి కూడా తెలియదేమో దేవ రహస్యం. అది ఎవరికి ఆ గాఢ నిద్ర నీకు ఎందుకు సహజంగా ఆయన వరించినట్టు మీరు తల్లిదండ్రులు వచ్చి తలుపులు వద్ద వచ్చినట్టు లేదా అసలు మీకు రాదని ఆయన అంతా చెప్తే మీకు రావచ్చు మనం రావట్లేనని అప్పుడు ఇల్లు ఇల్లు కప్పు ఎక్కి కప్పులోంచి ఇల్లు తెంకులు తీసి అక్కడ రంపం పెట్టుకొచ్చి లోపలికి దిగమని చెప్పారు కంటే అటు ఉంటుంది సార్. లేదా తలుపులు బదల కొట్టి లోపల కలవచ్చింది అటువంటి నిద్ర. ఆ నిద్ర మరి ఆయనకి ఎలా వరించి అదొక సమాధి స్థితి, అది నిద్ర కూడా అంత అనిపించింది లేదు, అది ఒక రకమైన సమాధి స్థితి వర్ణించగలం. వేంకటరామన్ మీరు ఈ విధంగా జీవిస్తూ ఉండగా చిన్న 4వ తరగతి 5వ తరగతి చిన్న క్లాసులు వారు తిరుచూడి గ్రామంలో చదువుతుండగా తండ్రి గారికి పోయారు. తండ్రి గారికి పోతే పినతండ్రి గారు ఆడుకుని 2వ పినతండ్రి ఆడుకుని మధురై పట్నం, అక్కడ మధురైలో ఉద్యోగం చేసేవాడు ఆయన, అక్కడ తీసుకెళ్లి మధురై పట్నంలో హై స్కూల్లో చదువు నేర్పించాడు. అది 5వ తరగతిలో హై స్కూల్లో మధురై మిషన్ హై స్కూల్లో ఆయన నేర్పించాడు. మిషన్ హై స్కూల్ అక్కడ చదువుతూ ఉండగా ఎవరో తెలియని పురాణం తీసుకొచ్చి ఆయనకి భగవంతుని గురించి కానీ ఏమి తెలియని బ్రహ్మ పదార్థం గురించి కానీ ఒక ఆత్మయ్య సజీవంగా దేహానికి ఇంద్రియాలకి మనస్సుకి బుద్ధికి ప్రకృతికి అతీతంగా సాక్షిన్ మాత్రంగా ఆత్మని ఒక సత్య వస్తువు ఉందని కానీ ఆయనకి ఏమి తెలియదు. వేదాంత గ్రంథాలు కానీ ఏ గ్రంథాలు చదవలేదు. ఉదయం బదిలోకి ఆ టెక్స్ట్ బుక్స్ చదవడం వరకే కానీ వేదాంత గ్రంథాలు కానీ రాజకీయ గ్రంథాలు కానీ ఆర్థిక శాస్త్రం కానీ వేరేం కాదు. పెద్ద పెద్ద గ్రంథాలు ఏమి చదవలేదు. ఇటు బయలుదేరి పుస్తకాలైనా తప్పనిసరిగా నేస్తాలు పడతారేమో చదివిపోవడానికి. ఎలా స్పోర్ట్స్ గేమ్స్ స్పోర్ట్స్ దాని ఇంట్రెస్ట్ ఏంటంటే స్పోర్ట్స్ గేమ్స్ స్పోర్ట్స్ గేమ్స్. ఇప్పుడు సర్వసాధారణంగా ఇప్పుడు మన ఎడ్యుకేషన్ లో చదువుకున్న చదువు మన చదువుకి ఇస్తున్న విలువ స్పోర్ట్స్ కి గేమ్స్ కి ఇవ్వటం లేదని మనం చదువుతున్నాం. ఎవరైనా గంట సేపు ఆడుకుంటుంటే తల్లిదండ్రులు ఆడుకున్నారు, చదువుకురా గంట సేపు కూడా ఆడుకోవడం చదువుకుంటారు ఈవినింగ్ టైంలో కూడా. ఇసు ఆటలు ఈ ఎక్సర్సైజ్ ఆరోగ్యం కోసం పెట్టారు. చదువు ఎంత ముఖ్యం ఆరోగ్యం కూడా అంత అవసరం. అయితే స్కూల్లో టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఇప్పుడు జనరల్ సమాజంలో అసలు మన ఇండియాలో గేమ్స్ కి స్పోర్ట్స్ కి అసలు ప్రాముఖ్యత ఇవ్వడం ఎప్పుడైనా సాయంత్రం అరగంట సేపు ఆడుకుంటే ఆడుకోవడానికి చదువుకోవడం అని చెప్తారు. రామస్వామికి స్పోర్ట్స్ అన్న గేమ్స్ అన్న చాలా ఇంట్రెస్ట్, స్విమ్మింగ్ అన్న వాకింగ్ అన్న చాలా ఇంట్రెస్ట్. రన్నింగ్ స్విమ్మింగ్ వాకింగ్ రీడింగ్ అంటే ఇంట్రెస్ట్ తక్కువ కానీ వాకింగ్ అన్న స్విమ్మింగ్ అన్న చాలా ఇంట్రెస్ట్ రామస్వామి. ఈ రోజు ఎవరో పెరిగి పురాణం ఇచ్చాడు, ఎవరో తినతండ్రి గారు చదువుకోమని పెరిగి పురాణం ఇచ్చాడు. పెరిగి పురాణం అంటే శివభక్తుల యొక్క చరిత్ర. తమిళనాడు రాష్ట్రంలో శివభక్తులందరిని నాయనార్లు అంటారు, విష్ణు భక్తులందరిని ఆలవార్లు అంటారు. అలాగే శివభక్తులందరి యొక్క చరిత్రలో ఉన్నటువంటి ఈ ఏ విచారి ఏమి పుస్తకం అది పెరిగి పురాణం. అసలు ఆయన చదివి అదే తినతండ్రి గారికి ఎవరు ఎత్తిన కాలక్షేపం కోసం ఎప్పుడైనా గ్రంథం చదివేవారు. అందులో మాణిక్యవాసుని గురించి, అక్బర్ గురించి, ఇంకా ఎంతో మంది శివభక్తుల గురించి సుమారు 60 మంది శివభక్తుల యొక్క చరిత్రలే పెరిగ పురాణం. ఆ పెరిగే పురాణంలో 60 మంది శివభక్తుల చరిత్ర. అప్పుడు ఎప్పుడైనా అనుకున్నాడు ఇక్కడ రమణస్వామి ఈ 60 మంది భక్తులు ఉన్నారు, ఇందులో ఇందులో ఒక భక్తుడి కింద నేను ఎప్పుడైనా అవ్వగలనా? 60 మంది భక్తులు ఉన్నారే, కొన్ని 60 మంది భక్తుల్లో కనీసం ఒక్క భక్తుడి కింద నేను అవ్వగలనా? అవ్వలేము, అవ్వగలనా? అవ్వలేము అని అదే అనుకున్నాడు. ఆ భక్తుల చరిత్ర చదివి అదే ఎవరైనా అదే అన్నగారికి సాటిగా చదువుకోలేట, ఏ బయలో పుస్తకాలు మానేసి ఈ పుస్తకాలు చదువుతున్నా ఎందుకు అంటాడేమో అని. ఇప్పుడు నాన్నగారు చచ్చిపోయారు కదా, పోషించేవాడు ఎవరు లేరు కదా, మన శ్రద్ధగా చదువుకోవాలి, పైకి రావాలి, మన అందరూ మన కావాలని నిలబడాలి నిలబడాలి, మన అమ్మని పోషించాలని అన్నగారు బుద్ధి చెప్పుకోవాలి. ఇది అన్నగారు శ్రద్ధగా చదివి బిఏ కాసి సబ్ రిజిస్టర్ ఆఫీసులు గుమస్తా క్లాస్ ఉద్యోగం కూడా అన్నస్తాం ఇంటికారు ఉండగానే సంపాదించాడు. అంటే ఆయన పెరిగి పురాణం ఎవరికి తెలియకుండా అలాగ చదువుతుంది. ఇంతమంది భక్తులు ఉన్నారు, ఒక భక్తుడికి మేము అవ్వగలం అవ్వలేము, ఇంత భక్తి మనకు వస్తుంది అవ్వలేము అనుకున్నవారు. ఆయనలో ఉన్న శక్తి ఆయనకే తెలియదు, అది ఘోరంగా నిగూఢంగా. అందుకే ఆ మనిషి అందరూ లోపల ఉంది, భక్తులు ఉంది. ఈ 60 మంది శివభక్తుల కంటే తన అదర్గమే కథమంలో లెక్కించదగిన అడిగితే ఆయనలో ఉన్న శక్తి కూడా ఆయనకి తెలియదు, ఆయనలో ఉన్న శక్తి కూడా ఆయనకి తెలియదు. స్వామి వివేకానందరూ కూడా ఆయన చెప్తే ఆయనకి తెలిసింది కాదు. హనుమంతుడు మనకు తెలిసిందే. ఎంతో మంది సముద్రం నేను ఉరగలను సముద్రం దాటగలను సమ అనుకున్నాడు. ఎంతో మంది ఎంత శక్తి పడదు అంత శక్తి పడి చెబితేనే కానీ హనుమంతుడు కూడా తన శక్తి తనను చేయలేదు. జ్ఞానవంతుడు వాళ్ళు చెబితేనే కానీ స్వామి వివేకానందరూ కూడా అలా అనుకున్నాడు. ప్రపంచంలో ఇంతమంది మహాత్ములు నేను చదివాను అని నీ ఫలానా మహాత్ముల గురించి నేను చదివానండి, ఫలానా మహాత్ముల గురించి ఎవరైనా చదివాను రామకృష్ణ పరమహంస గారితో ఎప్పుడైనా మహాత్ముల చరిత్రలు చెబుతుంటే రామకృష్ణ పరమహంస గారు చెప్పే రామకృష్ణ పరమహంస గారికి వివేకానంద చెబితే నువ్వు ఏ మహాత్ముల గురించి అయితే నువ్వు చదివావో ఆ మహాత్ముల కంటే నువ్వు గొప్పవాడు నీకు తెలియదు. నువ్వు ఏ గ్రేట్ మ్యాన్ గురించి అయితే చదివావో ఆ గ్రేట్ మ్యాన్ కంటే నువ్వు చాలా గొప్పవాడు నీకు తెలియదు అని వివేకానంద చెప్పి నిజమే. రామకృష్ణ పరమహంస గారిని కరకట్టాలందరూ తెచ్చేవాళ్ళనుకుంటున్నారు, భవిష్యత్ తెచ్చేవాళ్ళే ఉంటుంది. ఏదో బిఏ చదువుకుంటున్నట్టు నన్ను అందరికంటే గొప్పవారు అంటారండి, భవిష్యత్ మెంటల్ డిజార్డర్ ఏదో ముందు ఉంటుంది అనుకున్నవాడు. అందరూ తెచ్చేవాళ్ళనుకుంటున్నారు, నేను నమ్మటం లేదు. కానీ నేను ఎవరు ఏ గ్రేట్ మ్యాన్ గురించి చదివితే అదేంటారా వాడు గ్రేట్ మ్యాన్ అంటున్నారు, వాడికంటే నువ్వు గ్రేట్ మ్యాన్ అని నన్ను అంటున్నాడు, నేనేం గ్రేట్ మ్యాన్ ఏదో బిఏ చదువుకుంటున్నాను అని అని ఇలాగ తనకు తనకు తెలియదు. తన అవమెచ్చు తనకు తెలియదు కదా, తన పూర్వజన్మలో ఏంటో తనకు తెలియదు కదా, జన్మాంతరంలో తన ఎవరో తెలియదు కదా. కానీ ఎన్నో తను చూసి జ్ఞానికి టెక్స్ట్ బుక్ లో ఉన్న తెలియదు మనకు ఎలా కనిపిస్తాయో మన పూర్వజన్మలో రాబోయే జన్మ జ్ఞానం మనం అసలు చూసేవాడికి అన్ని కనిపిస్తాయి. రామస్వామి ఆ తెలుగు పురాణం చదివినప్పుడు ఇలా అనుకునేవాడు. ఇలా ఈ శివభక్తుల్లో ఒక భక్తుడి కింద నేను ఎప్పుడైనా అవగలనా? సరే బయలుకి వేరే వచ్చేవాడు ఒకరోజు మీరు జాగ్రత్త కదనండి, ఆయన సాధన చేయవచ్చు, సాధన చేయటం వల్ల సిద్ధ పురుషుడు అవ్వలేదు, ఆయన జ్ఞాన సిద్ధి అది కలిగింది. అదే సాధన చేయటం వల్ల కలగలేదు. ప్రపంచ చరిత్రలో కాను మన వేదాల్లో ఉన్న ఋషుల్లో కానీ ఉపనిషత్తుల ఋషుల్లో కానీ మన పురాణాల్లో ఉన్న ఋషుల్లో కానీ ఈ సత్యంలో జ్ఞానం కలిగిన వారు పూర్వం ఎవరూ లేరు అని పూర్వం జ్ఞానం లేరని నేను చెప్పడం లేదు. ఈ రకంగా ఈ పద్ధతిలో జ్ఞానం కలిగిన వారు ఎవరూ లేరు. ఆయన తినకండి గారు ఇంటిలో ఒక నేలలో ఉన్నారు, ఒక గదిలో కూర్చున్నారు. ఆయన అక్కడే కూర్చున్నాడు. బయలు నేస్తారు ఇంగ్లీష్ గ్రామర్ రాసుకున్నామంటే ఆ గ్రామర్ రాసుకుంటే అక్కడ బయలు ఆ గదిలో కూర్చున్నాడు. ఇంటికాడ వచ్చి కూర్చుంటే చాలా వచ్చాను మీద పడిందండి. ఇది దేవాలకృష్ణ. నేను ఆత్మ తెలుసుకోవాలనకా భగవంతుని తెలుసుకోవాలనకా ఇటువంటి భావాలకి ఏమీ లేదు. చాలా వచ్చి ఇంటి దగ్గర కూర్చున్నాడా తినకండి గారి ఇంటికాడ నేల మీద ఒక గదిలో కూర్చుని ఉండగా మృత్యు వచ్చి నిజంగా మీద పడింది. మృత్యు అంటే ఎలా చూశారు? మృత్యుని మీరు చూశారా? మృత్యు వచ్చింది, ఆయన రక్త ప్రసరణ ఆగితే బ్లడ్ శక్తి తింటారు, శ్వాస ఆగితే. మీరు శవాన్ని చూశారు కదా, మీరు శవాన్ని చూశారు. శవం ఎలా అయిపోయినా ఆయన శరీరం కూడా శవం. అది శ్వాస ఆగిపోయింది, రక్త ప్రసరణ ఆగిపోయింది, పిల్లలు గట్టిపడిపోయింది, ఇలా దిరిచిపోయినాయి. పిల్లలు మన శవాన్ని పిల్లలు ఎలా దిరిచిపోయినా అలా దిరిచిపోయింది. కాళ్ళు చేతులు కర్రలా అయిపోయినాయి. మొత్తం శరీరం అంతా కూడా శవం కింద అయిపోయింది. ఇదేంటి, నేను చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోతున్నాను అని అనుకుంటున్నాడు. తన శరీరం అంతా శవమైపోయింది. కానీ ఈ దేహంతో అని మాత్రం కూడా సంబంధం లేకుండా చావుతోటి దేహం చనిపోయింది. ఈ దేహం చనిపోయినప్పటికీ చావుతోటి, చావని స్పర్శ లేకుండా, చావుతోటి సంబంధం లేకుండా, పుట్టుకతోటి సంబంధం లేకుండా, ఈ దేహానికి అతీతంగా, ఈ నేను నేనని తలంపు అతీతంగా, తనలో తన హృదయంలో ఒక ప్రత్యక్షమైన వస్తువు చావు లేని వస్తువు ప్రకాశిస్తున్నది. ఇన్నేడు 2 నిమిషాల్లో చెప్పారు మీకు ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ 4 నిమిషాలైంది జరిగింది దాని జీవితం. ఈ ప్రక్రియలో ప్రపంచ చరిత్రలో ఎవరికి దొరకదు. ఆయన సాధన చేయలేరు, సాధన చేసే ముద్దు లేడు. ఇంగ్లీష్ గ్రామర్ రాసుకున్న గడిలో ఇది వచ్చి మృత్యు వచ్చాన్ని నిలబడి మృత్యుని వెళ్ళాడు. 16వ సంవత్సరంలో వెంకట్రామానికి 16వ సంవత్సరంలో ఆయన మృత్యువుని జయించి మృత్యుని జయడు అయ్యాడు. మృత్యుకు అతీతడయ్యాడు. ఓహో ఏంటి, నా శరీరం పోయిందే, నా శరీరం మరణించిందే, శ్వాస ఆగిపోయిందే, రక్త ప్రసరణ ఆగిపోయిందే, నా శరీరానికి నేను ఇడిపోయానండి, నా శరీరానికి నాకు సంబంధం కల్పించడం లేదండి, ఏంటి కళ్ళు ఎలా ఉన్నాయి, చేతి ఎలా కర్రలా అయిపోయింది అని శరీరంతో సంబంధం లేకుండా తన ప్రత్యక్షంగా తన అంతరా వ్యాపించిన తను అని కనిపిస్తున్నాడు. తన భ్రమ వస్తుంది. భ్రమను తెలుసుకోవడం కాదు, తెలుసుకోవడం అంటే అవ్వటం. తన బ్రహ్మస్వరూపుడు 16వ సంవత్సరంలో గురువు సహాయం లేకుండా, ఎలిగేట్ బుక్స్ సహాయం లేకుండా, కేవలం ఈశ్వరుడు ఆయన వరించి 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 మృత్యు రూపంలో వచ్చి తన పావన నష్టాలు కూడా ఆయన జ్ఞానం చేశాడు 16వ సంవత్సరం. అది రమణస్వామి యొక్క, ఇది ఆయన జీవితంలో ముఖ్యమైన సంఘటన, ఇంపార్టెంట్ ఈవెంట్. ఈ 16వ సంవత్సరం జ్ఞానం, ఈ బికేమ్ జ్ఞాని, ఈ బికేమ్ స్టేజ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 16. 16వ సంవత్సరంలో ఆయన సర్వసాధారణంగా టీనేజ్ వాక్ చేయడం రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పాడు. టీనేజ్ మనమందరూ బాధించే ఏజ్, టీనేజ్ వర్క్ చేయడం రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక నవల్లో చెప్పాడు. అటువంటి టీనేజ్ లో సరదాగా సినిమాలు చూద్దాం, ఏంటి ఇటువంటి సరదాగా తిరుగుదాం సర్వాలయో, ఇది ఇలాగే తిరుగుదాం రోజులు. అతనికి 16 సంవత్సరాలు జ్ఞానం వహించిందండి. సాక్షాత్తు ఈశ్వరే ఆయన జ్ఞానం చేశాడు. ఆయన సప్రయత్తో పరిగారు. నేను జ్ఞాని అభావం అని తెలియదు, జ్ఞానస్థితి ఎలా ఉంటుందో అని తెలియదు. ఆయన ఊహించిన అర్థం కాలనుకోండి జ్ఞానస్థితి. అయినప్పటికీ 16వ సంవత్సరంలో సాక్షాత్ పరమేశ్వరుడే ఆయన జ్ఞాన సింహాసనం మీద ఆయన చేతులతో పరమేశ్వరుడు తన చేతులతో రమణస్వామి జ్ఞాన సింహాసనం మీద పూర్తి పెట్టాడు 16వ సంవత్సరం. అలాగా నా శరీరం శవమైపోయింది, మరి ఏమిటి, నేను చావులేదే, నాకు చావులేదే, నేనేమి చావులేదే, నా శరీరం తట్టిపోయింది, మరి నాకు చావులేదేంటి నా శవం ఈ శరీరాన్ని తీసుకెళ్లి బయట గ్రహంలోకి తీసుకెళ్లి స్మశానాన్ని తీసుకెళ్లి తగలేస్తారా? ఈ శరీరం తగలేస్తే మరి తగలైతే సమయం లేదని ప్రకాశిస్తున్నాను. ఇప్పుడు ఈ శరీరాన్ని స్మశానాన్ని తీసుకెళ్తారు, తగలేస్తారు. తగలేసినప్పటికీ ఈ శరీరాన్ని చావు వచ్చినప్పుడు చావులేని వస్తున్నారు అని కనిపిస్తుంది, ఆత్మవస్తున్నారు తెలుస్తుంది అని అని ప్రత్యక్ష అనుభవం, పరోక్ష అనుభవం కాదు, అపరోక్ష ఇది వచ్చే మాటలు కాదు, ఇది స్పెక్యులేషన్ కాదు, ఇది ఊహించి చెప్పడం కాదు, తన అనుభవాన్ని మాటలతో చేస్తుంది. ఇది డ్రై ఫిలాసఫీ కాదు, తన అనుభవాన్ని తన పుస్తకంలో ఏదో 10 పుస్తకాలు చదివి అందులో ఏదో కొంత సమయం సేకరించి తనలో తన ఎంతరకైన జోడించి చెప్పిన మాటలు కాదు, తన అనుభవాన్ని మాటలో చెప్పాడు. తన శరీరం శవంపై చూశాడు, ఓ ఈ శవాన్ని తీసుకెళ్లి శ్మశానంలో భరం చేస్తారా? అయినప్పటికీ నేనేం భరమాటలేదు, ఈ శరీరంతో అనుమాత్రము కూడా సంబంధం లేకుండా నేను ప్రకాశిస్తున్నాను అని తన ఆత్మ సాక్షాత్కారాన్ని 16వ సంవత్సరం పొందాడు. ఆయన ఆత్మ సాక్షాత్కారం పొందిన రోజుకి ఆయనకు ఆత్మ పదార్థం అంటే ఏంటో, బ్రహ్మ పదార్థం అంటే ఏంటో వేదాల్లో చెప్పినటువంటి సార ఇంటానికి ఏమి తెలియదు. మరణిస్తున్న ఈ శరీరం మరణానికి అతీతంగా ఉన్న బ్రహ్మ వస్తువు అవుతుంది, బ్రహ్మ పదార్థం అవుతుంది, అమృత వస్తువు అమృతత్వం అవుతుంది అని కూడా ఆయన తెలియదు. సరే ఇలా 40 నిమిషాలు జరిగింది. 40 నిమిషాలు జరిగిన తర్వాత ఆయన ప్రయత్నం చేయటం లేదు. కొన్ని శరీరం శవమైపోయింది కదా, డాక్టర్ గారిని పిలుద్దామని పెట్టడం, డాక్టర్ గారిని పిలుద్దాం, ఈ శరీరం శవమైపోయింది ఎరుకుతో ఉన్నాడు, కానీ ఏమనిపించడం. ఇలా 40 నిమిషాలు గడిచింది. తర్వాత మళ్ళీ రక్త ప్రసరణ ప్రారంభమైంది. తర్వాత పరమేశ్వరుడు ఒక ప్రాణం మన కోసం పోషాడు. మరి తిరిగి జన్మ వచ్చింది, ఆయనకి తిరిగి జన్మ వచ్చింది. అంటే శంకరాచార్య వారు ఏమన్నారంటే, ఎవరైతే జ్ఞానం అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే యోగ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే సిద్ధ పురుషులు అవ్వాలనుకుంటున్నారో, వారి శరీరం ఉన్న కానీ మరణించాలి, మనం జీవించాలి. మన శరీరం మరణించిందో ఇంకోటి ఆ శరీరం ఉండగానే ఎవరైతే మరణించాలి శరీరంలో జీవిస్తారో వారి జ్ఞానం అవుతారని ఆచార్య సోమరాజు చెప్పారు. సరే 40 నిమిషాలు ఎంత జరిగింది ఆయన ఊహకాలు, ఆయన అనుభవం ప్రత్యక్షంగా ఆయన దర్శనం చేశారు. ఊహించి చెప్పడం కాదు, గ్రంథాలు చూసి చెప్పడం కదా. ఆయన గ్రంథాలు ఒక పెళ్లి పురాణం తప్పించి శివభక్తులు చరిత్ర తప్పించి ఇంకో గ్రంథం ఏం చేసి తక్కువ చదవాలి. సరే 40 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ రక్త ప్రసరణ వచ్చింది, మళ్ళీ ఊపిరి వచ్చింది, మళ్ళీ ఆయన గాలి పీల్చుకో ఊపిరి మన బాడీలో ఊపిరి వచ్చింది, రక్త ప్రసరణ వచ్చింది, మళ్ళీ కాలు చేతులు కదలటం ప్రారంభించి మళ్ళీ వేసుకోవచ్చింది. అది ఏమిటంటే ఈశ్వరు యొక్క మహిమకి ఈ 40 నిమిషాలు ఎవరైనా డిస్టర్బ్ చేయదు. ఆయన ఒక్క ఉన్నాడు గదిలో, ఎవరు పిలవలేదు. ఆ 40 నిమిషాలు అది ఈశ్వరు యొక్క విశేషం, అది అనుభవం కోసం ఎవరు ఆడాలి. ఈ 40 నిమిషాల్లో ఆయన గదిలోకి ఎవరు రాదు, సరే బయటకి గారు ఆయన జీవితం మారిపోయింది. కానీ అంతకుముందు నాకు ఆ కూర నచ్చలేదు, ఈ కూర నచ్చలేదు అని చెప్పిన పిల్లలకి తినకలిగితే అంత ఉండదు. కానీ అనుభవం అయిన తర్వాత ఎక్కడ కూర, ఎక్కడ ఆర్థిక, ఎక్కడ ఈ చదువు, లోక లౌకిక చదువులు ఎక్కడ, అది ఎక్కడ. వివేకానంద స్వామి చెప్పాడు, ఆధ్యాత్మిక విద్యతో సంబంధం అనేటువంటి లౌకిక చదువులు కొన్ని కూడా మంటలో పెట్టిన కట్టెలు లాంటిది. అంటే మెకానికల్ బయట పెడుతున్నాడు, కూర్చుంటున్నాడు, ఇంటికి వస్తున్నాడు, ఏంటంటే ఏది పెడితే తినేస్తున్నాడు. ఇది కాకరకాయ కూర అంటారు, ఇది బీరకాయ కూర అంటారు, ఏది పెడితే వీరికే ఎంత ఉంటాయి తింటున్నాడు. ఏం రియాక్ట్ అవుతాడు, మధ్య పొలగా ఉందనుకోండి, పొలగా ఉన్నాయని అంటున్నాడు. ఎలా ఉప్పు కారం మర్చిపోయాను కూడా కూరలోని ఉప్పు కారం మర్చిపోయింది, నాకు అంతకుముందు అని కూడా కారం తక్కువైంది, కారం ఎక్కువైంది, ఇది ఏం లేదు. ఏది పెడితే తింటున్నాడు, బయట తిరిగిపోతున్నాడు. కానీ తినట్లేదు, ఇది ఏంటి, వెంకటరమంలో చాలా మార్పుగా ఉంది, ఇవాళ కంప్లైంట్స్ చేసి కూడా ఇది బాగోలేదు, ఇప్పుడు ఇవాళ కంప్లైంట్ చేయండి అని అనుకున్నాడు. మెకానికల్ వెళ్తున్నాడు, వస్తున్నాడు, బయట కడుతున్నాడు, వస్తున్నాడు. అక్కడ స్టూడెంట్స్ లో కూడా ఈ పక్క కోర్ స్టూడెంట్స్ కూడా మిగతా విద్యార్థుల పెద్దలో మార్పు కనిపిస్తుంది. ఇప్పుడు బళ్ళు కడుతున్నాడు, వస్తున్నాడు, బళ్ళు కడుతున్నాడు. ఈ టైంలో పరమేశ్వరుడు ఆ దేహం అక్కడ ఉంచడానికి అవకాశం లేదు. అది మన కోసం వచ్చిన దేహం, అది కర్మ దేహం కాదు. కారణం ఆ దేహం మన కోసం వచ్చింది. శ్రీకృష్ణుడు చెబుతాడు ఒక డ్రామాలో, కొంతమంది పుట్టుకతోటి మహాత్ములుగా పుడతాడు. ఒక డ్రామాలో స్వయంగా శ్రీకృష్ణుడు క్యారెక్టర్ చేత అనిపించిన మాట, కొంతమంది పుట్టుకతోటి మహాత్ములుగా పుడతారు, కొంతమంది పుట్టుకతోటి మహాత్ములుగా పుట్టకపోయినా ఏదో కొన్ని గొప్ప గొప్ప పనులు, మంచి మంచి పనులు చేసి గొప్పవాళ్ళకి మహాత్ములను అనిపించుకుంటారు. పుట్టుకతోటి మహాత్ములుగా పుట్టారట, కొన్ని మహాత్ముల కార్యాలు సాధిస్తాటే లోకంలో మహాత్ములు అనిపించుకుంటారు. ఇంకా మూడో రకం ఉన్నారని చెప్పారు శ్రీకృష్ణుడు. వాళ్ళు పుట్టుకతోటే మహాత్ములుగా పుట్టరు, కొన్ని పుట్టే మహత్తర కార్యాలు సాధించరు, కానీ మమ్మల్ని మహాత్ములు ఈ లోకం గుర్తించాలని లోకాన్ని పిలుస్తూ ఉంటారు. ఈ మూడు రకం మహాత్ములతో ఇప్పుడు లోకం నీటి ఉందని శ్రీకృష్ణుడు చెప్తారు. ఇక నిజానికైతే అతను పుట్టుకతోటే బయబట్టే అతనటువంటి వాడు. ప్రపంచంలో జన్మించిన మహాత్ములు రమణస్వామి, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్, వన్ ఆఫ్ ది ప్యూరెస్ట్. అదే అది తెలియదు, వెళ్తున్నాడు మెకానికల్ వెళ్తున్నాడు వస్తున్నాడు వెళ్తున్నాడు వస్తుంది. ఆ జన్మాంతర సంబంధం ఎటువంటిదో మనకు తెలియదు. కానీ ఒక రోజున బయలు వెళుతున్నాడు, పుస్తకాలు చేతులు కూర్చుని బయలుకి వెళ్ళడం అంతా వెళ్ళిపోతున్నాడు. ఒక రేటు, ఆ రేటు వస్తున్నాడు, ఎదురు వస్తున్నాడు. అందరూ నేను అరుణాచలం పేరు వెళ్ళే మావయ్య మావయ్య, అతను వరసకి న్యాయం అవుతాడు. ఆ తిరిచి ఊరు మావయ్య మావయ్య, అతను బయలు వెళ్ళిపోతున్నాడు. తమస్తా ఇంటికారు వస్తున్నాడు. ఆందిలే అరుణాచలానికి వెళుతూ మధుర ఆందిలిగా ఉండి మధుర నుంచి కారు వచ్చి తిరిచి వెళ్ళాలి. ఈ వీళ్ళ ఇంటికి వచ్చి చూసి వెళ్దాం వస్తున్నాడు. ఎదురు ఎదురయ్య బయట వెళ్ళిపోతాడు. ఎదురయ్యాడు మాయ మాయ, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఈ అబ్బాయి అతను ఆ చుట్టం పలకరించాడు. మాయ మాయ, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏనా అరుణాచలానికి వస్తున్నాను. అరుణాచల 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 అరుణాచలానికి రావటం ఏది? అదేంటండి ఎదురువాడు అదేంటి అలా కేటాయిస్తాడు? ఏమని జ్ఞానం ఎక్కడి నుంచి వస్తున్నావు? అది జన్మాంతర అనుబంధం కావచ్చు. కాళిదాస్ చెప్పాడు, మనకు మీకు మాకు జన్మాంతరం అనుబంధం అంటే చూడగానే ప్రేమ కలుగుతుంది. కొంతమంది మనుషులు చూస్తే కొంతమంది మనుషులతో ఎంతకాలం స్నేహం చేసినా మనకు ప్రేమ కలుగు అనుదానం కలుగుతుంది. కొంతమంది మనుషులను చూడగానే ప్రేమ కలుగుతుంది, అనుదానం కలుగుతుంది. అది ఎవరైనా చూసిన వెంటనే మనకు అనుదానం కలిగింది. జన్మాంతరం ఎక్కడో సంబంధం ఉందని కాళిదాస్ చెప్పాడు. జన్మాంతరంలో కనుక మనకు సంబంధం లేకపోతే ఆ క్షేత్రంతో కాను, ఆ వ్యక్తితో కాను, ఆ దైవంతో కాను, జన్మాంతరం అనుభవం లేకపోతే వెంటనే ఇక్కడ ప్రేమ కలగడానికి అవకాశం లేదన్నాడు కాళిదాస్. ఇది ఏమన్నాడు? నేను అందులో అరుణాచలానికి వస్తున్నానన్నాడు. ఈ చుట్టం అరుణాచల అరుణాచల అరుణాచలానికి రావటం ఏంటి? అరుణాచలానికి రావటం ఏంటి అంటున్నాడు. ఏది వెళ్ళి అంటే అరుణాచలంలో ఊరనుకోవడం రామస్వామి. అరుణాచలం అంటే దేవుడు, అరుణాచలం అంటే పంచాక్షితో సమానం. నమశివాయ నమశివాయ ఎన్ని అక్షరాలు అందులో? ఐదు అక్షరాలు. ఆ అరుణాచలం ఆ రూ నా చలం అయ్యా, ఇది పంచాక్షితం. అరుణాచల అరుణాచలానికి వచ్చినారా అంటే అరుణాచలం అంటే దేవుడు కదా, దేవుడి దగ్గర నుంచి మనిషి ఎలా వస్తాడు అనుకుంటున్నాడు రమణ. అది కాదురా, అరుణాచలం అంటే ఒక ఊరి పేరు, అక్కడ కొండ పేరు అరుణాచలం, దేవుడి పేరు అరుణాచలం, ఆ ఊరి పేరు అరుణాచలం. ఆ ఊరి నుంచి అది టౌన్ రాది, అది కాదుకి అటుకోట్లేదురా. ఆ అరుణాచలం అంటే నేను వస్తున్నాడు ఊరురా, ఊరా దేవుడు అనుకున్నాను. ఆ దేవుడి దగ్గర నుంచి మనిషి రావటం ఏంటి అనుకున్నాను. ఊరా ఊరి నుంచి వస్తున్నారా? అరుణాచలమా అరుణాచలమా అరుణాచలమా? ఆ జన్మాంతరం పొంగి 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 ఇష్టడు అతను అయిన ఆ ఊరి నుంచి లేపేసి అరుణాచలం తన పవన క్షేత్రంలో తీసుకురావడానికి ప్రిపేర్ చేస్తున్నాడు అక్కడ గ్రౌండ్. అరుణాచలమా అరుణాచలమా? ఆ జన్మాంతర స్మృతి నేను గుర్తుకొస్తున్నాయి. అరుణాచలమా అరుణాచలానికి వచ్చాడా? ఏదో మీ చుట్టం వచ్చాడు మామయ్యగా, ఏదో ఒక రోజు రెండు రోజులు బంధువులు ఇంటికారు ఉన్నాడు వెళ్ళిపోయాడు. కానీ అరుణాచలం అరుణాచలం ఒక్కసారి హృదయం వస్తుంది. ఇంకా మధురలో ఉండటానికి ఆయనకి గురుస్థానం వహించవలసింది. మరియు పొరిగిపోయినటువంటి జ్ఞాన మార్గాన్ని ఎత్తి మానవ జాతికి చూపించవలసినటువంటి అవసరం. ఒక జాతితోటి కాన్, ఒక దేశంతోటి కాన్, ఒక మతంతోటి కాన్, ఒక కులంతోటి కాన్, వీటితో సంబంధం లేకుండా కేవలం మానవ జాతికి, కేవలం జీవ కోటికి కేవలం వరంగా ప్రసాదించాడు ఈశ్వరుడు రమణస్వామి. రమణస్వామి మానవ జాతి చేసుకున్నటువంటి పుణ్యానికి బదులుగా, మానవ జాతి చేసుకున్నటువంటి సుప్రతానికి బదులుగా ఒక వరంగా పరమేశ్వరుడు రమణస్వామి రూపంలో రమణస్వామిని నాకు ప్రసాదించాడు. అది భారత జాతి ఎంత పుణ్యం చేసుకుంటే ఈ భారత భూమి దాన్ని కల్పించాడు. నన్ను ఎందుకంటే రెండు వేల శ్వాసలు ఇచ్చి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారని అనుకుంటే వాడు రమణస్వామి. ఇది రియల్ శ్వాసం. మీరు రామస్వామి కంటే ఎంతకంటే రియల్ శ్వాసం ఇచ్చింది నేను చూశాను అని అనుభవం అంటే చేయి మీద వచ్చాడు. ఎవరు అవుతారన్నారు, ఎవరిలా ఎదురు అవుతారు, ఆయన శ్వాసలు అవి డై అయ్యే శ్వాసలు జవహర్లాల్ నెహ్రూ శ్వాసలు ఇష్టమో కాదు నాకు తెలియదు, కానీ రామస్వామి రియల్ శ్వాసలు ఆయన శ్వాసలు అవి డై అయ్యే శ్వాసలు ఆయన శ్వాసలు ఇష్టమో కాదు నాకు తెలియదు, రామస్వామి నిజమైన శ్వాస. బయలు పెడుతున్నాడు వస్తున్నాడు, బయలు పెడుతున్నాడు వస్తున్నాడు. ఈ రోజున ఒకరోజు ఇంటికాడ కూర్చున్నాడు, వ్యాకరణం ఎక్కడో లేదు ఇంగ్లీష్ వ్యాకరణంలో తప్పు రాశాడు, నేషన్ 4 సార్లు రాసుకురావాలను రాసుకురామన్నారు, ఇంటికాడ కూర్చుని రాస్తున్నాడు. రాష్ట్రానికి సమాధి వరి మన సమాధి కోసం ప్రయత్నం చేయాలి. ఆయన సమాధి వరించి 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 సమాధి స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. అక్కడ మన అడాదుల్లో వెళ్ళిపోతున్నాడు. నేషాలు చెప్పింది రాయాలండి, ఎక్కడ మాటలు లేవు, ఎక్కడ పాటలు లేవు, ఎక్కడికి మనస్సుకి వెళ్ళలేదు, ఎక్కడికి ఇల్లు వెళ్ళలేదు, ఎక్కడికి లోకం వెళ్ళలేదు, ఎక్కడికి శాస్త్రం కూడా వెళ్ళలేదు. ఆ స్థితిలోకి వెళ్ళి ఆ స్థితిలోకి కూరుకుపోతున్నాడు ఆత్మస్థితి. సమాధి స్థితి ఆయన కోరుకునే వరించి వరించి అది తెరచుని పెడతాను సమాధి స్థితి. కానీ బయలు నేతలు చెప్పి రాయనిపిస్తాను రాయలేకపోతున్నాడు, కలవరా పరిచయం చేసిన సమాధి స్థితి వరించి నడకపోతుంది అన్నదాని దృశ్యం. నాన్న పోయాడే, కుటుంబాన్ని మనం పోషించాలి, నేనేదో కష్టపడి చదువుకుంటున్నాను 4 రూపాయలు సంపాదిస్తాను, నా బియ్యం ఈ సంవత్సరం కూడా అయిపోతుంది, మీరు కూడా చదువుకుని కుటుంబాన్ని 4 రూపాయలు సంపాదించున్నారు కదా, మీరు కూడా చిన్నతండ్రి ఇంటికి అన్నం తిని వాళ్ళ నేరం బతుకుతున్నాం, మీరు చదువుకోకపోతే ఎలాగా, ఏం ఎలా కూర్చుంటున్నాను ఏంటి చదువుకోవద్దా, ఏ నీ బోటి కోపం వచ్చింది అన్నగారు, అన్నగారు పోతలేదు అన్నమాటలు అరుణాచరిస్తుడు అన్నగారు రోజు అనిపించే వెంకటరామన్, ఏ వెంకట్రామన్ నువ్వు యోగురా, నువ్వు యోగిరా అలా కూర్చున్నావు, నీ రోజు వాడికి ఇంటితో పనే ఉండి బయటకు పోరాగా, ఏ వెంకట్రామన్ నువ్వు యోగురా, పుస్తకం ఎదురుగుండా పెట్టుకున్నాం, చేతితో తెలిసి ఉంది, తెలిసినకి ఎదురు దారిపోయింది, నీ కళ్ళు పుస్తకం మీద వెళ్ళటం లేదు, అలాగే సమాజ స్థితిలో కూర్చున్నట్టు కూర్చున్నావు, నువ్వు యోగురా లేదా ఋషివా, నిజంగా నువ్వు యోగు అయితే నిజంగా నువ్వు ఋషి అయితే ఇంటి కాడ పనే ఉందా, నీకు ఇంటితో పనే ఉండి బయటికి పోరాగా కోపం వచ్చాడు, తమ్ముని బయటకు పొమ్మను కాదు కోపం వచ్చాడు, పరమ వచ్చి నిజమే మా అన్నయ్య అంటున్నాడు బయటకు పొమ్మను, నిజమే నా బోటి వాడికి ఇంటితో పని ఉంది, మా అన్నయ్య చెప్పింది బయటికి బయటకు పోవాలి, ఇదంతా చేసి మీరు నాటికి అంతా చేస్తున్న అన్నగారు కాదు, ఇదంతా అరుణాచలేశ్వరుడు దొంగ, అరుణాచలేశ్వరుడు తన పవన క్షేత్రంలో జీవించడం ఉంది, జగత్తు జగత్తు సందేశం జన సందేశం ఉంటే మానవ జాతి కంటే జగత్తు ఆయన వాక్ ద్వారా జగత్తుకి సందేశం నిరూపించవలసి ఉంది, అరుణాచలేశ్వరుడు చేస్తున్నట్టు నాటకం అన్నగారు గారు చెప్పిన అన్నగారు ఏం చేస్తారు, అన్నగారు తమ్ముడి మీద కోపం అంట, తమ్ముడి మీద కోపం అని చెప్పిన మాటలు, ఇవి బయటికి పోరాగా అరుణాచలేశ్వరు అరుణాచలేశ్వరుడు దొంగండి, వాళ్ళనిపిస్తాడు అన్నగారు గారు పాప, అన్నగారి తమ్ముడి మీద ప్రేమ లేదా, బయటికి పోరాగా ఇంటికే పని ఉంది, నీ ఇంటికే పని ఉందా, వ్యాకరణం రాయలేవా, కళ్ళు మూసి కళ్ళు మూతలు పడిపోతున్నాయి నీకు, అది నిద్రనుకుంటున్నాడు సమాజం అన్నగారికి కళ్ళు మూతలు పడిపోతున్నాయా, ఆయన నీ బోటి వారికి సంసారంతో పనేమండి, అవును నిజమే అన్నగారికి ఎదురు చెప్పడం లేదు పరికి, నిజమే నా బోటి వాడికి ఇంటికాడ పనే ఉంది సంసారంతో పనేముంది, నిజమే వెళ్ళిపోతాం ఎక్కడ అన్నగారు అరుణాచలం కదా అంటలేదు, అన్నగారు అరుణాచలం పేరే లేదు ఎప్పుడు, మరి అన్నగారు పొమ్మంటున్నాడే ఇంటికాడికి పొమ్మంటున్నాడే, ఎక్కడికి పోవటం ఎక్కడికి పోవటం, ఎక్కడ సుదీశాలమైన ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి అప్పుడు ఇంతకుముందు 2 మాసాల కింద అరుణాచలం అనే పేరు నేనమ్మ చేతాన్ని విన్నాడు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఆ దొంగకు లోపల ఉన్నాడు అరుణాచలేచ్చు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ అరుణాచలం రా అరుణాచలం రా అరుణాచలం రా బయట నుంచి అన్నగారు బయటించాడు, లోపల నుంచి లాగేస్తాడు బయట పెట్టి చివాట్లని ఆడాచర్ పెట్టించాడు, మరి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, దేశంలో అనేక క్షేత్రాలు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళాలి, అరుణాచలం 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 చూసి ఆయన లోపల పెట్టించాను, సరే అరుణాచలం వెళ్ళాలి మరి డబ్బులేవి దగ్గర డబ్బులు లేవు కదా, అరుణాచలం అరుణాచలం వచ్చింది మరి అప్పుడు అరుణాచలం వెళ్ళాలి, సరే అరుణాచలం వెళ్ళిపోతాను రూపాయలు లేవు డబ్బులు లేవు, మరి టిక్కెట్ ఇవ్వాలి డబ్బులు లేవు, ఒకసారి అరుణాచలం వెళ్తున్నాను డబ్బులు టిక్కెట్కి డబ్బులు ఏమంటే ఇస్తారా ఇవ్వరు అంటే ఎలా ఆలోచిస్తున్నాడు, ఇదంతా అరుణాచలం వచ్చా అన్నగారు ఏమన్నంటే ఈయన లేచాడు ఎందుకు లేచాడు ఎందుకు లేచాడు తెలియదు మెకానికల్ లేచాడు అన్నగారు పేరు తిట్టాడు, ఏదో ఎక్కడికి వెళ్తున్నారా అనుకోకుండా ఆటోమేటిక్గా నేను కాలేజీకి వెళ్తున్నాను, అది నువ్వు కాలేజీకి వెళ్తున్నావా, నా కాలేజీ చెప్పిన కట్టడం మర్చిపోయాను, 5 రూపాయలు పరమా చూడమని 5 రూపాయలు తీసుకుని కాలేజీ చెప్పిన కట్టేయాను బాగా చేసినాను, ఇది అరుణాచలేశ్వరుడు ఎంత చేస్తున్నాడు, డబ్బులు అడిగితే ఎవరు ఇంటి కదా ఎందుకని అడుగుతారు, డబ్బులు కావాలి చేసినట్టు ఎక్కడికి ఉన్నారు అంటే నించున్నాడు, నించుని ఎందుకు నించున్నాడు అన్నాడు. నేను బయలు కలుపుతున్నాను, అరుణాచల దగ్గర నుంచి నించుడు అబద్ధం చెప్తాడు. మీరు బయలు కలుపుతాను, బయలు కట్టండి, అది బయలు కడుతున్నావా? అయితే జీతం నిన్నే కట్టాలని నేను మర్చిపోయాను. పలానా బూట్లో 20 రూపాయలు ఉన్నాయి, 5 రూపాయలు పుచ్చుకుని జీతం కట్టే ముందు నా జీతం కట్టేసి నువ్వు బయలు తెలుపు, నా కాలేజీ జీతం కట్టేసి నువ్వు బయలు తెలిపాను. మా బాగా దొరికింది డబ్బులు అని నా జీవితం ఒకే ఒక్కసారి అబద్ధం చెప్పాను. నేను వచ్చేది అరుణాచలం, మా అన్నయ్యతో నేను కాలేజీకి వెళ్తున్నాను. ఈ దేహం కోసం మీరు డబ్బులు వెచ్చించకండి, ఈ దేహం సత్కార్యం కోసం ఇంటికాడ విడిచిపెట్టి వెళ్ళిపోతండి. ఈ దేహం కోసం మీరు వెతకండి, మీరు కనపడకండి, మీ డబ్బులు ఖర్చు పెట్టుకోకండి, వెళ్ళిపోతాను ఈ దేహం అని ఒక చీటి రాసి ఈ రూపాయలు అక్కడ పెట్టి వెళ్ళిపోయి స్టేషన్కి వచ్చాడు. అరుణాచల వచ్చి రెండు నాటకం మానేస్తున్నాడు. కరెక్ట్ టైం రావాలంటే ఇక్కడ 12 గంటలకు కరెక్ట్ టైం. ఈరోజు ఇన్నుపురం మధుర నుంచి ఇన్నుపురం వచ్చి తిరువనాలు వచ్చే టైం 12 గంటలకు రావాలి. ఇదే 1 గంటకు వచ్చి 1 గంటలో లేదు అబ్బాయి. ఇతను 12 గంటకు వచ్చాడు, 12 గంటకు బండి వెళ్ళిపో. ఇతను 1 గంటకు వచ్చాడు స్టేషన్కి, అయ్యి మధురైలో 1 గంటకి స్టేషన్కి వచ్చాడు. అది కరెక్ట్ టైం అయితే కరెక్ట్ టైం డిపార్చర్, మధురై స్టేషన్ నుంచి డిపార్చర్ 12 గంటకు వెళ్ళిపోవాలి. గంట నాడు లేటుకు వచ్చింది మధురై స్టేషన్ టైం. ఈయన కోసం ఆ లేట్ అయింది. సరే ఎక్కువ పూర్చిన టికెట్ కొన్నాడు, వెళ్ళిపోవడం కొన్నాడు. అప్పటికే తిరుమల రైల్వే స్టేషన్ ఉంది, కానీ ఈయన చూసిన అట్లాసులో అది పాత అట్లాసులు, ఈ కొత్త రైల్వే స్టేషన్ ఇంప్రూవ్ చేయాలి అట్లాసులో. అంటే నేను తిరువనమల స్టేషన్ అంటే అర్థం అవ్వలేదు. విల్లిపురం కొన్న అక్కడ నడిచేరిపోదాం అనుకుంటున్నాడు, హిందువరంలో ఎక్కడ కొన్న నడిచేరిపోదాం అనుకుంటున్నాడు. తిరువనమలలో రైల్వే స్టేషన్ ఉందని తెలియదు, కానీ పరమేశ్వరుడు ఏమనుకుంటున్నా అంటే మీకు తెలియదు, విల్లిపురం టికెట్ కొనేశాడు, హిందువరం కొనేశాడే అనుకుంటున్నాడు పరమేశ్వరుడు. అనేక ఇచ్చిన కోరే కాకుండా తిరువనమల స్టేషన్ కానీ మీకు తెలియదు, హిందువరం టికెట్ కొన్నాడు, ఇతరు టికెట్ కొని బండిలో కూర్చున్నాడు. అది కదలదు, మెదలదు, కళ్ళు ఎత్తి చూడదు. మనం ఏదైనా కొత్త ప్రదేశం చూస్తుంటే ఓ చాలా బాగుంది, కేంద్రం చాలా డ్యూటీగా ఉంది, అది చూడాలనిపిస్తాం. ఆయన ఎక్కడున్నాడు లోకాతీతుడు, బండిలో కూర్చున్నాడు, ఇలా కూర్చుని మాట్లాడాడు. ఆ పక్కవాడు చెప్పుకునే కౌలు ఏదంటే పక్కవాడు చెబుతున్న మాట్లాడు. అలా మౌనంగా కూర్చున్నాడు. అరుణాచలేశ్వరుడికి అనుమానం వచ్చింది, ఏంటో వీడు రాంగ్ డైరెక్షన్ జిల్లులో వెళ్ళిపోతున్నాడు, చాలా దూరం వెళ్ళిపోతున్నాడు. అరుణాచలేశ్వరుడు సైన్లో వచ్చాడు. ఏ అబ్బాయి, ఏ అబ్బాయి అన్న అరుణాచలేశ్వరుడు, నువ్వు ఎక్కడ వెళ్తున్నావు? అంటే ఏంటి లేదు, ఎక్కడ తిరువన్నా అరుణాచలం, అరుణాచలం నువ్వు టికెట్ ఎక్కడ కొన్నావు? తన బిడ్డ, తన బిడ్డని ఎక్కడ తీసుకెళ్లారో ఆయన వెతుక్కుంటూ తీసుకెళ్తున్నాడు. దాన్ని తన తీసుకెళ్ళాడు. నువ్వు టికెట్ ఎక్కడ కొన్నావు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అయ్యా? తిరువన్నామని వెళ్తున్నావా? నేను తిరువన్నామని వస్తున్నా ముఖ్యమంత్రి, నేను తిరువన్నా, నువ్వు తిరువన్నామని వస్తున్నావా? అది జపం జరిగింది అనుకుంటా. మరి టికెట్ ఎక్కడ కొన్నావు? నేను దిండివనం అనుకున్నాను. దిండివనమా? దిండివనం దాకా వెళ్ళక్కర్లేదు, ఇల్లుపురం దిగుపో, ఇల్లుపురం జంక్షన్ అక్కడ దిగిపోయి తిరువనమల రైల్వే స్టేషన్, అక్కడ తిరువనమల రైల్వే స్టేషన్ ఉంది. నువ్వు చూసిన అట్లా పాత అట్లాసు, కొత్త అట్లాసు ఉంది తిరువనమల రైల్వే స్టేషన్, అంటే దిండివనం దాకా వెళ్ళకు, ఇల్లుపురం దిగిపో అని చెప్పాడు. అతను అరుణాచలేశ్వరం సంగతి సరే, ఇల్లుపురంలో దిగిపోయాడు. దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నాయి, ఇంకో గ్యారె ఎంతో ఉంది, ఆ గ్యారెకి సరిపడే టికెట్ లెస్ ట్రావెల్ చేయడం మన దగ్గర ఇస్తున్నారు చూడండి. టికెట్ లేకుండా మనం రైల్వే పోదాం సందర్భాలు రావడం, ఆ గ్యారెకి సరిపడే టికెట్ కొనండి. అంటే తిరువనమల ఇంకా 15 మైళ్ళు స్టేషన్ ఉన్నది, అది దిగిపోయాడు. అంటే గ్యారె ఎంత దూరం వస్తే అంత టికెటే కొనండి. అది దిగిపోయాడు, వెళ్ళిపోయాడు, ముందు ఊళ్ళో దిగారు, కొంత దూరం నడిచాడు, నడిచాడు. ఇప్పుడు అంత దూరం నడవలేదు, నడిచి ఒక ఇంటికి వెళ్ళాడు, ఒక అటలో దిగాడు. నాకు అన్నం పెడతారా? అక్కడ ఎంత 2 పైసలు 3 పైసలు ఎంత అర్బనా ఎంతో ఉంది. అన్నం పెడతారా? అన్నం పెడతారని ఒక చోట అడిగాడు. హోటల్లో అన్నం పెడతాం. ఈ అన్నం ఎంత? ఈ నీరు చెక్కడం ఎంతో అడగలేదు, అన్నం తినేశాడు. ఈ అర్థం తీసిస్తాడు, ఇక్కడ దీంట్లో ఎంత ఇబ్బంది అన్నం భోజనం ఎక్కడికైనా భోజనం పెట్టి ఆరోగ్యం అయితే చెక్కడ ఎంత అడిగితే డబ్బులు ఇక్కడ పే చేస్తాను. అదేంటి ఈ గమ్మత్తుగా అర్థం ఎక్కడ అన్నం తినేసి అర్థం చేస్తున్నాయని అన్నం తినే అంటే ఎంత ఎంత ముందు అడగలేదు, అన్నం తినేశాడు, జైలు ఏమన్నా అర్థం అనుకోండి, ఎదగలేదు అర్థం అన్నీ ఇస్తున్నాడు. అది అర్థం కూడా వద్దు, ఇక్కడ చూస్తే చాలా ఇంగ్లీష్ అంటున్నాడు, అర్థం వద్దు పోపోతూ అన్న సరే బయటకు వచ్చేశాడు. అలా కొంత దూరం నడిచాడు మళ్ళీ ఆకలేసి ఒక ఇంటికి వెళ్ళాడు. అదేమో కృష్ణాష్టం ఆ రోజు నీ కృష్ణుడికి ఆవిడ ఒక బ్రాహ్మణ వీధులు కృష్ణుడికి పూజ చేసుకుని ఆగస్టు నెల 1896 1929 వచ్చేది సరిగ్గా అరవై కృష్ణాష్టమి ఆ రోజు వచ్చింది. కృష్ణుడు పూజ చేసుకుంది. ఎవరైనా మా ఇంటికి ఎవరైనా వస్తే భోజనానికి వస్తే బాగుంది, మా అమ్మని పెట్టుకుందాం, పూజ అయిపోయింది అనుకుంటాను పాప. సరిగ్గా ఈ అమ్మ రూపంలో ఉన్న కృష్ణుడు అన్నం పెడతా. దానికోసం ఎదురు చూస్తున్నానమ్మా, ఎవరైనా వస్తారేమని అని అన్నం పెట్టి ఎంతో భక్తిగా అన్నం పెట్టి క్షీరాన్నం పెట్టి ఎంతో విశ్వాసంగా ఎంతో ప్రేమగా కృష్ణుడికి పెట్టినట్టే అన్నం పెట్టి అన్ని ఇక్కడ పళ్ళు చేతిలో పెట్టి మీరు స్వీట్స్ పాపం అన్నం కూడా పెట్టి ఇంటికాడ ఉండే స్వీట్స్ ఉండే పొట్టలు పెట్టి ఈ తినడం దారిలో తినడం అని అయితే ఏమిటి మళ్ళీ డబ్బులు మరి తిరుమల వచ్చేసి వెళ్ళిపోవడం ఇంకా 10 మైళ్ళ దూరం ఉంది తిరుమల వచ్చేసి వెళ్ళాలి అనుకుంటున్నాడు. అప్పుడు అన్నం పెట్టినాడు బట్టలు ఏమని అడిగాడంటే నా చెవులకు పోగులు ఉన్నాయి, నేను గ్రామానికి వెళ్ళిపోతున్నాను, ఈ పోగులు మీరు పుచ్చుకుని నాకేమన్నా తిరువన్నమల దగ్గర టిక్కెట్ ఇస్తారా, టిక్కెట్ సరిపోయి డబ్బులు కాదు సార్. పోగులు చూశాడు అతను అమ్మగారు భర్త బంగారం మంచి బంగారం తీసుకున్నాడు, ఇతను కనిపించాడు 100 రూపాయలు ఇచ్చాడు. నీ అడ్రస్ ఇయ్యే, నీ అడ్రస్ ఇయ్యే, అడ్రస్ మోడుకొచ్చిన అడ్రస్ చెప్పేశాడు. మళ్ళీ ఆ పోగులు పుచ్చుకునే ఉద్దేశం ఉంటే కదా అని అడ్రస్ ఇయ్యండి, మోడుకొచ్చిన అడ్రస్ చెప్పేశాడు. అంటే ఏంటి నీ అడ్రస్ ఇయ్యి, మళ్ళీ నా 3 రూపాయలు నాకు ఇచ్చేసి నీ పోగులను పట్టిపో, నేను ఈ పోగులు 10 రూపాయలు చేస్తాను, నీకు ఇచ్చింది 3 రూపాయలు, అయితే మళ్ళీ వచ్చి నా 3 రూపాయలు నాకు ఇచ్చేసి నీ పోగులు పట్టు. అవి అడ్రస్ కాదు, ఈ అడ్రస్ నా అడ్రస్ ఇదిగో, నీ అడ్రస్ నాకు నా అడ్రస్ ఇదిగో, మళ్ళీ నీ 3 రూపాయలు నాకు ఇచ్చేసి నీ పోగులను పట్టు, ఆ అడ్రస్ కాదు ఇచ్చు, ఆ అడ్రస్ కాదు మీరు కావాలి డైలీ చూస్తారు. మళ్ళీ ఈ బంగారం కోసం మళ్ళీ అట్లా దృష్టి ఉన్నారు, ఈ 3 రూపాయల కోసం అది పెట్టాడు. అప్పుడు అనుకున్నాడు బయటకు వచ్చే కాయకు చింతిస్తున్నాడు, ఏ కట్టు వద్దు తాకట్టు వద్దు, ఇక తా జీవితానికి ఏ కట్లు ఈ తాకట్టు పడే కట్టులు కూడా చెప్పిపోయినట్టున్నాడు దుద్ధిచ్చి. అది తాకట్టు చూశాడు, తాకట్టు తాకట్టు ఆరంభించిన ఏ కట్టు వద్దు ఇంకా తాకట్టు పడే కట్టులు కూడా ఊడిపోయినట్టు. స్టేషన్ వచ్చాడు తిరువన్నమారు, ఆ రాత్రి పరుపు తెల్లారుగా ఉన్న బండి అక్కడి నుంచి తెల్లారుగానే 1896 సెప్టెంబర్ నెల 1వ తేదీన సరిగ్గా తూర్పున సూర్యుడు ఉదయిస్తాక బండి తిరువన్నమల రైల్వే స్టేషన్ లో ఆగింది. ఈయన కూడా బండి దిగాడు, నడిచి వెళ్ళాడు, తీవ్రంగా ఆవేశంతో నడిచి వెళ్తున్నారు నాకు తెలిసి చూడేశారు. కొన్ని నడిచి వెళ్తున్నారు, పరిగెడుతున్నాడు, పరిగెడుతున్న తీవ్రంగా ఆవేశంతో సరిగ్గా అది నడక కాదు అని సరసాని బాడీ స్పోర్ట్స్ బాడీ స్పోర్ట్స్ మ్యాన్ తీవ్రంగా ఆవేశంతో ఉద్దేశంతో పరిగెడుతున్నాడు. పరిగెడుతుంటే అనాచేశ్వరుడు గురిలోకి వెళ్ళాడు. ఒక అడిగింది అక్కడ నిల్చున్నాడు. చాలా మంది పుస్తకాలు రాశారు అరుణాచలేశ్వరుడు ఆయన కరువు ఉంచుకున్నాడు కదా, అరుణాచలేశ్వరుడు ఆయన లింగాన కరువు ఉంచుకోలేదు, తన పుస్తకాలు ఆమె రాస్తున్నారు మాట్లాడేది శివలింగాన కౌలించుకున్నట్టు రమణస్వామి కూడా అరుణాచలేశ్వరుడు కౌలించుకున్నాడని పుస్తకాల్లో రాశారు. పుస్తకాల్లో రాసింది తప్పు. అరుణాచలేశ్వరుడు ఎందుకు వెళ్ళాడు, గర్భగుడిలో వెళ్ళాడు అని శివలింగాన వాటికి ముట్టుకోలేదు, అరుణాచలేశ్వరుని ముట్టుకోలేదు. ఓవప్ప ఓవప్ప నీ ఆజ్ఞ అనుసరించి వచ్చాను, నువ్వు రమ్మంటే ఇక్కడికి వచ్చాను, రమ్మంటే నా ఎక్కడికి రాలేదు, నీ అనుమానం తండ్రిగా నీ అనుమానం తండ్రిగా మటుకు నీకు రాలేదు, నువ్వు రమ్మని పిలిచావు, నీ కేక ఏపడి నువ్వు లేచిన పొలి కేక ఏపడి నువ్వు రమ్మంటే నేను నీ ఇక్కడికి వచ్చాను అప్ప, నువ్వు రమ్మంటే నేను ఇక్కడికి వచ్చాను అప్ప ఓ తండ్రి అని వినవించుకుని అక్కడ వరకు ఆయన శరీరంలో వేడింది. ఈ మృత్యుగురు కలిగింటారు ఎంతో కలిసి శరీరానికి జ్వరం వచ్చినట్టుగా కొంత బాడీలో ఈర్పుంది కదా. ఎప్పుడైతే అరుణాచలేశ్వరుని తన దేహాన్ని ఎక్కడికి తీసుకొచ్చి తను తను వినవించుకున్నారో అరుణాచలేశ్వరు ముందు తను నిలబెట్టుకున్నాడో నీ ఆజ్ఞను సరించి నువ్వు పిలిస్తే నేను ఇక్కడికి వచ్చాను అప్ప అని ఎప్పుడు చూపించాడు. శరీరంలో ఉన్న వీలంతా ఒకసారి తగ్గిపోయినట్టు అమ్మాయి అది మామూలు జ్వరం కాదు, యోగాగ్ని ఏదో ఉండొచ్చు, యోగాగ్ని అంతా ఒకసారి చల్లారిపోయింది, పూలు అయితే బాడీ అంతా ఒకసారి పూలు అయితే అరుణాచలేశ్వరుడు అరుణాచలేశ్వరుడు దగ్గర వినవించుకున్న తర్వాత బయటకు వచ్చు, బయటకు వచ్చి ఊరంతా తిరిగాడు. ఆ రోజుని ప్రయత్నంగా వర్షం కురిసింది, వర్షంలో తడిచాడు. అంతకుముందు 2 నెలల నుంచి సెప్టెంబర్ నెలలో, అంతకుముందు జూలైలో వర్షం లేదు, ఆగస్టులో వర్షం లేదు, సెప్టెంబర్లో వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 1 జరిగిన కుంభవృష్టి కురిసింది, ఆ వర్షం కోసం పండుగ తగ్గిస్తారు. అరుణాచలేశ్వరుడు ముందు అది తేదీ అంతా తగ్గిస్తారు, గుండు గుర్తించుకోవాలి, ముందు చొక్కాయి లాగా ఉన్నాయి, అప్పుడు చట్టండి క్యాంటండి ఈ కట్టికి ఇవన్నీ ఏంటి అనుకుంటున్నా. ఈ కట్టికి ఇవన్నీ జేబులు ఆ అమ్మగారు ఇచ్చిన కృష్ణాష్టమి చేసి కృష్ణుడి యొక్క ప్రసాదం ఇచ్చిన స్వీట్స్ ఉన్నాయి. ఈ శవానికి ఈ కట్టెకి స్వీట్స్ ఎంత అనుకున్నాడు, ఆ జేబులో ఉన్న స్వీట్స్ అని తీసుకొని చేతిలో పరిచి అయ్యం కొలం అని అంటున్నాడు. తిరువన్నమలం అయ్యం కొలం కావాలని చూశాడు. ఈయన అయ్యం కొలం అనే చెరువు దగ్గర సన్యాసం పుచ్చుకున్నది, అంటే అరుణాచలం టౌన్లో ఉండేది, బ్రాహ్మణ వీధిలో ఉంది అయ్యం కొలం అనే చెరువు, అంటే అరుణాచలం కాంపౌ అరుణాచలేశ్వర కాంపౌండ్ మధ్య చెరువు లేదు, అయ్యం కొలం లేదు, అయ్యం కొలం దగ్గరికి వెళ్ళాడు. లావు తీశాడు ముందు, లావు తీసి చేతిలో పడచ్చు ఈ శవానికి అలంకారం అంటారు. ఇవన్నీ జీవితంలో స్వీట్స్ ఉన్నాడు, స్వీట్స్ తీసుకోవచ్చు. ఇంటికాడ ఉపనయనం అయింది అంటే జంజీ ఉంది, ఇంటికాడ ఉపనయనం అండి కదా, జంజీ ఉంది, జంజీ ఉంది. ఆ జంజీ తీశాడు బయట పడచ్చు, చెల్ల పడచ్చు. అంటే నేను బ్రాహ్మణ అన్న గుర్తు కూడా ఇంకా లేదు, ఇంకా ఇంకేముంది, చొక్కా ఉంది. అది చొక్కా చింపేశాడు, ఇంత మొక్క చింపాడు, గోచి పెట్టుకున్నాడు మిగతా మొక్క అని చెల్ల పడచ్చు. ఇంకేమైనా స్వీట్స్ ఉన్నాయి, ఆ స్వీట్స్ కూడా చెల్ల పడచ్చు. అంటే ఆ రోజున పెట్టినాడు గోచి, అరుణాచలం వచ్చిన రోజునే గోచి పెట్టాడు. మరి 54 సంవత్సరాలు డబ్బు వర్షం కురిసిన రమణాస్త్రం, రూపాయలు వర్షం కింద రమణాస్త్రంలో కురిసిన ఆయన గోచి వచ్చిపోయాడు. ఇప్పుడు మన చేతికి 4 రూపాయలు ఇస్తే గర్వం పెట్టుకోవాలి, కుర్చీ పట్టం. మన చేతికి 4 రూపాయలు కొత్తగా వస్తే కుర్చీ పట్టం విషయం విఖ్యాతి పొంది. సరే ఇప్పుడు రాధాకృష్ణ అన్నారు మా ఒకసారి రాష్ట్ర యూనివర్సిటీలో తన స్నేహితుడికి ఉత్తరం రాస్తూ మన రాష్ట్రపతి చేసినట్టు డాక్టర్ రాధాకృష్ణ మన చెప్పాడు, ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్, ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్, సీ భగవాన్ శ్రీరామ. నువ్వు రక్త మాంసాల్లో ఉన్న దేవుడు ఎలా ఉంటారో నువ్వు చూడాలని అనుకుంటే ఇంద్రాలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి, ఆక్స్ఫర్డ్ అనేది ఒక టౌన్, ఆ టౌన్ పేరు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. తనతో పనిచేస్తున్నటువంటి ఒక ప్రొఫెసర్ ఇండియా నుంచి రాస్తూ తన ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్, రక్త మాంసాల్లో ఉన్న దేవుని మీరు చూడాలనుకుంటే సి భగవాన్ శ్రీరమణ మహర్షి, భగవాన్ శ్రీరమణ మహర్షిని వచ్చాడు. రాధాకృష్ణుడు చెప్పారు, మనతో బాధించడానికి ఈ భూమి మీద కానీ దిగు రాలేదు, మనకి సందేశం ప్రసాదించడం కోసం ఈ భూమి మీద దిగు వచ్చాం. మన హేతువాదాలు, మన నాస్తికవాదాలు, మన ఆస్తికవాదాలు చంటి పిల్లల మాటలాయన, మనతోటి వాదించడానికి ఆ లోకంలో నుంచి ఈ లోకంలోకి దిగి రాధాకృష్ణ మాటల్లో నేను చెబుతున్నాను, మనతోటి వాదించడానికి, మనతోటి యుక్తి చట్టం పట్టం పెట్టుకోవడానికి ఆ లోకం నుంచి ఈ లోకంలో కానీ దిగి రాలేదు. మనకి జ్ఞానాన్ని ప్రసాదించడం కోసం, మనం అనుగ్రహించడం కోసం వచ్చిన అవతారం, మనకు అందరికి కాంతి కలగజేయడం కోసం, మనందరికీ శాంతి ప్రసాదించడం కోసం, వ్యాధాలను పిండితే ఏ సారం ఉందో ఆ సారాన్ని మనకు ప్రసాదించడం కోసం ఆ లోకంలో నుంచి ఈ లోకంలోకి వచ్చిన మహా ఆయన ఆ రోజున పెట్టిన గోచి డబ్బు వచ్చి ఆస్తిములు వర్షించినప్పటికీ, ఎన్నో భోగాలతో వయసు ఆస్తిని నిండినప్పటికీ, ఎంతో ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతులు వచ్చారు ఆయన దగ్గరికి, ప్రపంచంలో ఎంతో మంది సౌందర్యం ఉన్నవాళ్ళు వచ్చారు, ప్రపంచంలో బెస్ట్ బెస్ట్ యాత్రస్ వచ్చారు, మంచి మంచి సంగీత విద్వాంసులు వచ్చారు, పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి అధికారంలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. కానీ ఎవరు ఆయన దృష్టిని ఆకర్షించారు? గోచి పెట్టుకున్నారు అరుణాచలమైన కారణంలో కూర్చున్నారు, పిల్లలు పిచ్చివాయంతో రాళ్ళు పెట్టి కొట్టేవారు, రోజులు కలపడి అన్నం లేకుండా నీళ్లు లేకుండా లేకపోతున్నాడు. తర్వాత రమణాస్వామి అడిగా, మీకు ఆకలి వేయలేదా, మీరు మంచి నేను తాగలేదా, అసలు నాకు దేహమే గుర్తు లేనప్పుడు దేహానికి సంబంధించిన అవసరాలు ఎందుకు గుర్తు వస్తాయి, నా దేహం నాకు గుర్తుంటే అన్నం తినాలని మంచిని తాగాలని ఇటువంటి జ్ఞాపకం వస్తాయి. నా దేహమే నాకు గుర్తు లేనప్పుడు, నా దేహమే నాకు సంబంధం లేనప్పుడు దేహానికి సంబంధించిన అవసరాలు ఏం వస్తాయి? అలా రోజులు తెరబడి అన్నం లేకుండా నీళ్లు లేకుండా జరిగింది. అక్కడ పాతాల గుహలు ఉంటాం, పిల్లలు గడ్డలు ఇచ్చి కొడుతుంటే పిచ్చివాళ్ళనుకుని పిల్లలు గడ్డలు ఇచ్చి కొడుతుంటే ఆ పాతాల గుహలోకి ఎన్ని కూర్చున్నాం, అక్కడ ఎన్ని పురుగులు, ఆ పాతాల గుహ అనేది పూర్వం ఎప్పుడో ఒక మహాత్ముడు యొక్క సమాధి, అందులో కూర్చున్నాడు, రోజులు తెరబడి కూర్చున్నాడు, ఉదాహరణకు 40 రోజులు అందులో కూర్చున్నాడు పాతాల, అందులో పురుగులు శుభ్రంగా తినేది ఆయన శరీరానికి శుభ్రంగా పురుగులు తినేసి రక్తం కారుతుంది, ఊళ్ళంతా కారుతుంది, కానీ ఆయన దేహంతో ఎట్టి సంబంధం లేకుండా కుండీ కొబ్బరికాయలు వెళ్ళిపోయినాడంటే కుండీ కొబ్బరికాయలు ఆడించండి, ఆ పెచ్చికి లోపల ఉన్న కాదు గుంజి శుభ్రం, పెచ్చితో శుభ్రంగా సంబంధం తెలిపోతుంది ఆ గుంజికి, అదేవిధంగా ఆయన దేహంతో సంబంధం తెలిపోయి పురుగులు కొడతంటే ఆయన శరీరం అంతా రక్తం తాగేస్తంటే పురుగులు, అదేవిధంగా దేహంతో సంబంధం లేకుండా లోకంతో సంబంధం లేకుండా ఆ యొక్క పాతాల గుహలు 40 రోజుల వరకు ఆహారంతో సంబంధం లేకుండా అలా 40 రోజులు పడింది. ఎవరో ఒకడు అక్కడ కూడా ఆ గుణోత్పాలు రాళ్ళు వేసి కొడతంటే ఎవరో ఉన్నారా ఇందులో ఈ పిల్లలందరూ అందరూ రాళ్ళు విసురుతున్నారని ఎవరో పెద్దవాళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి శేషాద్రి స్వామి అనుకుంటారు బహుశా లోపలికి వెళ్ళి అతను శవాన్ని తీసుకొచ్చినట్టు బయట తీసుకొచ్చి పడేస్తే అతనికి స్పృశ లేదు, దేహ స్పృశ లేదు. దేహ స్పృశ ఏమంటే భూమిని కుట్టేది రక్తం తాగుతంటే ఆ దేహం ఆయనదే స్పృహానికి పోయింది, ఆ జీవలక్షణం ఆయన పోయి బయటకు తీసుకొచ్చి పడేస్తే శవాన్ని పడేసినట్టు. అప్పుడు ఎవరో పెళ్లగించి ఈశ్వరుడు అభిషేకం చేసిన పాలు తెచ్చి ఆ పాలకుని శుద్ధమైన పాలు కాదు, ఈ పసుపు కలిసిన పాలు, ఈ కుంకుమ కలిసిన పాలు, ఈశ్వరుడు అభిషేకం చేసినటువంటి పాలు తీసుకొచ్చి మామూలు శవానికి పోసినట్టు ఆయన నోరు తెగించి ఒక గ్లాసులు పోయి లోపలికి పోసి అది అటువంటి తపస్సు. చెల్లి బయటికి వచ్చిన తర్వాత గోపుర సుబ్రహ్మణ్య స్వామి ఆరాలో కొంతకాలం మాట్లాడు, నన్ను ఎవరు పలకరించలేదు, నేను మాట్లాడలేదని చెప్పాడు. మాట్లాడకూడదు నాకు ఒకరు ఏం లేదు, నన్ను ఎవరు పలకరించలేదు, నేను మాట్లాడలేదు. చెట్ల కింద కూర్చునేవాడు, అరుణాచలం కాంపౌండ్ టెంపుల్ కాంపౌండ్ చెట్ల కింద కూర్చునేవాడు. తెల్లలే చెట్టు కింద కూర్చుంటే శీతాకాలంలో ఆ చెట్టు యొక్క మంచం తీ నేల పడితే తెల్లని చివరంగా చూస్తే ఎలా ఉందో పొద్దు నేను చూస్తే ఎలా ఉంది కట్న చెప్పి తెల్లని చివరంగా మీ తెల్లని చివరంగా చూస్తే తెల్లగా తెల్లగా ఉన్న శివలంగాన్ని చూస్తే ఎలా ఉంటుందో అని శరీరం తెల్లగా శివలంగుతుంది. అంటే పైన మంచి పడింది, ఈ దేహం అంటే మంచితో కప్పెట్టేసింది ఓ శివలంగా అనుకున్నాం. ఇది చదివితే లేదా పైన కోటి వేసుకోకూడదా అని ఎవరైనా అడిగితే ఇప్పుడే నాకు నా మీద 5 కోట్లు ఉన్నాయి, ఇవి 6 కోట్లు కూడా ఎందుకు? అన్నమయ్య కోసం 1 కోటి, ప్రాణమయ కోసం 1 కోటి, విజ్ఞానమయ కోసం 1 కోటి, ఇవన్నీ 5 కోట్లు ఉన్నాయి. ఇలాగా ఈ 5 కోట్లు ఉన్నాయి నా మీద ఆత్మ పైన దేహం, దేహమయ్య కోసం, అన్నమయ్య కోసం, ప్రాణమయ కోసం, విజ్ఞానం కోసం లోపల కదా ఆత్మ ఉంటా. ఆత్మ పైన ఇన్ని 5 కోట్లు ఉన్నాయి, 6 కోట్లు ఎందుకయ్యా? ఈ 5 కోట్లు సరిపోతే 6 కోట్లు కూడా ఎందుకు? అది రమణ. సరే గురుమూర్తం అక్కడి నుంచి పిల్లలు కొడుతుంటే కదా గురుమూర్తం తీసుకెళ్ళారు. నేను డిస్టర్బ్ చేయకుండా ఉండటం కోసం ఎవరు గురుమూర్తం అరుణాచలంలో మరీ దూరం ఉంటే అక్కడ గురుమూర్తం తీసుకెళ్తే అక్కడ కూర్చోబెట్టారు. అక్కడ కూర్చోబెట్టే పరిచారకులు ఏం చేసేవాడంటే ఇతను కలిపి మానవులు ఈ రోజుకు ఒక్కప్పుడు మజ్జిగా కలిపి తెచ్చి పెట్టేవాడు. ఈ మొగ చేత కూర్చు గోడ మీద కూర్చుంటే ఆ గోడకి ఇది దీంతో ఎలా తాగిపోయింది ఇప్పుడు కూడా మచ్చ కనిపిస్తున్నారు. నేను గురుమూర్తం చూసి అప్పుడు కూడా క్షేమ పాటించేటండి. గురుమూర్తం అయిన తర్వాత పవలకుండ్రీకి వచ్చాడు. పవలకుండ్రి అంటే చిన్న తిప్ప, అరుణాచలేశ్వరుడు చిన్న తిప్పని గ్రీపరిశ్రమ చేసి కనిపిస్తా పవలకుండ్రిలోకి వచ్చి కూర్చుంది. అది గోచారు మరి ఆ భగవాన్ మేము మనం అరుణాచలం తీసుకొచ్చేసిన వాళ్ళ అన్నమాట ఎలా ఉందో మనం పట్టించుకుంటున్నాం అసలు. ఆ అన్నమాట ఏంటి మరి? భగవాన్ ఏమి ఇంటికానికి పారిపోయి వచ్చేసాడు మరి వాళ్ళ అన్నమాట. ఆ నేత్ర ఏమో చెప్పేవాడు సార్ వాళ్ళ అమ్మదేవి గురించి, అమ్మాయిని కంగారు పడదు అది బల్లె పాఠం సరిగ్గా చదవలేక పారిపోయాడు, పాటలు సరిగ్గా చదవలేక ఒక్క చెప్పలేక పారిపోయాడు, అమ్మాను కంగారు పడుతూ వాడే వచ్చి చెప్తాడు పారిపోయాడు చెప్పాడు మేస్టర్. అన్ని ఒక మేస్టర్ తమని చెప్పి మేస్టర్ వచ్చి అత్తమాని చెప్పారు అమ్మాను ఏం కంగారు పడుతుంది మీ అబ్బాయి తిరిగి వచ్చేస్తాడు మన గెలిచి పారిపోయాడు బయటకి పారిపోయాడు పారిపోయాడు ఇంటికి మీరు డబ్బు అంటే పట్టుకున్నాడు లెక్క చూసుకున్నా 3 రూపాయలు అని అది వచ్చేస్తాడు మొత్తం మేస్టర్. ఏమని ఆయన చూడండి ఈ స్కందాశ్రమంలో ఉండగా ప్రపంచ ప్రఖ్యాతి పొందాక స్కందాశ్రమం ఈ తమిళని చెప్పిన నేస్తారు నేను చూడటానికి వచ్చు ఏంటి పారిపోయి వెళ్ళిపోయాడు మాకు గడిచిపోయి పారిపోయి వెళ్ళిపోయాడు చెప్పి నేస్తారు స్కందాశ్రమం అనగా భగవాన్ చూడటానికి వచ్చి భగవాన్ ఎవరికి అక్షరం అన్నారో అర్థం చేస్తారు. నేస్తారు నేను చూడలేదు భగవాన్ చదువు చెప్పి నేస్తారు ఈయన అక్షరం అన్నారో ఎవరికి అర్థం చెబుతున్నారు అని నేస్తారు వచ్చి కూర్చున్నారు. కూర్చి ఆ శబ్దానికి అర్థం ఇదండి అని చెబుతున్నారు భగవాన్ ఎవరితో. ఎందుకంటే ఆ శబ్దానికి అర్థం నాకు కూడా తెలియటం లేదండి అదే నాకు అనుమానంలో ఈ నేస్తారం అదేంటి మనం నేస్తారం మాట్లాడనిపిస్తాను మొక్క భగవాన్ ఏం చేశారు మొక్కలు పైకి చూశారు పైకి చూసి చిన్నప్పుడు చదువు చెప్పిన నేస్తారు మీరా మీరు ఇక్కడికి వచ్చారా మీరు వేసిన ప్రశ్నలు సమాధానం చెప్పకుండా పాల్పోయిన ఎంత దూరం వస్తుంది ఇక్కడ కూడా మీరు వచ్చారా అని అమ్మడి అన్నారు కదా. నేను చెప్పిన ప్రశ్నలకి నేను చెప్పిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పాల్పోయాడు మీ అబ్బాయి అని ఆ మాట వదలదు జ్ఞాని చూడండి. మీరు మీరు నేను మధురలో చదువుకునేటప్పుడు మీరు చేసే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేక పాడిపోయి అంత దూరం ఎంత దూరం ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా మీ ప్రశ్న నాకు తక్కువ వారు రమ్మ ఎక్కడికి ఎక్కడ కనిపించండి వారు వచ్చేస్తాడు అనుకున్నారు ఎక్కడ కనిపించండి.
తిరువనంలో తాలూకు ఆఫీసులో పనిచేసి అక్కడ కానీ మీరు ఏ ఊరో చెబితేనే కానీ మీ దగ్గర నుంచి కదా అన్నారు అన్న స్వామి తాలూకు ఆఫీసులో పనిచేస్తున్నాడు జనాబందీ రోజులు ఇది మీరు ఏ ఊరో చెబుతున్నా కానీ మీకు మాట్లాడారు ఒకటి రాక్షసం ఉండకూడదు ఎన్నిసార్లు ఎప్పుడు రోజు వచ్చాడు మీరు ఏ ఊరో చెప్పండి మీ పేరు ఏంటో చెప్పండి మాట మాట ఘోరంగా ఉండటానికి ఇప్పుడు మాట ఇప్పుడు కోపం వచ్చి ఏమో నేను అన్నం మానేస్తాను మీ పేరు చెప్పకపోతే మీ ఊరు చెప్పకపోతే అన్నం మానేస్తాను మీ నోరుతో చెప్పకపోతే నేను కాగితం కలిగిస్తున్నాను దీని మీద రాయండి రెండు మాటలు అప్పుడు కూడా రాయలేదండి. అక్కడ ఏదైనా పుస్తకం ఏది ఉంటే అట్లాసిన ఏదో పుస్తకం ఉంటే ఆ పుస్తకం చూపించి తిరుచూడి ఆ తిరుచూడి ఊరు చూపించి అండి ఆ ఊరి పేరు చూపించి
ఇతన్ని వెంకట్రామన్న ఊరు ఓడట చేసుకుని ఇతను కూడా తల్లిదండ్రులు తెలియపరచలేదు. ఇక్కడ అప్పటికే తండ్రి గారు పోయడానికి తెలియపరచలేదు. ఎవరో మధురలో కూర్చుండగా కానీ మధురై పక్కన తిరుచూరు గ్రామస్తుడు మా తిరువన్నామలలో ఉంటున్నాడు, అతను గొప్ప తపస్వి మరి అని చెప్పాడు. ఇది ఎవరో పట్టుకెళ్ళి అమ్మకం మోసాడు. కానీ మీ అబ్బాయి అంట మీరు వెతుక్కుంటున్నారు అప్పుడు 2 సంవత్సరాల నుంచి తిరువన్నామలలో ఉంటున్నాడు. అది చదువు రాక పారిపోయారు మీరు అనుకుంటున్నారు, కళ్ళు నాటకాల్లో పారి సినిమాల్లో పారిపోయిన పట్టుకుని అంటున్నారు. అది తపస్సు అయ్యారట, యోగి అయ్యారట, తిరువన్నామలలో బ్రాహ్మణస్వామిని పిలుస్తున్నారట ఆయన్ని అని చెప్పారు. తల్లి ఏం చేసిందంటే ముందు వెంటనే మర్దిగారిని పంపి తీసుకొచ్చాడు. ఆ మర్దిగారు ఇచ్చాడు, రమ్మన్నాడు, నీ బిల్లును కట్టిస్తాం, నీ కుటీరం కట్టిస్తాం, వెళ్ళిపోతే అన్నం కడతాం, ఇంకా అన్నం ఇస్తాం. వచ్చే 3 రోజులు వరుస అదే యేసుక్రీస్తు పోరాటం చేశాడు. ఇందుకు వచ్చా ఇందుకు వచ్చాడు మాట్లాడు వస్తానంటే రాను, రామని చెప్పొచ్చున్నారు వస్తానంటే రాను, వచ్చి ముద్దు 3 రోజులు ఆర్గ్యుమెంట్ చెప్పాడు పెంటండి రమ్మని, ఇప్పుడు రామని చెప్పొచ్చు కదా రాను, వీటి ఉండిపోతాను చెప్పము ఉంటాను. అలా 3 రోజులు చెప్పాడు. అలా అన్నాడు, అమ్మ వెళ్ళాను మరి మీ అబ్బాయి రావట్లేదంటే ఈ తల్లి కలిపాలని అడిగాడు. తల్లి కలిపినట్టు నేనైతే వచ్చేస్తాను, నాది తల్లి కలిపు నేనైతే వచ్చేస్తాను, 3 రోజులు చెప్పి తీసుకురావు మర్దిగారు మీరు కోపం వచ్చినారు, నువ్వు 3 రోజులు చెప్పి తీసుకురాలేకపోయావు, నాది తల్లి కలుపు నేను తీసుకొచ్చేస్తాను అనే పెద్ద కొడుకును కూడా అది పెద్ద కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు సబ్మిస్టర్ ఆఫీసులో పెద్ద కొడుకుని తీసుకుని వచ్చింది. వచ్చాడు మీరు పాలకొండ్రులో గోచి ఒకటి వేసుకుని వెనక అక్కడ పడుకున్నా ఒళ్ళంతా మట్టి శవరణ దేవుని అంతా జుట్టు మూసేసింది. తల్లి చూసేవాడికి ముందు వెనక భాగం చూసింది, ఎలా చూశాడనుకోని అలా రోడ్డు వచ్చిన తల్లి వెనక వీపు కానీ ముందు కనిపించాలి గురికి కదా, చిన్నప్పుడు పెంచింది కదా, ఎదొచ్చిన దూరం అంతా 2 సంవత్సరాలు వీపు చూసేది మన అబ్బాయిని కలిగి మొఖం చూడని ముందు తల్లి వీపు చూసింది. ఆ వీపు అంతా దుమ్ము, గోచి అంతా దుమ్ము, తలంతా దుమ్ము, ఈ గోరి ఎంత ఈ గోరు గోరింతను గోరి అయిపోయింది. తల్లి వచ్చి చూసింది వెనక భాగం చూసింది, పౌలకం వచ్చి దగ్గర చూసింది, వీపు చూసేటప్పుడు కదా మన అబ్బాయి అని దగ్గరికి వచ్చింది. బోరు ఏడ్చింది, ఇలా కళ్ళు కళ్ళు ఉంచుకుంటే కళ్ళు ఏం మాట్లాడు, ఎప్పుడు వచ్చావు, కాలు పుచ్చుకున్నావాడు, నువ్వు ఎప్పుడు వచ్చావు, నిద్ర ఎప్పుడు వచ్చావు, అన్నగారిని పలకరించు అమ్మని పలకరించు ఏమి మాట్లాడు, ఏడ్చింది, ఎంతకాలం కనిపించాడు, ఎంతకాలం కనిపించాడు, ఎంతకాలం కనిపించాడు, నీ నాన్న చచ్చిపోయాడు కదా అప్పుడు కూడా నేను చచ్చిపోదు, నా నీ బాధలు రాకపోను, ఈ దుఃఖం లేకపోను, ఇలా నాన్న పేరు నీ నాన్న చచ్చిపోయాడు కదా, నీ నాన్న చచ్చిపోయినప్పుడు నేను కూడా చచ్చిపోతే నాకు ఈ దుఃఖం లేకపోను, ఈ రోజు ఇలా నువ్వు బయరాజుల్లో కలిసిపోయావరా, బయరాజుల్లో కలిసిపోదు, 4 రూపాయలు సంపాదిస్తా అనుకున్నావు, బయరాజుల్లో కలిసిపోయి ఇలా పడుతున్నావు, ఈ కొండ మీద పై గోచి పెట్టుకున్నాడు, ఒక పూజ లేదు, ఒక జపం లేదు, ఒక వ్రతం లేదు, ఒక పేదాలు పచ్చేవాడు ఇటువంటి గొడవ లేదు, రాయి మీద పడుతున్నాడు, సూర్యుడు పైన సూర్యుడు ప్రకాశిస్తాడు, రాతి మీద పడుతుంది. ఆ కొడుకును చూసి దిక్కు లేని వాడు అయిపోయాడు. నిజంగా ఎవరికి దిక్కు లేని వాడికి పరమేశ్వరుడు దిక్కు అవుతాడు. ఈ లోకంలో దిక్కులు కనిపిస్తాడు పరమేశ్వరుడు దిక్కు, దిక్కు లేని వాడికి పరమేశ్వరుడు దిక్కు. ఇవి అనుకుంటాను నా కొడుకు ఎవరు దిక్కు లేదు అనుకుంటాను, ఇలా అయిపోయాడే ఈ గోచి గోచి కూడా ఇచ్చేవాడు ఎవరు అయిపోయాడంటే ఇలా బోర్డు 3 రోజులు ఏడ్చిందండి, ఏడ్చిన ఏడ వద్దనంటే ఊరుకోను ఇదేంటి, ఏదో చెప్పారు కదా ఊరుకోమా ఊరుకోమా, ఎవరైనా ఏదో నువ్వు కంగారు పడ కంగారు పడ ఏదో చెప్పారు కదా, ఏం మాట్లాడలే రాయే ఆయన ఆ పనులు మనం రాదు, నువ్వు రాయి రాయే. అప్పుడు ఏం చేసింది, వీళ్ళు చిన్నప్పుడు నేను కారపోసరికి తినేవారు, భగవంతు ఇష్టం కారపోసం ఇష్టం వేరుచన పప్పు, అవి ఏం చేసిన ఉపాయం ఆలోచించి వేరుచన పప్పు అంటే ఇంటికి ఇష్టం, వేరుచన పప్పు చూపించి వచ్చేస్తాడు ఇక ఇంటికి అన్నది ఎక్కడున్నది తల్లిదండ్రులు తెలియదు. ఆ రమణస్వామి ఎక్కడున్నాడో ఎటువంటి మోక్ష సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు అని తెలియదు. వీళ్ళకి చిన్నప్పుడు ఏమి ఇష్టం అప్పడాలంటే ఒక ఇష్టం, కానీ వేరుచన పప్పు ఆయనకి ఇష్టం అని వేరుచన పప్పు తెలియదు బదా ప్రజలకి ఏ చనిపప్పు అరకేజీ పుచ్చుకుని తెచ్చేసింది. తెచ్చేసి ఏం చేసింది, ఎలా నీ ఎంత తల్లిని సిగ్గుపడుతున్నాడేమో దొంగ తిని తింటాడేమో బహుశా అది ఏం చేసింది, ఏ చనిపప్పు అరకేజీ కొని తెచ్చి అది ఎదురుగుండా పెట్టి వీడు పక్కన తప్పుకుంది అని ఎదురుగుండా ఉంటే కొడుకైనా కూడా సిగ్గుపడుతున్నాడేమో అని చెట్టు చెట్టు కూర్చుంది అని ఏ చనిపప్పు నిన్నగా తింటాను కడవాలి ఇంటికి వచ్చేస్తాను. వీడు పట్ల పట్టణ ఇప్పుడు అక్కడ పెట్టి 3 రోజులున్నా 4 రోజులున్నా 10 రోజులున్నా పట్టణం పట్టణం కానీ 3 రోజులు వేస్తే అప్పుడు జనం పోగట్ట, అప్పుడు జనం పోగడం పెద్ద మనిషి ఏమైనా అంటే ఇదేంటండి మీ అమ్మగారు అంటున్నారు అది పోను వస్తానంటే వస్తానని చెప్పండి, రాను అమ్మ అంటే రాను చెప్పండి, అవే పాపం ఇదేంటి రాను అని చెప్పరు వస్తానంటే ఇదే ఇదేం పద్ధతి 3 రోజులు తను వేయిస్తండి, మేము చూడలేకపోతున్నాం ఈ దృశ్యాన్ని మీరు ఎలా భయిస్తున్నారు కానీ అంటే మీరు వస్తానంటే వస్తానని చెప్పండి, రానంటే రానని చెప్పండి. మీకు నోరుతో చెప్పి ఇష్టం లేదనుకోండి, నేను పలక కనిపిస్తున్నాను పలక కనిపించిన రాదు అని ఎవరో చెప్పితే అప్పుడు పలక కనిపిస్తే దానికి రాదు. ఇది మొట్టమొదటి సందేశం మానవ జాతికి భగవంతుడు రమణస్వామికి మొట్టమొదటి అంతకుముందు నోరు చెప్పలేదు, ఎవరికో సలహా చెప్పలేదు సందేశం. అప్పుడు ఏమనంటే ఈశ్వరుడు జీవులను అంటే మన అందరినీ కూడా, ఆయనే కాదు మనం అందరినీ కూడా వాడి వాడి ప్రారంభమని అనుసరించి ఆడిస్తున్నాడు. వాడి వాడి ప్రారంభాన్ని అనుసరించి వాడి వాడి ప్రారంభాన్ని అనుసరించి ఆడిస్తున్నాడు. జరగవలసినది జరిగే తీరు, జరగవలసినది జరిగే తీరు, జరుగ రానిది ఎవరు ఎంత ప్రయత్నం చేసినా జరుగునే జరుగదు అని మొట్టమొదటి సందేహం. అది చూసుకోండి, అన్నగారు అమ్మాయి వెళ్ళిపోయారు, రమణస్వామి పౌరకుండ్రులో ఉన్నాడు, అక్కడి నుంచి అరుణాచల విరూపక్షకు ఒకటి పౌరకుండ్రుల నుంచి విరూపక్ష అంటే అరుణాచలంలో భాగం నుంచి విరూపక్ష సమాధానం చేసి విరూపక్షకు ఒకటి ఆ కొండలోనే ఏదో గుహలో అలా పడి ఉంది. ఆ ఊళ్ళో వాళ్ళు వచ్చేవారు పక్కన చెప్పినా చూడటానికి ఆ ఊళ్ళో వాళ్ళ అమ్మ అక్కడ ఆడు తిరిచిలో ఆ తిరిచి తిరుచిలు గ్రామానికి అమ్మలకి ఎవరైనా సందర్శనం రాదు మన ఎంతకాలం వెళ్ళిపోయి తిరుచులు ఉంటాయి అరుణాచలంలో వచ్చినాడు కదా. అందులో తహసీల్దారి గారి తల్లి వచ్చిన రమణోత్సవాన్ని నిరుపక్ష గృహంలో తహసీల్దారి గారి తల్లి చూడటానికి వచ్చి అంటే తహసీల్దారి గారు రమణోత్సవం నాలుగో తరగతి ఐదో తరగతి ఆరో తరగతి తల్లి చదువుకున్నారు. మా అబ్బాయి నువ్వు బాగా చదువుకున్నాడు, మా అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు, మా అబ్బాయి పిల్లలు కన్నాడు, మా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు, మా అబ్బాయి పది మంది పేరు సంపాదించుకున్నాడు, నీకు పేరు లేదు, నీకు పెళ్లి లేదు, నీకు సంసారం లేదు, నీకు చదువు లేదు, ఈ బయ్యాగుల్లో తెలిసిపోయి ఈ కొండ మీద ఎలా పడున్నావా పెద్ద దిక్కులు అయిపోయి వాళ్ళు ఏడ్చిందని భగవాన్ చెప్పారు. కాసు వచ్చాను మీ అమ్మ వచ్చింది, మీ అమ్మ నన్ను చూసింది, ఇలా పనికి రాకుండా అయిపోయాను ఏడ్చింది, నన్ను చూసి వెళ్ళిపోయింది, ఒక్కసారి వచ్చింది బయ్య ఆ బయ్యాగు అని ఏం చూస్తాను, రెండోసారి మరి నన్ను చూడటానికి మీ అమ్మ రాలేదు కాసు దగ్గర ఆ తప్పంతా మా అమ్మ కాదు తప్పంతా నీదే, నువ్వు బయలుదేరి వాడి కింద కనిపించావు, నువ్వు ఎవరు మా అమ్మకి తెలియదు లేదు కాబట్టి మా అమ్మ అలాగండి తప్పంతా నీదే మా అమ్మ ఏం తప్పదు. నువ్వు సాక్షాత్ ఈశ్వరుని సంగతి మా అమ్మకి నువ్వు తెలియదు లేదు, నువ్వు తెలియదు కాబట్టి మా అమ్మకి ఎలా తెలుస్తుంది, అంటే మా అమ్మ తప్పు కాదు నీదే తప్పు, అంటే నేను బయలుదేరి కూడా అన్నాడు శాస్త్రం. విరూపక్ష గుహలో ఉండగా గణపతి శాస్త్రి గారు వచ్చారు. గణపతి శాస్త్రి గారు ఎలా వచ్చారా, ఆయనంతలాగా వచ్చారా, ఒక రోజున దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడి నిన్ను పిలుస్తున్నాడు గణపతి శాస్త్రి గారు అని హృదయం చూసే బాగుంది, దేవుడి నిన్ను పిలుస్తున్నాడు అని హృదయంలో ఉంటుంది ఒక ఆలోచన గణపతి శాస్త్రి గారి కలిపి. ఎవరి బ్రాహ్మణ స్వామి దేవుడు అయింటారు, అప్పుడు బ్రాహ్మణ స్వామి ఎవరన్నా అని నిరుపక్షకులు ఎండలో కూర్చున్నాడు, ఒక రాత్రి మీద కూర్చున్నాడు, సరిగ్గా రెండు కళ్ళతో సూర్యుడు చూస్తున్నట్టు గణపతి శాస్త్రి గారు అడిగారు. గణపతి శాస్త్రి గారి దేవుడికి నిరుపక్ష గుహలు బయట అడుగు మీద కూర్చుని అలాగే సూర్యుడు చూస్తున్నట్టు గణపతి ఎవరు లేదు దగ్గర ఆయన సేవకుడు ఉన్న పరమేశ్వరం కూడా దగ్గర ఒక్కసారి గణపతి శాస్త్రి గారిని ఒక చూశారు, రెండు పాదాలకి నమస్కారం, రెండు పాదాలు పట్టుకున్నారు. గణపతి శాస్త్రి గారు రమణస్వామి యొక్క వయసులో చిన్నవాడు, విద్యలో చిన్నవాడు, గణపతి శాస్త్రి గారి కంటే వయసులో చిన్నవాడు, విద్యలో చిన్నవాడు రమణస్వామి, రెండు పాదాలు పట్టుకుని నమస్కరించి తండ్రి చదవలసిన పుస్తకాలను చదివాను, చదవలసిన శాస్త్రాలను చదివాను, చేయవలసిన సత్పురుషులు సహవాసాలు చేశాను, చేయవలసిన జపాలు చేశాను, నొయ్యవలసిన నోములు నోశాను, కానీ ఈనాటికి కూడా నాకు తపస్సు అంటే ఏంటో తెలియలేదు, ఎంతో తపస్సు యొక్క మూలం తపస్సు యొక్క స్వరూపం తెలియదు, నోములు నోశాను, జపాలు చేశాను, వ్రతాలు చేశాను, గ్రంథాలు చదివాను, సత్సంగాలు చేశాను, యాత్రలు చేశాను, నదుల్లో స్నానాలు చేశాను, పుణ్యక్షేత్రాలు దర్శనం చేశాను, ఎన్ని చేసినప్పటికీ తపస్సు అంటే ఏంటో ఈనాటికి కూడా నాకు అర్థం లేదు అన్నది కనిపిస్తుంది. ఆయన చిరస్సు ఆయన పాదాలను తాగి చెప్పాడు గణపతి. ఒక పది నిమిషాలు మౌనంగా గణపతి శాస్త్రి గారు అడిగిన వెంటనే ఇమీడియట్ గా రిప్లై అవ్వలేదు భగవాన్. ఒక పది నిమిషాలు మౌనంగా కూర్చుని ఇలా అప్పుడు అన్నారు, ఈ నేను అని అంటున్నావు చూసావు, ఈ నేను అనే తలంపు ప్రతి వాడికి నేననే తలంపు వచ్చాక మిగతా తలంపులు వస్తాయి, ఈ నేను అనే తలంపు ఎక్కడ పడుతుందో చూడు, మన చెల్లి ఆ పుట్టిన చోట లయిస్తుంది, అంటే ఈ నేను తలంపు ఎక్కడ పడుతుందో అదే మన హృదయస్థానం, ఈ నేనునే తలంపు ఎక్కడ పడుతుందో చూడు, నిన్ను బాధపడుతున్నటువంటి ఈ మనశ్శైలి అక్కడే లయిస్తుంది, మనస్సు యొక్క మూలం నీకు తెలిస్తే ఆ మూలంలో ఈ మనశ్శైలి కలిసిపోతుంది, ఈ నేనునే తలంపు కూడా అక్కడే పుట్టింది, ఈ నేనునే వృత్తి నేనునే ప్రథమ వృత్తి, ఈ నేనునే ప్రధాన వృత్తి దాని యొక్క పుట్టుక స్థానం హృదయమే, అంటే ఈ మేలిన తలంపు ఎక్కడొస్తుందో నువ్వు చూస్తాంటే ఈ మేలిన తలంపు వెళ్ళి అది పుట్టించడం కలుస్తుంది. అప్పుడు ఈ మేలు అప్పుడు నీ తపస్సు యొక్క స్వరూపం తెలుస్తుంది. నువ్వు తపస్సు అంటే జపం చేసిన వాళ్ళు చూస్తున్నావు, ఈ జపించేవాడు ఎవడో ఫస్ట్. మనం అందరం జపాలు చేస్తున్నాం కానీ జపించేవాడు ఎవడు అని మనం చూస్తాం. మీరు శివ శివ అంటున్నారు, రామ రామ అంటున్నారు, కృష్ణ కృష్ణ అంటున్నారు, యేసు యేసు అంటున్నారు, బుద్ధ బుద్ధ అంటున్నారు, కానీ ఈ జపించేవాడు ఎవడు, జపం చేసేవాడు ఎవడు? ఆ జపం చేసేవాడిని పట్టుకోవాలి. అది రమణస్వామి యొక్క నూతన సంధి. మీరు జపం చేస్తున్నారు, ఈ జపం చేసే వ్యక్తి ఎవరు లోపల? అంటే ఈ మేలిన మొదటి తరపు నేను అని మొట్టమొదటి తరపు వచ్చాక మిగతా తరపు వస్తుంది. ఈ మేలిన తరపు రాకుండా మిగతా తరపు ఎవరికి రావు? అంటే మేలిన మొదటి తరపు ఎక్కడ పుడతాడో వచ్చు మనస్సు అక్కడికి. ఆ నేనే తలంపు వచ్చాకే నాది నేను మగవాణ్ణి, నేను ఆడదాన్ని, నేను నా స్త్రీ శరీరం, నేను పురుషుణ్ణి, నాది జిన్నూరు, నేను రాజుల్ని, నేను బ్రాహ్మణ్ణి, అది నేను వైశ్యుల్ని అని ఇలా నీ జాతి భేదం, ఈ లింగ భేదం, మొత్తం ఏంది కుల భేదం, ఈ ఊరి భేదం, మత భేదం, ఏమి నేనే తలంపు వచ్చాకే మీకు అయ్యాను వస్తాను. అంటే నేనే తలంపు రాకుండా దేవుడు అదే నేను తలంపు ఎక్కడ పుడతాను వచ్చు మనస్సు ఎక్కడ? ఈ నేను కొట్టేయలేకపోతున్నాను. ఎంతో మందిని కొడుతున్నాం కానీ ఎవరి మనుషులు ఈ మరణంలో నేను కొట్టలేకపోతున్నాను. ఎంతో మనుషులు ఎంతమంది కొట్టగలుగుతున్నాం కానీ మనలో నేను కొట్టలేకపోతుంది. ఈ నేనే జీవలక్షణం అంతా ఈ నేను. ఈ నేనే ప్రథమ తరంపే జీవి, ఈ నేనే ప్రథమ తరంపే అహంకారం, ఈ నేనే ప్రథమ తరంపే చిక్కడ గ్రంథి. నా ఆత్మకి శరీరానికి కలిపే గ్రంథి నేనే తలంపు. అంటే నీకు తలంపు లేనప్పుడు నీకేమీ తెలియదు, నీ శరీరం నీకు తెలియదు, మీరు మంత్రం మీద పడుతున్నారో చాప మీద పడుతున్నారో కూడా నీకు తెలియదు. రాత్రి మీరు డీప్ స్లీప్ లో మీ శరీరం శవం పడుతున్నా, నేను గాలిమంతలో ఉండడం మీ శరీరానికి శవాల్సినా. అప్పుడు రామస్వామికి పళ్ళీ స్వామి అడిగాడు, ఈ పేరు ఏంటే? వేరేం లేదండి, నేను బ్రాహ్మణస్వామిని చూస్తున్నాయి కదా పళ్ళీ స్వామి. అప్పుడు చెప్పారు కదా, అప్పుడు ఈ బ్రాహ్మణస్వామిని చూస్తున్నారా, ఈ విషయం అయ్యా సత్యాన్ని దర్శించినటువంటి వ్యక్తి, ఆత్మను దర్శించినటువంటి వ్యక్తి, ఆత్మను దర్శించిన వాడు ఋషి అవుతాడు. ఋషి అవుతాడు గొప్ప ఋషిన, అంటే గ్రేట్ ఋషి, మహర్షి, మామూలు ఋషి కాదు మహర్షి. పూర్తిని దర్శించినవాడు అంటే దీనికి ఏది కలిగి ఏమని వెంకట్రమణ వెంకట్రమ వెంకట్రమలో రమణ తీసి చివరికి మహర్షి కలిపాడు. రమణ మహర్షి రమణ మహర్షి అని ఏం చెప్పాడంటే, ఈయన రేపు నుంచి బ్రాహ్మణస్వామిని పిలవకండి, రమణస్వామిని పిలవండి, కానీ భక్తుల దగ్గరికి రమణస్వామి భగవన్. ఇది పేరులో తేడా ఉంది, భగవాన్ రమణ మహర్షి కలవడం అనుకుంటున్నాం. గణపశాస్త్రి గారు ఏం చెప్పారంటే, ఈ పేరు రమణ మహర్షి అని పేర్కొన్నాను నేను, ఈ పేరు రమణ మహర్షి అని పేరు పెడుతున్నాను, కానీ భక్తుల వాడికి రమణ మహర్షి అంటారు. దీని భక్తులు భగవాన్ అనిపించు సరసరంగా రమణస్వామి భక్తులు రమణస్వామి అంటారు భగవాన్ భగవాన్. అది ఈనాడు కూడా సాంప్రదాయం రాదు. రమణస్వామి తర్వాత స్కందాశ్రమం విరూపాక్ష కలిగితే వాళ్ళ అమ్మ వచ్చింది. వాళ్ళ అమ్మకి ఏమైంది? పెద్ద పనులు చచ్చిపోయారు. వాళ్ళ అమ్మాయిని ఊరితో వచ్చిందే ఆధారాన్ని ఓడగొట్టేవారు నాకు తెలుసు. వాళ్ళకున్న ఆధారాలని ఈ పందిరి రాళ్ళని ఓడగట్టాలనుకుని పైకి వెళ్ళిపోవచ్చు. అలాగే ఆధారాలని అరుణాచలి చూపు కూడా అహంకారం చెల్లిపడు. పెద్ద కొడుకు చచ్చిపోయాడు, చిన్న కొడుకు పెళ్లి చేస్తే చిన్న కొడుకు పెళ్ళం తెచ్చిపోయాడు. ఈ చిన్న కొడుకు ఎక్కడ దేవస్థానం ఉద్యోగం చేసే గిడిచిపెట్టి వెళ్ళిపోయాడు చిన్న కొడుకు. ఈ మా ఉదయం అహంకారానికి ఆధారం కనపడతాడు. అన్ని ఆధారాలు ఓడగొడితే వచ్చి భగవాన్ దగ్గరికి వచ్చింది. భగవాన్ దగ్గరికి వచ్చి వంట ప్రారంభించింది స్కందాచలి. భగవాన్ ఆయన చేతులతో మోక్షం ముద్రకిచ్చాడు. అలగమ్మకి గోవు లక్ష్మికి పళనిస్వామి పళనిస్వామిలో కొంచెం డిఫరెన్స్ ఉందంటే అది మోక్షం కింద మనం చెప్పవచ్చు. ఒక అయ్యర్ భక్త ఒక భక్త వస్తున్నటువంటి పళనిస్వామి అయితే మోక్షంతో సమానం. కానీ నేరలాగా ఉన్నాడు పళనిస్వామి. కందస్వామి అయ్యేటువంటి వాడు పేరు పెట్టాడు. కందస్వామి అనేవాడు ఆశని కష్టపడి కట్టాడు. అది భగవాన్ అడిగాడు, ఏమన్నా స్వామి దానికి ఏం తెలియపెడదా? వాడు కష్టపడ్డాడు, వాడు తెలియకట్టాడు. భగవాన్ అన్నారు, ఆ కందాచరణం కట్టడి మీద ఎంత ఇగుడి దిగుడిగా ఉందో చూస్తే కందస్వామి ఎంత కష్టపడి ఆచరణ పెట్టాడని మీకు తెలుస్తున్నారు. అది భగవాన్ ఏం పేరు పెడతాం దానికంటే, కందస్వామి కష్టపడి కట్టాడా కంద కందాచరణ చేపెట్టినారు. అంటే అక్కడ కందాచరణం స్కందాచరణం అయితే అక్కడ భగవాన్ తల్లి 6 సంవత్సరాలు భగవాన్ దగ్గర. ఆ రోజు కాదు ఇది భగవాన్ శరణం వేసుకుంది. కానీ వాడు ఎంత ప్రయత్నం చేసినా వీడు ఈశ్వరుడు అనే భావన వాడు కావాలి. వీడు నా కొడుకు, వీడు నా కొడుకు అనే భావన. ఆ భావన పోతేనే కాదు మోక్షం. ఎవరూ లేకుండా చూసి ఆ టైంలో ఎవ్వరూ లేకుండా చూసి సాక్షాత్తు తన ఈశ్వరుడిగా కనిపించాడు. కానీ ఉంటే నిన్న పెద్ద పెద్ద తాచుకో ఉండి మీద పెద్ద పెద్ద తాచుకోండి బుసలు కొట్టేస్తాయి. ఒక పావు ఇంకో పావు ఆడుకుంటున్నారు. ఏ అబ్బాయి అవి తోలేరా, వాటిని తోలేరా, ఆ పావుని నేను చూడలేను, వాటిని తోలేరా, వాటిని తోలేరా, పావును చూస్తే భయం వేస్తాడురా, వాటిని పావులు తోలేరా, తోలేరా, పావును చూస్తే భయం వేస్తాను. నువ్వు ఎవడో నాకు తెలియటం లేదు, నువ్వెవడో నాకు తెలియటం లేదు. అది ఈశ్వరుడు యొక్క రూపాన్ని చూపిస్తున్నాడు. అది సాక్షాత్ ఈశ్వరుడు సంగతి తల్లిని చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తాడు? మహిమ కోసం చూపించడం లేదు, గొప్ప కోసం చూపించడం లేదు. వీడు నా కొడుకడే భావనలు హృదయంలోంచి బయటికి లాగేయడం కోసం చూపిస్తున్నాడు. ఏ ఏ ఆ పావులు తోలేరా, ఆ పావులు తోలేరా, వాటిని చూడలేకపోతున్నాడు, చూడలేదు, ఎరికేసినట్టు. ఇంతకాలం నా కొడుకు అనుకుంటున్నాను, వీడికి నాకు సంబంధం లేదు. వీడెవరో దేవతా పురుషుడు, వీడి శరీరం నా గర్భంలో పుట్టింది కానీ వీడికి నాకు సంబంధం లేదే. ఇంతకాలం నా కొడుకు అనుకుంటున్నానే, నా కొడుకు కాదు, ఈశ్వరుడే, అరుణాచలేశ్వరుడే, కానీ నేను పొరపాటు పడ్డాను, నేను కొడుకు అనుకున్నాను. ఇవి నా కొడుకున్న భావన హృదయంలోంచి బలవంతాన్ని పెకిలించి పెకిలించి మనకు తప్పొచ్చినట్టు ఆ భావన, ఆ హృదయంలోకి ఆ భావన బయటకు వచ్చింది. ఆ భావన బయటకు వస్తేనే కానీ వీడికి ముందు మార్పు వచ్చే అవకాశం ఉంది. అంటే బలవంతైన వాసన బయట లాగాలి. అంతకుముందు చెప్పు చూసేవాడు, అంతకుముందు అందరినీ తల్లిని అందరితో పాటు సమానంగా చూసాడు. తల్లి ఏడ్చింది, వీడి నా కొడుకు, అందరూ అందరితో పాటు నేను సమానంగా చూస్తాడు. ఎక్స్ట్రాగా గౌరవించాలి. ఇక్కడ అందరూ తీరు వస్తున్నారు, అందరూ చేతితో పాటు నన్ను సమానంగా చూస్తాడు కదా, ఎక్కువ గౌరవించడానికి వీడు మీరు అమ్మని కదా నేను అనుకుని కదా. భగవాన్ గారు అనేక మంది సాధకులు వస్తున్నారు, అందరూ నువ్వు సాధకులు అందరూ నాకు వచ్చే తీరు అందరూ అమ్మలే నూకులక అమ్మ, అందరూ అమ్మలే నూకులక అమ్మ. అలా అని చెప్తే సాధికలు ఏడ్చిదే భగవాన్ తల్లిని కదా నన్ను ఎక్కువ చూడద్దా నీ పాపం చాటు మీరు ఏడిస్తే ఎవరు మీ అమ్మగారు ఏడుస్తున్నారు కొంచెం గౌరవంగా కూడా చూడవచ్చును కదా. నువ్వు నష్టం ఏమిటి, మామ ఏడుస్తాడుగా, మామ ఏడుస్తాను, ఏడుపు వస్తే మంచిదే కదా. లోపల ఏడుపు అంతా బయటకు వచ్చేస్తే చివరికి శాంతి మిగులుతుంది, ఆనందం మిగులుతుంది. లోపల రోగం, లోపల వేదన, లోపల దుఃఖం, లోపల ఏడుపు, ఏదో రోజు బయటకు రావాలి కదా, ఏదో జన్మలో బయటకు రావాలి కదా. అవి వచ్చే ఏడుపులు బయటకు రాని మనం ఏడుస్తాం కదా, ఏడుపు పోవడం మంచిదే కదా. ఏడుపు అంతా పోతే లోపల శాంతి కదా మిగిలేదు, అమ్మ ఏడుస్తాం కదా మంచిదే కదా, శాంతి మిగులుతుంది కదా. చివరికి ఆనందం ఏడుపు అంతా పోతే ఆనందం మిగులుతుంది. ఇక్కడ నాకు టైం లేదు, ముగించేస్తాను. కాలం పరిగెడతాం, కాలం మనం ఆది చేయాలి. కాలం ఈశ్వరుడు యొక్క స్వరూపం, కాలాన్ని ఆది చేయడం, కాలాన్ని కళ్యాణం చేయడం, మనం మనుషుల కన్నా కళ్యాణం చేయడం కదా. కాలానికి కలగర్భమే మనందరం కొట్టుకుపోవచ్చు. కాలానికి మించిన బరువు కానీ, కాలాన్ని ఎత్తి బయట పడగలిసిన వస్తువు కానీ, కాలానికి మించిన వస్తువు కానీ లేదు. అంటే భగవద్గీతమైన కాలరూపంలో ఉన్నాను. ఆ కాలం వచ్చేందుకే ఇందిరాగాంధీ శరీరం కూడా పడిపోయింది. కాలంలో అందరూ కొట్టుకుపోవచ్చు. సరే ఆవి శరీరం దేహం ప్రయాణం టైం, దేహం పోయే టైం వచ్చింది. కానీ ఈశ్వరుడు నా కొడుకు కాదనే భావన కొంచెం ఇంట్లో ఉంటాను అవ్వగా. ఇలా కొంతమంది ఉపన్యాసాలు చెప్పినప్పుడు చెప్పారు మీరేం అభివృద్ధి అవటం లేదు, అభివృద్ధి అవుతుంది. మీరందరూ అభివృద్ధి అవుతున్నారు, మీ అందరూ ఎంత అభివృద్ధి అవుతున్నారు మీకు తెలియదు, నాకు మీ గురిస్తోడు కొరవలేదు అభివృద్ధి, దాన్ని స్కేల్ పెట్టి కొరవలేదు. మీ అభివృద్ధి ఎంత అభివృద్ధి అవుతున్నారో మీకే తెలియటం లేదు. మీరు అభివృద్ధి అవుతున్నారు అందులో మీరు సందేహ పడకండి, ఎప్పుడైనా బుద్ధి పెట్టుకోకండి. సంశయాత్మక సంశయాలు ముందు మీ అభివృద్ధి మీరు కొలుచుకోలేదు, గొలిచి పెట్టి కొలిచింది కాదు. రామస్వామి అంటే అవసాన దశ వచ్చింది, మనకు కూడా ఏదో రోజున అవసాన దశ మన హృదయంలో మనకున్న కాంక్షలు, మనకున్న ఆదర్శాలు, మనకున్న ఆశయాలు, మనకున్న వాసనలు, మనకున్న బలహీనతలు, మనకున్న పాపాలు, మనకున్న లోపాలు, మనకున్న రోషాలు, మనకున్న వేషాలు అన్ని మన హృదయంలో దాచుకున్నాయి. మన ఇంట్లో ఎన్నో ఎన్నప్పట్లో మనకున్న డబ్బు ఎలా పెట్టుకుంటామో, మనకున్న బలహీనతలన్నీ కూడా, మన ఊహించిన ఊహలన్నీ కూడా, మన చేతులతో ఇంద్రియాలతో చేసిన పనులన్నీ కూడా మన హృదయంలో దాస్తూ ఉంటాయి, మనకు కనపడదు. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకు మరణం వచ్చిన టైంలో ఈ హృదయంలో ఈ శిరస్సు ఎవరికైతే శుద్ధి అయిందో వారికే మోక్షం, కానీ ఈ తలక ఎవరికైతే శుద్ధి కాలేదో వారికి మోక్షం లేదు. ఈ తలకాలను శుద్ధి కావాలి. మరణించే టైంలో ఈ హృదయంలో ఉన్న కాంక్షలన్నీ కూడా ఈ మెదడులోకి సహస్రాలలోకి ఈ హృదయంలో నిమిషి హృదయంలో ఇక్కడ దాక్కుని ఉంటాయి. మరణ కాలంలో ప్రయాణ కాలంలో ఈ వాసనలు నేనున్నాను 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 నేనున్నాను, నా మాట ఏమిటి నా మాట ఏమిటి, ఒక వాసన తర్వాత ఇంకొక వాసన, ఒక వాసన తర్వాత ఇంకొక వాసన, ఒక సంకల్పం తర్వాత ఇంకో సంకల్పం, ఒక ప్రవృత్తి తర్వాత ఇంకో ప్రవృత్తి, ఒక ఆదర్శం తర్వాత ఇంకొక ఆదర్శం, ఒక దాని తర్వాత ఒక సంస్కారం తర్వాత ఇంకొక సంస్కారం, ఒక బలహీన తర్వాత ఇంకో బలహీనత, ఒక అట్రాక్షన్ తర్వాత ఇంకో అట్రాక్షన్, ఒక తర్వాత ఒకటి లక్ష పెట్టడానికి గురు దగ్గర సంస్కారాలు కూడా ఈ చరిత్రలోకి వచ్చి నా మాట ఏమి చెబుతావు నా మాట ఏమి చెబుతావు అనుకో ఏడుస్తున్నా ఆ పక్క నా మాట ఏమి చెప్తే పక్క వారికి నేను చచ్చిపోతున్నాను అనుకుంటాం నువ్వు మాట్లాడతాను అనుకుంటాం వారి లోపల వేదన నా మాట ఏమి చెబుతావు నా కోరిక ఎత్తుగా ఇస్తావు నా కోరిక అనేక కోరికలు ఉంటాయి నేను నిన్న నెరవేర్చు నేను నెరవేర్చు ఈ జీవిని తీసుకుంటాయి మరణ ప్రయాణ కారణం అటువంటి ప్రయాణగత్వం వచ్చింది రామస్వామి పెళ్లి చాలా ప్రయాణగత్వం వచ్చింది రామస్వామి ఎంతో శిక్షణ ఇచ్చినప్పటికీ ఎంతో ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ ఆయన ఎంతో అధిపాధ్యంలో పెట్టినప్పటికీ కలిగి అయినప్పటికీ కొన్ని వందల జన్మలు కొన్ని వేల జన్మలకు సైపు సంస్కారాలు ఇంకా ఉదయంలో ఉన్నాయని రామస్వామి పొద్దున్న 8 గంటలకు ప్రారంభించాడు ఆపరేషన్ ఉదయం 8 గంటలకు కూర్చుంటే ఆపరేషన్ టేబుల్ దగ్గర సాయంత్రం 8 గంటలకు రామస్వామి 12 గంటలు రాను ఆపరేషన్ గుండె ఆపరేషన్ కూడా ఇంకా ప్రతి 10 అవర్స్ రాను ఆపరేషన్ రామస్వామి దగ్గర కూర్చొని కూర్చోడు గుండె మీదేసి కూర్చొని గుండె మీదేసి నొక్కాడు ఎడం చేయడం తలకండి పెట్టి ఆపరేషన్ ప్రారంభించాడు ఓ వాసన చూసాడు అంతులేదు అసలు లోపల వాసన ఈ ప్రభుత్వం ఏం చేస్తంటే చరిత్రలో వస్తుంది చరిత్ర అంటే ఏమంటాడు భగవంతుడు ఏం చెప్పి ఎవడైతే మరణం చేయడం కానీ స్మరిస్తాడో వాడు మోక్షం ఇస్తాడు కానీ మనం స్మరించలేము ఇంకా భగవంతుడికి చెప్పేది ఇక్కడ మాయ చెప్పాడు భగవంతుడు మాయ మాటలు చెప్పి అసలు కృష్ణుడు మాయతారు మనకి మాయ మాటలు కొన్ని చెప్పాడు భగవంతుడు నన్ను స్మరిస్తేనే మోక్షిస్తాడంటే మనం స్మరించలేదు భగవంతుడు మనకి జ్ఞాపకం వాడి బరడలేదు మన సంస్కారాలే మనదేం బాగలేదు మన లోటుపాట్లే మన ఈ చెప్పినప్పుడు మనం ఆడిస్తే కానీ భగవంతుడు మన ప్రయాణములు మరణించేటప్పుడు మన దృష్టికి రారండి మనం ఎంత రోధించినా వేధించినా మన దృష్టికి రారండి రారండి భగవంతుడు రాదు భగవంతుడు చెప్పిన జ్ఞాపకం పెట్టుకుని మీరు మరణించే టైం కాదు కానీ జ్ఞాపకం రాదు జ్ఞాపకం రాదు జ్ఞాపకం రాదు జీవితం పొడుగున దేనికి మీరు ప్రేమించారు జీవితం పొడుగున దేనికి మీరు ఆలోచించారు జీవితం పొడుగున దేనికి మీరు విశ్వాసం అన్నారు ఈ నమ్మికలే మీరు మరణించడంలో జ్ఞాపకం వస్తారని దేవుడు ఎందుకు జ్ఞాపకం వస్తారని మీకు దేవుడు అంటే అమలుగా దేవుడు పూలు కాదండి పూజ చేయడం కోసం దేవుని పూజ చేయడానికి మీరు ప్రయత్నించారు తన దగ్గర కూర్చున్నారు భవిష్యత్తు జన్మంలో అనేకమైనటువంటి తమ ప్రభుత్వం లోపల నుంచి వస్తున్నాయి అవి ఎన్నో సంస్కారాలు వస్తున్నాయి ఎన్నో సంస్కారాలు వస్తున్నాయి అలా 12 గంటలు కూర్చున్నాడుగా చివరి సాయంత్రం 8 గంటకి అమ్మయ్యా అన్నారు ఆఖరి సంస్కారం పోయిన తర్వాత కూడా 10 నిమిషాలు చేతి తీయగలిగి ఇంకా ఏమున్నారు లోపల 5 గంటలకు వంటలు అయిపోయినట్టు 6 గంటకి ఆ వంట చేసే వాళ్ళు అన్నారు మీ స్వామి భోజనం అయిపోయింది మీరు భోజనం చేసిన తర్వాత మళ్ళీ కూర్చుపోయి ఆపరేషన్ చేయలేదన్నారు సాయంత్రం 5 గంటలకు వంట అయిపోయింది మీరు భోజనం చేసిన తర్వాత మళ్ళీ అమ్మగారి దగ్గర కూర్చుంటే ఏమి లోపల ప్రాణం పోవచ్చు రాత్రి సాయంత్రం 8 గంటల వరకు ఎగలేదు అలా కూర్చున్నాడు ప్రాణం పోయిన తర్వాత అమ్మయ్యా అమ్మ ప్రాణం పోలేదు ఆత్మలో పరిచయం ప్రాణం బయటికి పోతే మళ్ళీ జన్మ మన ప్రాణాలు మన శక్తులు నా శరీరంలో ఆత్మ లయం బయటకు ప్రయాణం చేస్తే నా శరీరం పడిగా ఎంత బరువు తగ్గిపోయింది కనిపించారు ఇంకేదంటే చివరి రోజుల్లో చివరి సంవత్సరంలో శరణాలు నేను నాకు బంధువుల ఇంటికి వెళ్ళాను నేను స్నేహితుడి ఇంటికి వెళ్ళాను నీ చేతులతో ఈ శవాన్ని తీసుకొచ్చి కొండపై ఏదో మూలం పడే కానీ నీ చేతులతో ఈ శవాన్ని తీసుకొని పడేయా నీ ఇష్టం ఏం ఇచ్చే నా బిడ్డ మొక్కలు చేసినట్టు నీ చేతుడి శవాన్ని నా ఏం ఇచ్చే నా ఇష్టం నువ్వు కాలచక్కలేదు కట్టచక్కలేదు ఆ శరణాగతికి కలిపి 12 గంటలు రాను ఆపరేషన్ చేసింది అమ్మ అమ్మ మోక్షం అప్పుడు ఆ శవాన్ని మరుసటి రోజున కిందకి దింపారు రోజులు పండుగ ధర్మం చేయను అది అమ్మ శవాన్ని కిందకి తీసుకొచ్చి ఆ శవానికి తన బలి తీసి అందులో అక్కడ పెడితే అదే మాతృభూతేశ్వర మాతృభూతేశ్వర మాతృ రూపంలో ఉన్నటువంటి ఈశ్వర రూపంలో ఉన్న అమ్మ ఈశ్వర స్వరూపం ఉంటుంది కాబట్టి అది ముక్తి జీవురాలే కాబట్టి వాళ్ళు సమాజం మీద లైన్ అందుకే అది తేవాలి భగవంతు నీ చేతులతో రావాలనే పడేయండి ప్రాణాలు కొంటే నేను ఈ దేవాలయం లేచే యోగ్యత ఉండేను వాళ్ళు దేశంలో ఈ దేవాలయం లేచి యోగ్యత ఉండకమ్మా భగవాన్ అన్నారు ఆ గోవు లక్ష్మి ఆకుకూర లోపల లక్ష్మిగా పుట్టింది కదా మమ్మలక్ష్మిలో 12 గంటల వరకు ప్రయత్నం పట్టింది ఆ లక్ష్మికి మోక్షం ఉన్న 1948 ఆవు చర్యలు విడిచిపెట్టి ఆవుకి మోక్షం ఇవ్వటం కోసం ఆవు పూర్వజంలో ఆకుకూర లోపల ఆ అమ్మా వెళ్ళిపోతావా లక్ష్మి అమ్మ ఆ గో పేరు లక్ష్మి ఆవు పేరు లక్ష్మి అమ్మా వెళ్ళిపోతావా లక్ష్మి వెళ్ళిపోతావా ఇలా వెళ్ళిపోతా అంటున్నావా వెళ్ళిపోతానన్న లక్ష్మి దగ్గర కూర్చుని ఆ లక్ష్మి యొక్క తలకాలు ఒళ్ళు పెట్టుకుని ఆవు యొక్క తలకాలు వెళ్ళి ఆ నిమ్మడిగా నిమురుతా అమ్మా వెళ్ళిపోతావు లక్ష్మి వెళ్ళిపోతావని లోపల నా సంస్కారాన్ని ఒక సంస్కారం బయటికి తీయడానికి చూస్తే అవి ఎంత పవిత్రాలంటే లోపల ఒక సంస్కారం భగవాన్ ప్రయత్నం చేసి తీయవలసిన అవసరం రాకపోయింది లక్ష్మి అది గో మనం గొప్పవాళ్ళం ఆవు మా అమ్మ ఎక్కడ అది లక్ష్మి అక్కడ
అది అనుభవం అది. 1950 ఏప్రిల్ నెల 14వ తేదీ శుక్రవారం సాయంత్రం రాత్రి 8:45 శరీరాన్ని విడిచిపెట్టాడు. 54 సంవత్సరాలు అరుణాచలక్ష్మి ఉన్న క్షేత్రంలోని శరీరం ఈ శుక్రవారం రోజు ఎటువంటి రోజు కానీ ప్రపంచంలో చాలా మంది మహాత్ములు శుక్రవారం రోజు తీసి చూపుతారు. మహాత్మా గాంధీ గారు కొడుకు శుక్రవారం దేహం పడుతుంది. అతను ప్రపంచ ఇతర దేశాల్లో కూడా మన మహాత్మ చరిత్ర చూశాను నేను. వాళ్ళకు ఇంకా శుక్రవారంలో ఏముందో నాకు తెలియదు కానీ వాళ్ళకు ఎక్కువ మంది శుక్రవారం శరీరం ఇంకొక 3 రోజులు భగవాన్ శరీరం విడిచిపెట్టారంట. ఎవరు వచ్చి తాత్కాలం నమస్కారం ఆ పేరు పెట్టిరే నువ్వు ఈ రోజున అస్తమిస్తున్న సూర్యుడికి నమస్కారం పెడుతున్నావు కదా అందరూ ఉదయిస్తున్న సూర్యుడికి పెడతారు నమస్కారం. నువ్వెవరు పెడుతున్నావు? అస్తమిస్తున్న సూర్యుడికి నమస్కారం. అక్బర్ నడుగుతాడు, నేను ఆస్తిని విడిచిపెట్టుకున్నాం, మా పొలాన్ని విడిచిపెట్టుకున్నాం, మా దేశాన్ని విడిచిపెట్టుకున్నాం, మా బంధువులు విడిచిపెట్టుకున్నాం, మా రక్తసంబంధం వాళ్ళందరం విడిచిపెట్టుకుని వచ్చి ఈ దేశంలో ఈ పాదాలు పెట్టుకోవడం మా మనం విడిచిపెట్టి వెళ్ళిపోతావా? ఇదే మా బంధువు, ఇదే మా కేంద్రుడు, ఇదే మా ఆస్తి, ఇదే నన్ను మా గణ్యం, ఇదే మాకు సాధన అయ్యా. మాకు ఏర్పడే సాధన అంటే ఏం లేదు, ఇదే మాకు సాధన, ఇదే మాకు గణ్యం అయ్యా. నువ్వు వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను, మన నుంచి తెచ్చి వెళ్ళిపోతాను. ఆల్బర్ని
ప్రయోజనంలో ఏ సంబంధం లేకుండా మనం ఇక్కడ కలుసుకున్నాం. పూర్వజన్మలో ఏ సంబంధం లేకుండానే మనం కలుసుకున్నాం. ఇక్కడ మనం ఈ సంబంధం మళ్ళీ మరో విషయం మనం కలపదా? భగవాన్ చెప్పిన సమాధానం ఏనండి, నేను వెళ్ళిపోతాను. ఐఎమ్ నాట్ గోయింగ్ అవే, ఐఎమ్ హియర్. ఐ షాల్ బి హియర్ అని కూడా మరి ఫ్యూచర్ టెన్స్ వస్తున్నాయి. ఐ షాల్ బి హియర్ అనేది ఐఎమ్ హియర్ అండి. ఐఎమ్ నాట్ గోయింగ్ అవే, ఐఎమ్ హియర్ అంటే ఆల్బాన్ అడిగిన ప్రశ్న ఏంటంటే, నేను వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి వెళ్తాను? నీ ఐటమ్ చోటే కదా, నీ ఐటమ్ నేను ఐటమ్ చోటు ఎక్కడ ఉంది? నీ ఐటమ్ లేదు, ఐఎమ్ నాట్ గోయింగ్. పూర్వజన్మల్లో ఏ సంబంధం లేకుండా మనం ఇక్కడ కలుసుకున్నా, ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదా? చివరి రోజుల్లో ఆయనకి క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సర్కి ఎవరో డాక్టర్లు వచ్చేవారు, ఆపరేషన్ చేసేవారు. దేహానికి ఎప్పుడు దూరంగా ఉన్నా పైగా ఓ సన్ని డాక్టర్ సన్యాలని ఓ డాక్టర్ చెప్పాడు. ఆయనకి ఆపరేషన్ చేస్తుంటే ఈ శరీరం ఈయంతేనా లేదా ఇంకో ఎవరైనా అనిపించారు. వాళ్ళ స్వామి మీకు ఏమైనా కురుపు తగ్గుతుంది? ఏమైనా మనకేం తెలుస్తుందా? ఈ కురుపు డాక్టర్లు దెబ్బలాడుకుంటున్నారు. నేను ఏం చేస్తాను చూడని కురుపుని కోస్తున్నారు వాళ్ళు. మీ సంగతి అంటే నేను చూస్తాను కురుపు అంటారు, మనకెందుకు అయ్యి గొడవ అనమాట. ఇక సన్యాలు ఆపరేషన్ చేసేటప్పుడు చెప్పి అనుకున్న మాట ఈ సేవ ఈయిందేనా లేకపోతే ఇంకోటి ఎవడదని చెప్పి ఆ సరిగ్గా పాపం ఆయనకి పెద్ద ఎక్స్పర్ట్ డాక్టర్ కూడా కొంచెం స్పిరిట్ ఉడికింది. అంటే చెయ్యదు ఉడికింది, మేము పెద్దవాళ్ళకి ఆపరేషన్ చేసేప్పుడు ఒకసారి వనకొచ్చు. ఆపరేషన్ చేసే ముందు స్పిరిట్ క్లీన్ చేస్తారు, ఆపరేషన్ చేసి బాగా పెట్టారు. ఆ స్పిరిట్ ఒడికి కొంచెం ఎక్కువ ఒడికింది, ఎక్కువ ఒడికినప్పుడు డాక్టర్ కంగారు పడేవనంటే అది సారీ అక్కడ అంటే ఏమని అంటే నేను అనుకోకుండా స్పిరిట్ పొడపాటును ఎక్కువ ఒడికింది. అదేంటి అయ్యా, నన్ను స్పిరిట్ లో స్నానం చేయించే ప్రతి ఒక్క స్పిరిట్ లో స్నానం చేయాలి కదా అన్న. స్పిరిట్ అంటే ఆత్మ అర్థం, స్పిరిట్ అంటే ఒక ఆత్మ అర్థం ఇంగ్లీష్ లో. అంటే ఆ ఏమనంటే నన్ను స్పిరిట్ లో స్నానం చేయించండి, మీరు బాధపడుతున్నారా? ప్రతి ఒక్క అందులో స్నానం చేయవలసింది అన్నట్టు. అంటే ఆత్మలో స్నానం చేయవలసింది. రమణస్వామి చెప్పాడు, ఆత్మను తెలుసుకున్నాక మనం పోతే మనకి ఏమో నష్టం లేదండి. ఆత్మను తెలుసుకోకుండా మనం ఎన్ని తెలుసుకున్నప్పటికీ ఎన్ని సంపాదించినప్పటికీ మన శరీరానికి గుర్తు మొత్తం పొందిదంతా నష్టం. చివరి రోజుల్లో ఆయన ఇంకా చరిత్ర ముగించేస్తాను. 1955 ఏప్రిల్ నెల 14వ తేదీ నేను చైడేకి చేతలే అని పేరు పెట్టాను. అందరికీ శుక్రవారం అంటే ఇష్టం, లక్ష్మీ కటాక్ష. కానీ శుక్రవారం చాలా మంది మహాత్ములు తీసుకుంటారు. నేను ప్రపంచంలో గేట్ పీపుల్ ఎక్కువ పెద్ద సైంటిస్టుని, పెద్ద ఫిలాసఫర్స్ని, పెద్ద సేజెస్ని, ఫేమస్ డాక్టర్స్ని చూడండి, ఎక్కువ మంది పెద్దవాళ్ళు శుక్రవారం చచ్చిపోయారు. మహాత్మా గాంధీ గారు కూడా శుక్రవారం పోయారు. వరల్డ్ ఇక్కడే కదండి, వరల్డ్ గేట్స్ చూడండి, 190 మంది శుక్రవారం చచ్చిపోయారు. దానికి ఎందుకు నేను ఫ్రైడే ఏమంటానంటే క్యాటర్ ఫ్రైడే అంటాను. చాలా మంది లాక్కుపోయింది శుక్రవారం రోజు. భగవాన్ కూడా 1955 ఏప్రిల్ నెల 14వ తేదీ శుక్రవారం సాయంత్రం 8:47 సరిగ్గా ఆ శరీరం విడిచిపెడతారన్నది. ఆయనకి అరుణాచల శివ చేస్తున్నారు భక్తులు. భక్తులు చేస్తున్న ఒకసారి కళ్ళు తెరిచారు, సరిగ్గా ఆ క్యాన్సర్ రోగం వల్ల ఆయన శరీరం విడిచిపెట్టారు. మీకు కావాల్సింటే అది న్యూస్ పేపర్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఒక పెద్ద కాంతి ఆకాశంలో బయలుదేరి ఎక్కువ తెలియదు అరుణాచల శిఖరంలో కలిసింది.
మనస్సు తాత్కాలికంగా సావటం లేదు, పెర్మనెంట్ గా సావటం లేదు. ధ్యానం చేస్తే తాత్కాలికంగా మనస్సు చావచ్చు, ఉరికే అలా కుదిరిగా 10 నిమిషాలు అలాగే ఉంటుంది. తాత్కాలికంగా చావటం కాదు అహంకారం, పెర్మనెంట్ గా చావాలి. తాత్కాలికంగా చేస్తే నీకు సమస్య పరిష్కారం కాదు, మనస్సు అనేది శాశ్వతంగా చనిపోవాలండి. తాత్కాలికంగా కాదు, టెంపరీగా కాదు, అది పెర్మనెంట్ గా శాశ్వతంగా అది మరణించాలి. ఇది అహంకారం యొక్క మూలాన్వేషణ చేయమని ఆయన ప్రత్యేకంగా మానవ జాతికి బోధించినటువంటి బోధ ఏంటంటే, నీకు మనస్సుంది, దానికి ఒక మూలం ఉంది, ఆ మూలం ఎక్కడో లేదు. నీ నేను నేను నువ్వు అనే తలంపు ఎక్కడి నుంచో రావటం లేదు, సాక్షాత్తు దేవుడి దగ్గర నుంచే వస్తాను. దేవుడు ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడని మీరు అనుకోవచ్చు, కైలాసంలో ఉన్నాడని అనుకోవచ్చు, ఇవన్నీ మాయా కల్పితాలు. ఉన్నది ఒకటే వస్తువు, అది ఆత్మ. దానికి కళ్ళు తెరవలసింది ఈ జన్మలో కాకపోయినా మరొక జన్మలో మరొకసారి కాకపోయినా మరొకసారి. నిజమైన జ్ఞానం అదే, అక్కడికి వచ్చి వాడు సుఖపడతాడు. ఈ లోకంలో ఒక్కడే నిజమైన సుఖం ఉన్నాడు, వాడి జ్ఞాని మాత్రమే నిజమైన సుఖి. అందుచేత ఈ మనస్సు యొక్క మూలాన్ని వెతికే వరకు ఆ మనస్సు యొక్క నీకు మనస్సు సమస్య పరిష్కారం కాదు. ఈ నేననేది మనస్సే, నేను నేనని మనం అనేది మనస్సే. ఈ నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తోంది, ఎక్కడి నుంచి వస్తోంది, నువ్వు ఎక్కడి నుంచో వస్తోంది అనుకోకు, నీ లోపల నుంచే వస్తోంది, బయట నుంచి రావటం లేదు. నీ లోపల నుంచి ఎక్కడ వస్తోంది, ఎక్కడి దేవుని దగ్గర నుంచే వస్తోంది. అంచేది నేననే తలంపును పట్టుకుని నీ మనస్సును అంతర్ముఖ పరిచి నీ నేనని మొదల్లోకి వెళితే నువ్వు దేవుణ్ణే పట్టుకుంటావు, నువ్వు దేవుడి అవుతావు. అప్పుడు జీవ లక్షణాలు పోతాయి, అప్పుడు దైవ స్వరూపాన్ని నువ్వు పొందుతావు. అది ఎక్కడ ఉందంటే ఇప్పుడే ఎక్కడ ఉంది, నీ హృదయంలోనే ఉంది. సచ్చిందా నీకు అది తెలుస్తాంది, నీకు తెలుసున్నా నీకు తెలియపోయినది అక్కడ ఉంది. భగవాన్ చెబుతూ ఉండారు, మనం అందరం మోక్షంలోనే ఉన్నాం, దేవారంలో ఉన్నాను మనం అనుకుంటున్నాం. ఇది పెద్ద అబద్ధం, దేవారంలో లేవు, మనం అందరం మోక్షంలో ఉన్నాం. మన దేహాలు భీమారంలో ఉన్నాయి, కానీ మనం అందరం ఎక్కడ ఉన్నాం, మరి మోక్షంలోనే ఉన్నాం. అయితే దుఃఖం ఎందుకు వస్తుంది, మనం మోక్షంలోనే ఉన్నాం, మోక్షంలో ఉన్నామన్న సంగతి మనకు తెలియటం లేదు, అంటే దుఃఖం వస్తుంది. అక్కడ భగవాన్ చెప్పారు, మీరేదో సంపాదించటం వల్ల మోక్షం వచ్చేది ఉంటే కాల ప్రవాహంలో అది కొట్టుకుపోవలసిందే. నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. మీరు సంపాదించటం వల్ల, మీ ప్రయత్నం వల్ల, మీ తెలివి వల్లే కనుక మోక్షం వచ్చేది ఉంటే ఆ మోక్షం కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. మొఘలాయ సామ్రాజ్యం కొట్టుకుపోయినట్టే, మహాసామ్రాజ్యాలు శిథిలం అయిపోయినట్టే, అనేక నాగరికతలు ఏ విధంగా అయితే శిథిలం అయిపోయాయో అలాగే కాల ప్రవాహంలో ఈ మోక్షం కూడా కొట్టుకుపోతుంది. అది నువ్వు సంపాదించేది కాదు, నీ ఎఫర్ట్ వల్ల వచ్చేది కాదు, అది సహజంగా అది అక్కడే ఉంది, అది హృదయంలోనే ఉంది. నీ మనస్సును రవ్వంట ముళ్ళంట నువ్వు అంతర్ముఖం చేయగలిగావా, ఆ మోక్ష స్థితి నేను గుంజుకుంటుంది. అందుచేత గురువు చేసే పని నీ మనస్సును అంతర్ముఖం చేయటమే, వాడే గురువు. నీ మనస్సును ఏ గురువు అయితే అంతర్ముఖం చేయలేడో వాడు గురువు కాదు, రాక్షసుడు. నీ మనస్సుని ఏ గురువు అయితే అంతర్ముఖం చేయలేడో వాడి గురువు కాదండి, వాడు రాక్షసుడండి. మనస్సును అంతర్ముఖం చేయగలిగిన వాడే గురువు. అందుచేత అది ఎక్కడుంది, మనం అందరం మోక్షంలోనే ఉన్నాం. మోక్షం ఎక్కడుంది, మన హృదయంలో ఇక్కడే ఉంది. అయితే ఆధ్యాత్మిక హృదయం ఈ శరీరంలో ఒక భాగం కాదు. నేను నడుస్తున్నానండి, ఎవరు నడుస్తున్నారండి, కాళ్ళు నడుస్తున్నాయి. నేను మాట్లాడుతున్నానండి, నా నోరు మాట్లాడుతుంది. కానీ ఏమంటాను, నేను మాట్లాడుతున్నానన్నాను, నా చెయ్యి ఎక్కడ పెట్టాలని, నోటి దగ్గర పెట్టాలి, నేను మాట్లాడుతున్నాను. కానీ నీ చెయ్యి నేను మాట్లాడుతున్నానని అంటాం. మనం దేనితో నడుస్తామండి, కాళ్ళతో నడుస్తాం. కాళ్ళతోటే కదా నడిచేది, కాళ్ళతో నడుస్తాం. కానీ నేను నడుస్తున్నానన్నప్పుడు కాళ్ళ మీద చెయ్యి పెట్టాం, నేను నడుస్తున్నాను ఇక్కడ చెయ్యి పెడతాం. ఏమండి పని ఎవరు చేస్తాయి, చేతులు పని చేస్తాయి. కానీ చేతులు పని చేస్తాంటే నేను పని చేస్తున్నాను, చేతి మీద చెయ్యి పెట్టాం, నేను పని చేస్తున్నాను, ఇక్కడ చెయ్యి పెడతాం. ఇంకే మనం ఎక్కడున్నాం, ఇక్కడే ఉన్నాం. ఈ మొదటి తలంపు ఎక్కడి నుంచి వస్తోంది, ఇక్కడి నుంచి వస్తోంది. ఆధ్యాత్మిక గురుదం ఎక్కడుంది, ఇక్కడే ఉంది. అది దేహానికి దానికి అని మాత్రమే కూడా సంబంధం. అయితే ఆధ్యాత్మిక గురుదం హృదయంలో ఉంది, ఈ దేహంలో ఉంది. అయితే ఈ దేహం ఒక భాగం కాదు, ఈ ఫిజికల్ హార్ట్ కాదు. ఈ ఫిజికల్ హార్ట్ శ్మశానంలో బైరేరి గ్రౌండ్ లో కాలిపోతుంది. ఆధ్యాత్మిక హృదయం ఇక్కడ ఉంది. అదే కనుక ఆధ్యాత్మిక హృదయమే కనుక ఇక్కడ లేకపోతే, ఇక్కడ కనుక గాడ్ లేకపోతే, ఇక్కడ కనుక డివినిటీ లేకపోతే, ఇక్కడ కనుక సంథింగ్ లేకపోతే, అసలు నేననే తలంపు రావటానికి అవకాశం లేనే లేదు, అది అరైజ్ కావటానికి అవకాశం లేనే లేదు. నథింగ్ లోంచి ఏమి రాదు, సంథింగ్ లోంచి ఏదైనా వస్తుంది. నా జేబులో ఒక రూపాయి ఉంటే నీకు ఒక పావులా ఇవ్వగలను, నా జేబులో ఏమీ లేనప్పుడు నీకు నేను ఇవ్వగలను. ఏదో సంథింగ్ అక్కడ ఉంది. ఆ సంగతి దేవుడు అనండి, కాన్షియస్నెస్ అనండి, చైతన్యం అనండి, డివినిటీ అనండి, ఏది యూనివర్సల్ ప్రిన్సిపల్ అనండి, మీకు నచ్చిన పేరుతో, లేదా యేసుక్రీస్తు చెప్పినప్పుడు స్వర్గరాజ్యం అనండి, లేదా గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి నిర్వాణం అనండి, లేదా హిందువులు చెప్పినటువంటి లిబరేషన్ అనండి, ఏ మతానికి ఏ పేరు పెట్టినప్పటికీ ఉన్నది ఒకటే వస్తువు. దానికి నువ్వు ఏ జన్మలైతే కళ్ళు తెరిచావో అదే నీ కడసారి జన్మ. అది ఎక్కడ ఉంది,
ఇక్కడే ఉంది, ప్రత్యక్షంగా ఉంది, అది పరోక్షం కాదు, ప్రత్యక్షంగా ఉంది, అది నీ హృదయంలోనుంది. అయితే ఇక్కడ ఉందంటే ఈ దేహంలో ఒక భాగం కాదు, ఈ దేహంలో ఈ ఆధ్యాత్మిక హృదయం కూడా, ఇక్కడున్న కాన్షియస్నెస్ కూడా ఈ దేహంలో ఒక భాగం. అయితే శ్మశానంలో ఈ దేహం కాలినప్పుడు అది కూడా కాలిపోతుంది అన్న. శ్మశానంలో మన శరీరం కాలినప్పుడు ముందు చర్మం కాలిపోతుంది, తర్వాత ఏం కాల్చిందండి, తర్వాత మాంసం కాలిపోతుంది, ఆఖరిని ఏం కాలుతాయండి, ఎముకలు కాలిపోతాయి. అన్నీ కాలిపోయిన తర్వాత కూడా కాలనేది ఒకటి ఉంది, అది నేను. భగవాన్ అన్నారు నీ దేహాన్ని పుడకలు కాలుస్తాయి, కిడకలు కాలుస్తాయి, కానీ ఈ భౌతికమైన అగ్ని నీ అజ్ఞానాన్ని మటుకు కాల్చలేదు. పొలాల కాల్చలేదు, పిడకల కాల్చలేదు, ఏది జ్ఞానాగ్ని రాదు. ఈశ్వరానుగ్రహం వల్ల జ్ఞానాగ్ని వచ్చి ఈ అజ్ఞానాన్ని దహనం చేయవలసినే, కానీ ఆ భౌతికమైన అగ్ని ఈ అజ్ఞానాన్ని దహనం చేయలేదు. జ్ఞానాగ్ని రావాలి, ఆ జ్ఞానాగ్ని వస్తేనే కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ అజ్ఞానం కాలనే కాదు. అజ్ఞానం ఎక్కడ ఉందండి, టౌన్ స్టేషన్ దగ్గర ఉందా, సెంట్రల్ స్టేషన్ దగ్గర? అజ్ఞానం ఎక్కడుంది, వెతకండి. అజ్ఞానం ఎక్కడుంది, ఏ స్టేషన్ దగ్గర ఉంది? అజ్ఞానం ఎక్కడుంది, మన అహంకారం అజ్ఞానం. అజ్ఞానం ఎక్కడో ఉంది అనుకుంటున్నాం మనం, నా అహంకారమే అజ్ఞానం. అహంకారం అంటే ఏమిటి, కోపం అని మీరు అనుకోవచ్చు. అహంకారం అంటే కోపం కాదు, కోపం అహంకారం అనుకోవచ్చు. ఒకసారి భగవాన్ దగ్గరికి ఎవరు వచ్చారు, శాస్త్ర బ్రాహ్మణ ఆయన భగవాన్ దగ్గరికి వచ్చిన ఆయన, ఆయన వచ్చి భగవాన్ దగ్గరికి వచ్చి అన్నారు, మీరు నేను ఒకటే క్యాస్ట్ అని. భగవాన్ సరి సరి అన్నారట, సరే మీ గోత్రం నా గోత్రం ఒకటే అన్నారట. భగవాన్ సరి సరి అన్నారట, సరే మీ కలర్ బాడీ కలర్ మీ కలర్ నా కలర్ ఒకటే అన్నారట. సరి సరి అన్నారట, సరి సరి అన్నారట. ఏమండి, సరే వయసు చెప్పేశారు, కలర్ చెప్పేశారు, గోత్రం చెప్పేశారు, క్యాస్ట్ చెప్పేశారు, అన్ని చెప్పేశారు. సరి సరి అన్నారట భగవాన్. అప్పుడు లాస్ట్ భగవాన్ ఏమన్నారట, మీరు అన్ని చెప్పారు, ఒకటి మర్చిపోయారు, మీ హృదయంలో నా హృదయంలో ఉన్న ఆత్మ ఒకటే, అది ప్రధానమైంది, అది ప్రధానమైనది, అంచేత మీ ప్రధానమైనది వదిలేసి అప్రధానమైన విషయాలన్నీ చెప్పారు అన్నారట భగవాన్. మీ హృదయంలో నా హృదయంలో ఒకటే ఉంది ఆత్మ, దానికి మరణం లేదు, అది ప్రధానమైంది. ఇవన్నీ కల్పితమే, కలరు గోత్రాలు ఇవన్నీ కల్పించినవే. 1500 సంవత్సరాల పూర్వం ఈ భారతదేశంలో ఇంటి పేర్లు ఏ ఉండేవి? మీరు 1500 ఇయర్స్ బ్యాక్ కల్పిస్తే భారతదేశ చరిత్రలో ఇంటి పేర్లు ఇదే, ఇవన్నీ హ్యూమన్ మైండ్ అయితే కల్పితమే. అంటే భగవాన్ ఏమన్నారట, మీరు అన్ని చెప్పారు, ఒకటి మర్చిపోయారు, మీ హృదయంలో నా హృదయంలో ఉన్న ఆత్మ ఒకటే, అది ప్రధానమైంది, అది ప్రధానమైనది, అంటే మీరు ప్రధానమైనది వదిలేసి అప్రధానమైన విషయాలన్నీ చెప్పారు అన్నారట భగవాన్. ప్రధానమైన విషయం ఆయన మర్చిపోయాడు కాబట్టి అప్రధానమైన విషయాలు జ్ఞాపకం వచ్చినాయి, కానీ ఆత్మస్ఫురణ ఉంటే, ఆత్మలో కనుక ఆయన నిజంగా మేలుకుని ఉంటే ఈ క్యాస్ట్ కానీ, ఈ ఏజ్ కానీ, ఈ బాడీ కలర్ కానీ, ఈ సెక్స్ కానీ ఆయనకి జ్ఞాపకం వచ్చి ఉండేది కాదు. అంచేది మన హృదయంలో ఆత్మ ఉంది, అది ప్రత్యక్షంగా ఉంది. అందుచేది మనకి చెయ్యి ఎప్పుడు చూసేది, మనం ఎక్కడికి చెయ్యి ఎక్కడే పెడతాం, ఎందుచేత ఉనికి అక్కడే ఉంది, బీయింగ్ అక్కడే ఉంది. అందుచేది ఇక్కడ భగవాన్ ఏం చెప్పారంటే, 1600 సంవత్సరంలోనే ఆయన మృత్యానుభవం మరణానుభవం వచ్చింది, మరణానుభవం వచ్చిన తర్వాత ఈ దేహం తాను కాదని విడిపోయాడు. ఇంటలెక్చువల్ ఎక్స్పర్ట్స్ అయితే కాదు, ఐఎమ్ ఐదర్ దిస్ బాడీ నాట్ దిస్ మైండ్ అని మామూలుగా మన ఉపనిషత్తుల్లో చెప్పి మనకి ఏజ్ కోసం చెబుతా ఉంటారు, అది కాదు. ఐఎమ్ ఐదర్ దిస్ బాడీ నాట్ దిస్ మైండ్ ఇమ్మోర్టల్ సెల్ఫ్ అయ్యాం, ఇవన్నీ మన శాస్త్రాల్లో ఉన్నాయి. ఏమండి మరి మన శాస్త్రాలు, నేను దేహమున కాదు, నేను మనస్సునే కాదు, నేను ఆత్మని ఆ చైతన్యాన్ని అని మన పుస్తకాల్లో ఉన్నాయి, మన వేదాల్లో ఉన్నాయి. ఆయన ఐదర్ దిస్ బాడీ నా ఆర్ దిస్ మై ఈ మోర్టల్ సెల్ఫ్ అయ్యాం, నేను చైతన్యాన్ని, నేను ఆత్మని అని మన పుస్తకాల్లో ఉంటే దానికి భగవాన్ అన్నారు నేను కుక్కన కాదు, నేను నాక్కన కాదు, నేను మనిషిని అని ఎవడైనా అనుకుంటాడా? నేను మనిషి అని నాకు తెలుస్తుందా లేదా? ఎవరన్నా అడిగితే మీరు మనిషి అని మీకు తెలుస్తుంది. నేను కుక్కను కాదండి, నక్కన కాదండి, నేను మనిషిని అని మీరు చెబుతారా? ముందే నేను మనిషిని చెబుతారా? అంచేది ఏంటి, నేను దేహాన్ని కాదు, నేను మానవుని కాదు, నేను ఆత్మను అనుకోవటం ఎలా ఉందంటే నేను నక్కన కాదు, నేను కుక్కన కాదు, నేను మనిషిని అనుకోవటం లాగే ఉంది. అంచేది నువ్వు దేహాన్ని అనుకున్నా నువ్వు ఆత్మవే, నువ్వు మనస్సు అనుకున్నా నువ్వు ఆత్మవే, నువ్వు ఆత్మ అనుకున్నప్పుడు నీ ఆత్మవే. నీకు తెలియకపోవచ్చు, నీకు తెలుసున్నది అక్కడ ఉంది, తెలియకపోయిన అది అక్కడ ఉంది, ఉనికి దాన్ని నువ్వు గుర్తించడమే, దాని ఉనికి నువ్వు గుర్తించటమే నువ్వు చేయవలసిన పని. అంటే ఈ నేననే తలంపు ఎక్కడి నుంచో వస్తున్నానని మీరు అనుకోకండి, దేవుడి దగ్గర నుంచి వస్తుంది. ఆ దేవుడు ఎక్కడున్నాడు, అహమాత్మ కూడా చేశ నేను అందరి హృదయాల్లో ఉన్నానని చెబుతున్నాడు. మనకి డబ్బులు ఉన్నాయి కాబట్టి యాత్రలు చేస్తాం, ఎక్కడ దేవుడు తిరుగుతాడేమని, కానీ భగవంతుడు హృదయంలో ఉన్నానని చెబుతున్నాడు. హృదయంలో మనం వెతకటం లేదు, బాహ్యంగా వెతుకుతున్నాం. అంటే మనకు చర్మ దృష్టి, బాహ్య దృష్టి, అందుచేత బాహ్యంలో వెతుకుతున్నాం. భగవంతుడు ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్నాడు. అంతటా వ్యాపించిన చైతన్యమే, అంతటా ఉన్న బ్రహ్మమే నీ హృదయంలో కూడా ఉంది. అది వేరు, ఇది వేరు కాదు. నీ హృదయంలో ఉంటుండే ఆత్మను తెలిస్తే బయటన్న బ్రహ్మకి దీనికి భేదము లేదన్న స్ఫురణ నీకు తెలుస్తుంది, బుద్ధికి ఆ గ్రాహ్యం కలుగుతుంది అని భగవాన్ చెప్పారు. ఎందుకంటే నీకు స్వేచ్ఛ లేదు, నీకు ఫ్రీడమ్ లేదు, నీకు హ్యాపీనెస్ లేదు. ఇంకటి హ్యాపీనెస్ ఎక్కడుంది? నీ హృదయంలో ఆత్మలో ఉంది. ఫ్రీడమ్ ఎక్కడుంది? ఆత్మలో ఉంది. అంటే ఆత్మను గ్రహించే వరకు నీకు హ్యాపీనెస్ లేదు, నీకు ఫ్రీడమ్ లేదు, నీకు ఎక్కడున్నది లైఫ్ లేని లేదు. అందుచేత ఈ మేరనే తలంపు ఎక్కడ పడుతుందో ఆ పుట్టిన ఆ ప్లేస్ ని కనుక నువ్వు చూడగలిగితే అప్పుడు నీకు అహంకారం అణిగిపోతుంది. ఈ మేరు పోతుందేమనే మనకు భయం, ఈ నేను మూలం తెలుసుకుంటే ఈ నేనిపోతుందేమని భయం. ప్రపంచంలో ఎవరికి దేవుడు కనపడకపోవడానికి కారణం ఒకటే అని చెప్పారు పదం. అందరూ పెద్ద పెద్ద ఈతగాళ్ళు దిగారటండి, కాలువలో దిగటం అండి. అందరూ పెద్ద ఈతగాళ్ళు ఏమిటండి? ఎవడు గజిం కదలటంలేదట్టిందా? భగవాన్ చెప్పేటట్టు అందరూ గజి ఈతగాళ్ళే, ఎవడు గజిం కదలటం లేదండి. అందరూ గజి ఈతగాళ్ళు ఏమిటండి? ఈతములు దిగారటండి, ఎవడు గజిం కదలటం లేదట్టిండు. మేము సాధన చేస్తున్నాం, మేము సాధన చేస్తున్నాం, అందరూ సాధకులేనట్టండి, కానీ గాడ్ ఎక్స్పీరియన్స్ ఎవరికి రావటం లేదు. దీనికి కారణం ఏం చెప్పారంటే భగవాన్, సాధన చేసినప్పటికీ నీకు ఎక్స్పీరియన్స్ అనుభవం నీకు ఎందుకు కలగటం లేదంటే దీన్ని భగవాన్ చెప్పి ఏంటంటే, నువ్వు అహంకారాన్ని విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడు, ఈ అహంకారాన్ని అట్టే పెట్టుకోవాలని నువ్వు కోరుకుంటున్నావు, ఈ అహంకారాన్ని అట్టే పెట్టుకుని అహంకారంతో దేవుని చూడాలని ప్రయత్నం చేస్తున్నావు, అంటే నువ్వు సక్సెస్ అవ్వలేకపోతావు. నీ సాధనలో నువ్వు సక్సెస్ అవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే అహంకారం అలాగే ఉండాలి, అహంకారానికి దేవుడు కనిపించాలి, అందుచేత నువ్వు సక్సెస్ అవ్వలేకపోతున్నావు. అందుచేత ఈ అహంకారానికి అది ఎప్పుడైతే అణిగిపోయిందో, అహంకారం యొక్క మూలం ఎప్పుడైతే మనకు కనిపించిందో, ఆ సోర్స్ ని ఎప్పుడైతే చూడగలిగామో, అది దానంతట అది పడిపోయి ఈ నేను పోతుందేమని మీరు కంగారు పడకండి. ఇవి దేహ పరిమితమైన నేను పోతుంది, ఇంకొక నేను ఆ మహా చైతన్యం నేను, నేను అపరిమితమైనటువంటిది. ఈ నేను పరిమితమైనది, ఆ నేను కూడా మీకు స్ఫురిస్తుంది, అది అపరిమితమైనది. అప్పుడు కూడా నేను పోదు మీరు కంగారు పడకండి. ఈ నేను పోయి ఈ పరిమితమైన నేను పోతుంది, కానీ దీని ప్లేస్ లో ఇంకో నేను వస్తుంది. ఏది దానికి మటుకి పరిమితం లేదు, దానికి దుఃఖం లేదు, దానికి మరణం లేదు. ఎందుకంటే మరణం కూడా ఒక తలంపు, అది అర్థమైతే మాకు దుఃఖం రాలేదు రాదు. మీరు రోజు స్నానం చేస్తున్నారు, మీకు భయం వేస్తుందా? రోజు అన్నం తింటున్నారు, మీకు భయం వేస్తుందా? రోజు సినిమాకి వెళ్తున్నారు, మీకు భయం వేస్తుందా? రోజు బడికి వెళ్తున్నారు, మీకు భయం వేస్తుందా? రోజు వంట చేసుకుంటున్నారు, మీకు భయం వేస్తుందా? చావు కూడా ఇన్సిడెంట్, అయితే ఒకసారిగా చేస్తాం. మనం జీవితంలో ఎన్నో పనులు చేసుకుంటున్నాం అంటండి, ఆఖరోసారి చివరిసారి చేసే పని ఏమిటంటే మరణించడం. దేహం మరణించడం కూడా ఒక పని, అనేక పనులు అదొక పని. అంటే ఇందులో కంగారు పడవలసిన పని లేదు, ఇన్సిడెంట్ మాత్రం అదొక పని మాత్రం. అదే దేహం మరణిస్తాను నువ్వు కా, జ్ఞానికి మరణం లేదు. ఎందుచేత జ్ఞానికి తలంపు లేదు కాదు, తలంపు ఉన్నవాడికి మరణం, తలంపు లేని వాడికి మరణం లేదు. అహంకారం ఉందని చెప్పే నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, ఈ సృష్టి ఉంది, దేవుడు, ఈ సృష్టి అంతా కూడా, ఈ ఖగోళం అంతా కూడా, ఈ యూనివర్సే కాదు, కేవలం ఈ వరల్డ్, ఈ భౌతికమైన ఈ ప్రపంచమే కాదు, సూర్యగోళం, చంద్రగోళం, మొత్తం యూనివర్స్ అంతా కూడా, నువ్వు, నేను, ఈశ్వరుడు, మొత్తం అందరం కూడా, ఈ నేనునే మొదటి స్థలం, ఈ ఒంటి స్తంభం మేడ మీద సృష్టి ఆధారం, మొత్తం అంతా కూడా నువ్వు, నేను, ఈ ప్రపంచం, భగవంతుడు, మొత్తం అంతా కూడా ఈ నేననే మొదటి తలంపు అనే ఒంటి స్తంభం మీద ఆధారపడు. నేనుంటే నువ్వు ఉన్నావు, నేనుంటే ఈ లోకం ఉంది, నేనుంటే పునర్జన్మం ఉంది, నేనుంటే దేవుడు ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. ఈ నేను లేకపోతే ఏమి లేదు, ఉన్నది ఒకటే రా. ఈ నేనునే తలంపు, ఈ మొదటి తలంపు ఉన్నంతకాలం పుణ్యం ఉంది, ఈ పాపం ఉంది. ఆ మొదటి తలంపు ఎప్పుడైతే రాలిపోయిందో వాడికి పుణ్యం చోటి పాపం చోటి సంబంధం లేదు, వాడు ఆత్మ. అంటే పాపం ఎక్కడుంది? ఈ కర్తృత్వ బుద్ధికి. పుణ్యం ఎక్కడుంది? ఈ కర్తృత్వ బుద్ధికి. ఈ నేనే తలంపు విడిచిపెట్టి, కర్తృత్వ బుద్ధి విడిచిపెట్టి ఈ మూడు లోకాలని సంహారం చేసిన మీకు పాపం లేదు. ఎవరు ఏ క్యాస్ట్ అయినప్పటికీ, ఎవరు ఏ రిలీజియన్ అయినప్పటికీ, ఎవరు ఏ లోకంలో ఉన్నప్పటికీ, ఇతర లోకాల్లో ఉన్నప్పటికీ, పరలోకాల్లో ఉన్నప్పటికీ, దేహ బుద్ధి నిశేషంగా నశించే వరకు, దేహ బుద్ధి వేరుతో సహా పూర్తిగా నశించే వరకు దేహ బుద్ధి వాడికి జ్ఞానం కలదు. వాడు ఏ రిలీజియన్కి సంబంధించిన వాడైనా సరే దేహబుద్ధి పూర్తిగా నశించాలి, అప్పుడు కాని వాడికి జ్ఞానం ఉదయించాలి. జ్ఞానం కలిగిన వెంటనే ఆ దేహాన్ని ఈశ్వరుడు స్వాధీనం చేసుకుంటాడు. మనం పని చేస్తాం, జ్ఞాని పని చేయడు, జ్ఞాని ద్వారా పని జరుగుతుంది. ఎందుచేతంటే అక్కడ కర్త లేడు, ఆ మహాకర్తే ఇక్కడ కూడా కర్తగా ఉన్నాడు. ఈశ్వరుడు సంకల్పిస్తాడు, మనము సంకల్పిస్తాం. ఆ సంకల్పం మన సంకల్పం కలిసినప్పుడు పని జరిగింది ఇదంతా మన తెలివి అనుకుంటాం. ఏమండి మనకి ఏదైనా పని జరిగింది అనుకోండి, మనం అనుకున్న పని జరిగింది అనుకోండి, ఇదంతా మన తెలివితేటలో, ఇదంతా మన అచీవ్మెంట్, ఇదంతా మనం సాధించామనుకుంటాం. అంటే ఈశ్వరుడు సంకల్పిస్తాడటండి, మనం సంకల్పిస్తామటండి, ఆ సంకల్పం ఈ సంకల్పం కలిసినప్పుడు ఆ పని జరుగుతుందటండి, అప్పుడు మన తెలివి అనుకుంటామట. ఒకసారి ఆ సంకల్పం ఇక్కడ సంకల్పం డిఫర్ అవుతుందండి, అప్పుడు ఆ సంకల్పం జరుగుతుంది, ఇప్పుడు జరగదండి, అప్పుడు మనం ఏమనుకుంటాండి, భగవంతుని నన్ను ఇలా చేసేసాడని. జరిగేది ఆయన సంకల్పమే, జరగనప్పుడు ఆయన సంకల్పమే. దీనికి సంకల్పానికి శక్తి లేదు, కోరిక శక్తి లేదు. కోరిక కనుక శక్తి ఉంటే మనం అనుకున్న కోరికలు నెరవేరుకోవాలి. మనకి ఏ కోరిక వస్తే ఆ కోరిక నెరవేరుకోవాలి. భగవాన్ చెప్పేవారు మీరందరూ దేవుణ్ణి ధ్యానం చేయటం లేదు, మీ కోరికలు ధ్యానం చేసుకుంటున్నారు. ఇంకా మీరు దేవుడు పట్టడం లేదు కూర్చొని మీకు ఎవరు జ్ఞాపకం వస్తున్నారంటే మీ కోరికలు జ్ఞాపకం వస్తాయంటే, అంటే దేవుణ్ణి కాదు మీరు ధ్యానం చేసేది, మీ కోరికల్ని ధ్యానం చేసుకుంటున్నారు. అంటే మీరు ఎటువంటి ధ్యానం చేస్తున్నారో తెలియనంత మూర్ఖుడ దేవుడు. దేవుని మోసం చేయగలవా? దేవుని మోసం చేయలేము. గాడ్ కెనాట్ బి డిసీవ్డ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. మీరు దేన్ని స్మరిస్తున్నారు, దేన్ని ధ్యానం చేస్తున్నారు తెలియనంత మూర్ఖుడ దేవుడు. గాడ్ కెనాట్ బి డిసీవ్డ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. అన్ని వాడికి సజీవంగా ఉన్నారు, నమ్మన వాడు నోట్లో దుమ్ము, నమ్మిన వాడికి సొమ్ము. అంటే ఈశ్వరుని పట్ల భక్తి విడిచిపెట్టడం, ఆయన అనుగ్రహం వల్లే మనకి జ్ఞానం కలుగుతుంది. ఈశ్వర భక్తి షుడ్ బి డన్ బై ఆల్ హ్యూమన్స్. ఎవరు మర్చిపోరు, డోంట్ ఫర్గెట్ గాడ్, రిమెంబర్ గాడ్, ఆల్వేజ్ రిమెంబర్ గాడ్, రిమెంబర్ గాడ్, ఆల్వేజ్ రిమెంబర్ గాడ్, మోర్ రిమెంబర్, మోర్ అండ్ మోర్ రిమెంబర్, రిమెంబర్ అండ్ సఫర్ నా చాల జీవిత మోక్షం. అయినాచల స్మరణ చాలు మీకు మోక్షం వచ్చేస్తుంది. రిమెంబర్ అండ్ సఫర్ నా చాల, మీర్ రిమెంబర్ అండ్ సఫర్ నా చాల, అయినాచల స్మరణ చాలు మీకు మోక్షం వచ్చేస్తుంది. అది కూడా యోగమే. మీరు నిరంతరం ఈశ్వరుని స్మరించటం కూడా యోగమే, దానికి మించినటువంటి యోగం లేనండి. అయితే మీకు అందరికీ ఇష్టం లేదు, అంచేత మనకి జ్ఞాపకం రావట్లేదు. మనకి ఇష్టం ఉంటే కష్టం ఉండదు, ఇష్టం లేదు కాబట్టి దేవుణ్ణి స్మరించుకోమంటే మనకు కష్టంగా చూడండి. మనకి ఎవరైతే ఇష్టమో వాళ్ళు ఎక్కువ జ్ఞాపకం వస్తారు. దేవుడు అంటే ఇష్టం లేదు, అంచేత ఆయన అంటే మనకి జ్ఞాపకం రావటం. మీరు దేవుణ్ణి ప్రేమించాలంటే ముందు ఇష్టపడాలి. ఇష్టపడితేనే కానీ దేవుణ్ణి ప్రేమించలేదు. ఇష్టం కావాలి, ఇష్టం ఉంటే భక్తి దానంతటదు వస్తుంది, ప్రేమ దానంతటదు వస్తుంది, ఈశ్వరుని పట్ల గౌరవం దానంతటదు వస్తుంది. ముందు మీకు లైకింగ్ అనేది రావాలి, పరమేశ్వరుడి పట్ల ఇష్టం అనేది రావాలి. భగవాన్ శ్రీ రమణ మహర్షి 1896 సెప్టెంబర్ నెల 1వ తేదీని ఆ తిరువన్నమలయ క్షేత్రానికి వచ్చారు. ఈశ్వరుడి పట్ల ప్రేమ చూడండి. తిరువన్నామలయ స్టేషన్ లో దిగిన తర్వాత అరుణాచలేశ్వరుని ఎప్పుడు దర్శనం చేసుకుందాం, ఆ స్వామిని ఎప్పుడు దర్శనం చేసుకుందామని నడిస్తే ఆలస్యం అవుతుందని పరుగున అరుణాచలం కోవిలికి వచ్చానని చెప్పాడండి. వచ్చి దగ్గర నుంచి ఆ స్వామి దగ్గర నుంచి నాకు భక్తి నేర్పు, నాకు జ్ఞానం నేర్పు, నాకు వైరాగ్యాన్ని నేర్పు, మోక్షాన్ని ప్రసాదించు, లేదా నాకు ఐశ్వర్యానికి ఏమీ అడగలేదటండి. అడిగేవాడు అక్కడ లేదు. అడిగేవాడు ఉన్నప్పుడు అడగకుండా ఉండలేదు, అడిగేవాడు ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో కూడా అడగకుండా ఉండలేదు, అడిగేవాడు అక్కడ లేదు. అంటే పూర్వ స్నేహితులు ఎవరైనా అరుణాచలం వస్తే భగవాన్ అనవరటండి, మీతో ఆడుకున్న వెంకట్రామన్, మీతో తిరిగిన వెంకట్రామన్, మీతో చదువుకున్న వెంకట్రామన్ లేడు, వాడు ఇక్కడ లేడు, వాడు ఏనాడు చనిపోయాడు, ఎక్కడున్నవాడు ఎవడో మీకు తెలియదు, నేను చెప్పిన అర్థం కాదు. అరుణాచలేశ్వరుడు దేవాలయంలోకి వచ్చాడు, తన తాను సమర్పించుకున్నాడు. ఎలాగో అప్పా, ఓ తండ్రి, నీ ఆజ్ఞ అనుసరించి నేను ఇక్కడికి వచ్చాను, నా ఎంతట నేను రాలేదు, నువ్వు రమ్మంటే నేను వచ్చానని తన్ను తాను అక్కడ నివేదన చేసుకున్నాడు. నాకు ఇది కావాలని అది కావాలని ఏం అడగలేదు, మోక్షం కూడా అడగలేదు. హైదరాబాదులో ఒక ప్రశ్న అడిగారు, అరుణాచలం వచ్చి ఎంతకాలం రమణ మహర్షి సాధన చేశాడని. సాధన చేసే సాధకుడుంటే సాధన చేస్తాడు, సాధకుడుంటే సాధన చేయొచ్చు, జపి ఉంటే జపం చేయొచ్చు. అక్కడ జపి లేనప్పుడు, సాధకుడు లేనప్పుడు, తనకంటే భిన్నంగా వస్తువు కనపడినప్పుడు సాధనతోటి పని. సాధన చేయటం తప్పు అని కాదు, సాధన చేయటానికి అక్కడ ఏముంది. అంటే రమణ స్వామి ఒక మాట చెప్పాడు, నేను అరుణాచలం వచ్చిన తర్వాత నేను కొత్తగా పొందినదేమీ లేదు, నేను అరుణాచలం వచ్చిన తర్వాత కొత్తగా నేను పొందినదేమీ లేదు, ఆ మరణానుభవంలో ఏదైతే ఏ మహాచైతన్యం అయితే నాకు అనుభవంలో ఉందో అరుణాచలంలో కూడా అదే అనుభవం ఉంది. కానీ అరుణాచలం వచ్చాక నేను కొత్తగా పొందింది ఏమీ లేదు. అయితే నా దేహ ప్రారంభాన్ని బట్టి అరుణాచలం వచ్చానే కానీ నేను అరుణాచలం వచ్చిన తర్వాత నేను కొత్తగా పొందినది ఏమీ లేదు.
అందరికి శుక్రవారం అంటే ఇష్టం లక్ష్మీ కటాక్ష. కానీ శుక్రవారం చాలా మంది మహాత్ములు తీసిపోయారు. ఈ ప్రపంచంలో గేట్ కీపర్ ఎక్కువ పెద్ద సైంటిస్టుని, పెద్ద ఫిలాసఫర్స్ ని, పెద్ద సేజెస్ ని, ఫేమస్ డాక్టర్స్ ని చూడండి, ఎక్కువ మంది పెద్దవాళ్ళు శుక్రవారం చచ్చిపోయారు. మహాత్మా గాంధీ గారు కూడా శుక్రవారం పోయారు. వరల్డ్ ఎక్కడే కదా, మీరు వరల్డ్ గేట్స్ ని చూడండి, 190 మంది శుక్రవారం చచ్చిపోయారు. దాని రెండే నేను ఫ్రైడే ఏమంటానంటే క్యాటర్ ఫ్రైడే అంటాను. చాలా మంది లాక్కుపోయింది శుక్రవారం రోజు. భగవాన్ కూడా 1955 ఏప్రిల్ నెల 14వ తేదీ శుక్రవారం సాయంత్రం 8:47 సరిగ్గా ఆ శరీరం విడిచిపెట్టాలనగా ఆయనకి అరుణాచల శివ చేస్తున్నారు భక్తులు. ఆయన శరీరం
విడిచిపెట్టారు. రుద్రస్య సూనం స్వరసైన్యనాథం గుహం సదాహం శరణం ప్రపజ్య.
ఆరు ముఖములు కలవాడు, ఎర్రని శరీరము కలవాడు, జ్ఞానము కలవాడు, ప్రకాశించినట్టి నెమలి వాహనము కలవాడు, ఈశ్వరుని కుమారుడు, దేవతల సైన్యమునకు ప్రభు అయిన కుమారస్వామిని నేను ఎల్లప్పుడూ శరణ పొందుచున్నాను.
షడానన్నం కుంకుమ రక్తవర్ణం మహామతిం దివ్య మయూరవాహనం రుద్రస్య సూనం స్వరసైన్యనాథం గుహం సదాహం శరణం ప్రపజ్య.
రమణసద్గురు 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 రాయనే రమణసద్గురు 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 రాయనే. ఈ రమణసద్గురు రాయనే అని రాసిన ఆయన భగవాన్ విరూపక్ష గుహలోనుగా రాశారు. ఇంకా భగవాన్ చూశారు రాశారు, భగవాన్ చూశారు రాశారు, 2 నిమిషాలు రాసిన తర్వాత కాగితం అక్కడ పెట్టారు. ఎన్నిపోయి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమైపోయాడో ఏమి తిరిగి మళ్ళీ రావాలి. తర్వాత ఏమైపోయాడో ఈ పాట రాసిన వాడు ఏమైపోయాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. తర్వాత జీవితం ఏమైందో ఎవరికి ఏమీ తెలియదు. ఈ పాట వచ్చాడు, చూచాడు, రాశాడు, అక్కడ పెట్టాడు, వెళ్ళిపోయాడు. తర్వాత ఈ కర్త ఏమయ్యాడో తెలియదు, ఈ పాట రాసిన వాడు ఏమని తెలియదు. తర్వాత ఏమయ్యాడో తెలియటం లేదు అని భగవాన్ ఎవరు అన్నారు. ఆయన పొందవలసినదో పొందాడు, వెళ్ళిపోయాడు. ఏం సమాధానం అండి? ఆయన పొందవలసినదో పొందాడు, ఆయన పొందవలసింది ఏదో పొందాడు. అయితే మన పీకు తింటే అంటే రోజు కూర్చుని మేమేనన్నమాట అన్నాడు ఆ పెద్ద మనిషి. అది సరే సార్, అతను పొందవలసింది ఏదో పొందాడు. ఎవరు? ఈ రమణ సద్గురు రాయని ఆయన రాసి భగవాన్ ఏమన్నారంటే మళ్ళీ అతను కనపడలేదు, అతను జాడ తెలియలేదు, అమలా పాట రాసిన వాడు ఎక్కడున్నాడో ఏమైపోయాడో తెలియలేదు అని భగవాన్ అంటే భగవాన్ అన్నారు. అతను వచ్చాడు, అతను పొందవలసింది ఏదో పొందాడు, వెళ్ళిపోయాడు అన్నారు భగవాన్. అయితే అతను పొందవలసింది ఏదో పొంది వెళ్ళిపోయాడు, రోజు కూర్చుని పీకు తింటున్నాం ఏమన్నమాట అన్నారు. భగవాన్ ఆ ప్రశ్న విన్నవాడు అన్నారు. అది భగవాన్ అన్న అది సరి సరి అది సరి సరి అన్నారు. అంత మరి ఏమి హృదయంలో అతను పరివర్తన వచ్చిందో, వీరికి పరు ఏమి ఇన్స్పిరేషన్ వచ్చిందో, ఏమి ఆస్పిరేషన్ వచ్చిందో. వచ్చాడు, భగవాన్ చూచాడు, భగవాన్ 10 మాటలు కూడా చెప్పలేదు. హృదయాంతరాలంలో ఆపరేషన్ ఎక్కడ జరిగిందో, ఎక్కడ ఆపరేట్ చేశాడు భగవాన్, ఏ లోతుల్లో ఆపరేట్ చేశాడు, ఏ లోతుల్లో ఆయన ముట్టుకున్నాడు. అందుచేత అక్కడ ఏమి సంస్కరింపబడిందో, ఏ మారు హృదయం వచ్చిందో, ఏ మారు మనసు వచ్చిందో. పాట రాశాడు, అక్కడ పెట్టాడు, నమస్కరించాడు, వెళ్ళిపోయాడు. తర్వాత జాడలే పట్టా తిరిగి ఆయన పొందవలసిందే పొందాడు, వెళ్ళిపోయాడు అన్నారు భగవాన్. ఆ పాట ఏమయ్యాడో మనిషి ఏమయ్యాడో తెలియదు, కానీ మనం పాడుకుంటున్నాం ఈ పాట. ఇంకే మనం ముఖ్యమైన చరణం పాడుకున్న బాడీ మనకు తెలియదు అనుకుని ఇంకా పాఠం ఉంది, అది చేతకాకి ఒకటి పాడుకుంటున్నాను. రమణ సద్గురు
రాయనే రమణ సద్గురు రాయనే
ra
రాజ్యం అంటే లీడర్. లీడర్ దేనికి లేదు? ప్రజలకు నాయకుడు కాదు, గవర్నమెంట్కి నాయకుడు కాదు, సమాజానికి నాయకుడు కాదు, ఇంటికి నాయకుడు కాదు, ఊరికి నాయకుడు కాదు. లీడర్ దేశకర్ దేనికి నాయకుడు? జ్ఞానానికి నాయకుడు అయ్యా నువ్వు. నువ్వు దేనికి దేశకర్? నువ్వు దేశకర్ అయ్యా. నువ్వు రమణ సద్గురు రాయనే అంటే వీరు లీడర్. దేనికి లీడరవు? దేనికి నాయకుడవు? ప్రజలకు నాయకుడివా? సమాజానికి నాయకువా? దేవతలకు నాయకుడివా? ఎవరికి నాయకుడు? లేదా రాక్షసులకు నాయకుడివా? ఎవరికి నాయకుడివు? నువ్వు జ్ఞానానికి నాయకు. రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు రాయనే రాయనే నువ్వు లేవు దేశకర్రు అయ్యా. నువ్వు నాయకుడివయ్యా. మరి తర్వాత బాడీ నాకు తెలియదు ఏమి రాశాడు బాధ ఇంత ఇన్ని అందాలు చూపించాడు అందులో. రమణాచార్య గురు రమణాచార్య గురు రమణాచార్య గురు రమణాచార్య గురు రాయనే రమణాచార్య గురు రమణాచార్య గురు రమణాచార్య గురు రాయనే రమణాచార్య గురు రమణాచార్య గురు రమణాచార్య గురు రాయనే ఇంకే మన మంత్రం ఇస్తే సద్గురు అయిపోవడం జ్ఞానం కలగాలి. ఆత్మదర్శనం అవ్వాలి అప్పుడు గురువు అవ్వటం అంటే వీరికి జ్ఞానం మంత్రం ఇచ్చినంత మాత్రం కదా మనం గురువు కాదు. ఒకసారి వివేకానంద స్వామి దగ్గరికి ఎవరో వచ్చారట. ఎవరో వచ్చాడు అంటే స్వామి మీరు నాకు మంత్రం ఇవ్వాలని ఆయన అన్నట. స్వామి అన్నారు నేను మంత్రం ఇచ్చేస్తాను మరి నీకు నేనేమవుతాను అన్నాడు. ఏమండి నీకు నేను మంత్రం ఇచ్చేస్తాను నువ్వు నాకేమవు నేను నీకేమవుతాను గురువు అవుతాను. అయితే నేను మీ గురువు అయిపోతాను. గురువు ఆలస్యంగా లేస్తాడు. గురువు కంటే ముందు శిష్యుడు లేవాలి. అడిగి వేడి నీళ్ళు కాసి ఉంచాలి, కాఫీ కాసి ఉంచాలి. గురువు కంటే శిష్యుడు ఇవ్వాలి. అతను గురువు కంటే ముందు లేచి గురువుకి సేవ చేయాలి. అంటే గురువు ఆలస్యంగా లేచినా పర్వాలేదు, శిష్యుడు ముందు లేవాలి. ఇవన్నీ వివేకానంద చెప్పాడు. మరి నేను గురువుని అయిపోతున్నాను, నువ్వు శిష్యుడు అయిపోతావు, ఈ పనులను నువ్వు చేయగలవాని. అప్పుడు వాడన్నాడు, వాడు చాలా తెలివైనడు, బాసులు లా కోర్స్ ఏదో చదివాడు, లాయర్ ఒక ప్లేటర్ కోర్స్ ఏదో చదివి ఉంటాడు వాడు. వాడనాడు అయితే శిష్యుడి కింద మటు కొండను గురువు కింద ఉంటా అన్నాడు. అంటే వివేకానంద అప్పుడు పెండలు లేవాలి. మీరు మీరు చెప్పింది బాగానే ఉంది. గురువు గురువు చేసి పని చెప్పారు, శిష్యుడు చేసి పని చెప్పారు. ఇదంతా చూస్తాడు గురువుగా ఉంటే మంచిది అనిపిస్తుంది. అంటే నేనే గురువుగా ఉంటాను, మీరే శిష్యుడిగా ఉండను. శిష్యుడిగా మటుకు నేను ఉండను, ఇంకేం సేవ చేయాలి. గురువుగా ఉంటే సేవ చేయించుకోవచ్చు. ఇప్పుడు గురువు శిష్యుడు ధర్మంగా కాదు. ఇందుకని గురువు గురువు అంటే ఎవడు? జ్ఞాని గురువు. అటువంటి గురువు సద్గురువు అంటే వాడు, వాడి జ్ఞానం. రమణాచార్య గురు రమణాచార్య గురు రమణాచార్య గురు రాయనే రమణాచార్య గురు రమణాచార్య గురు రమణాచార్య గురు రాయనే సద్గురువు మటుకు నీళ్లు కాసేవాడు. ఈ సద్గురువు మటుకు తెల్లవారుజాము లేచి శీతాకాలంలో నీళ్లు కాసేవాడు. భగవాన్ భగవాన్ మీరు నీళ్లు కాస్తున్నారని ఎవరిని అడిగితే అప్పుడు భగవాన్ ఏమన్నారండి, ఎంతో దూరానికి రూపాయలు ఖర్చు పెట్టుకుని చూడటానికి వస్తున్నారు, వాళ్ళ దర్శనం నాకు ఇవ్వటానికి వస్తున్నారు. భగవాన్ యొక్క హ్యూమిడిటీ చూడండి. నా దర్శనం నన్ను చూడటానికి వాళ్ళు రావటం కాదు, వాళ్ళు నాకు కనిపి వాళ్ళ దర్శనం నాకు ఇవ్వటానికి వస్తున్నారు. ఏం డైలాగ్స్ చూడండి, నా వాళ్ళు దర్శనం నాకు ఇవ్వటానికి వాళ్ళే నేనున్న చోటే ఉన్నాను, కానీ వాళ్ళు వచ్చి వాళ్ళ దర్శనం నాకు ఇస్తున్నారు. వాళ్ళే వస్తుంది, నేను కదులుతున్నాను, నేను కదలటం లేదు. వాళ్ళే రూపాయలు ఖర్చు పెట్టుకొచ్చి చాలా దూరానికి వచ్చి వచ్చి నాకు దర్శనం వాళ్ళకి ఇస్తున్నారు. ఇంత కష్టపడి ప్రయాణం చేసి వాళ్ళు వస్తాంటే నాకు ఈ నీళ్లు కాగితమే బరువా. ఇంత దూరానికి ఇంత డబ్బు ఖర్చు పెట్టుకుని వాళ్ళు దర్శనం ఇవ్వటానికి నాకు దర్శనం ఇవ్వడానికి వాళ్ళు వస్తూ ఉంటే నేను ఈ నీళ్లు కాగితానికే నేను ఇంత బాధపడాలా, ఇంత బరువు పడాలని అని ముందే నీళ్లు కాసి వాళ్ళు తెల్లవారుజామున లేచి వచ్చిన వాళ్ళకి ఏమి ఇవ్వడం కోసం శీతాకాలంలో. వాడు గురు సద్గురు. దూడ పుట్టగానే ఆ దూడే దూడ ఒంటింది లేదన్న మా ఏ విధంగా అయితే ఆవు నాకేస్తుందో నిజమైన గురువు శిష్యుల్లో ఉన్న లోపాలని పాపాలని నాకు. రమణాచార్య 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 గురు రాయనే రమణాచార్య గురు రమణాచార్య గురు రమణాచార్య గురు రాయనే రమణాచార్య గురు రమణా
సద్గురు రమణ సద్గురు రాయనే ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం నమో భగవతే శ్రీరమణాయ
ఈ రమణ స్తోత్రాలు
కతురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తద్జడం కృతి మహాదదో పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం అకృతి మహాదదో పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం ఈశ్వరార్పితం నిశ్చయాకృతం చిత్ర